ओम नमो भगवते श्री रमणाय ओम नमो भगवते श्री रमणाय ओम नमो भगवते श्री रमणाय ప్రియమైన ఆత్మబంధువులారా, రాబోయే ప్రవచనములు ఈ నెల 11 వచ్చేది కించినాడ గీతాభవనంలో. ఈ నెల 11 వచ్చేది అంటే వచ్చే ఆదివారం కించినాడ గీతాభవన్ మధ్యాహ్నం 2 గంటలకు. 18వ తేదీ పాలకొల్లు. పాలకొల్లో ప్లేస్ మీకు బుజ్జి చెప్పే ఉంటాడు. అది పాలకొల్లు తెలియపరిచారు కదా. 11 చించినాడ, 18వ తేదీ పాలకొల్లు. అయితే పాలకొల్లు మీటింగ్ మటుకు మధ్యాహ్నం 3 గంటలకి, చించినాడు 2 గంటలకే పాలకుల మీటింగ్ మట్టుకు మధ్యాహ్నం 3 గంటలు. ఈ నెల 18 అయిన తర్వాత మార్చి నెల 18 అయిన తర్వాత 31వ తేదీ ముమ్ముడి వరం. 31వ తేదీ ముమ్ముడి వరం శివాలయంలో మనం సుమారు 4 సంవత్సరాల పూర్వం ముమ్ముడి వరం శివాలయంలో మీటింగ్ పెట్టాం. అప్పటి నుంచి వాళ్ళు అడుగుతున్నారు, మేము అర్చనలు చేస్తున్నాం అని చెప్పి ఈ నెల 31వ తేదీ ఇచ్చాం ముమ్ముడి వరం శివాలయంలో. ఆ శివాలయం ప్రాచీనమైన శివాలయం, అది మనుషుల చేత నిర్మించబడిన ఆలయం కాదు శివాలయం. అది ఎప్పుడో ప్రాచీనమైన దేవతలు నిర్మించిన ఆలయం అని చెప్తారు ముమ్ముడి వరం. అది ఈ నెల 31వ తేదీ, మార్చి నెల 31వ తేదీ ముమ్ముడి వరం. తర్వాత 27 శ్రీరామనవమి. 27 శ్రీరామనవమి బలల మామిడాళ్ళు. అది 2వ భద్రాచలంతోడు సమానం. గొల్లల మామిడాడ 2వ భద్రాచలంతోడు సమానం. అది ఆ రోజుల్లో పూర్వపు రోజుల్లో 1935-36 సంవత్సరంలో ఒకే రెడ్డి గారు కట్టించారు ఆ గోపురాలు, రాముడిని ప్రతిష్ట ఒక్కడే కట్టించారు. 10 మంది కలిసి కట్టించింది కదా, ఒకరే రెడ్డి గారు ఒకరు కట్టించారు. అప్పుడు ఎంత అయిందో మాకు తెలియదు. ఇప్పుడు ఆ దేవాలయం ఇప్పుడు 8 కోట్లు చేస్తుంది. ఆ రోజుల్లో ఎంత అయిందో తెలియదు మనకి. ఇప్పుడు 8 కోట్లు చేస్తుంది. అది ఇంచుమించుగా భద్రాచలంతో సమానం. ఈ నెల 27వ తేదీ గొల్లల మావిడాళ్ళు. అంటే 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి సీతారామ కళ్యాణం. ప్రతి సంవత్సరం ఓ సంవత్సరం కలెక్టర్ గారి చేత, ఓ సంవత్సరం మంత్రి గారి చేత సీతారాముడికి అక్కడ గౌరవం కోసం మన చేత అక్షంతలు ఇప్పిస్తారు. అంటే సీతారాముడు వాడి శిరస్సు మీద పోసుకునే అక్షంతలు అవి. అది దాన్ని తలంబరాలు అంటారు. తలంబరాలు అక్షంతలు కదా, తలంబరాలు. అవి ఈ సంవత్సరం నన్ను పిలిచారు. వాళ్ళ కుటుంబంలో ఒక ఆయన 2 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యే కూడా చేశారు ఆ గుడి కట్టించిన ఆయన కుటుంబంలో. ఈ సంవత్సరం నన్ను పిలిచారు, 12 గంటలకు మేము వెళతాం. 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఆ సీతారామ కళ్యాణం చూడటానికి వెళతాం. 12వ తేదీ సరిగ్గా కళ్యాణం టైం 12 గంటలకు. అయితే ఆ రోజుని మీటింగ్ లేదు. ఆ రోజుని మీటింగ్ లేదు. 27వ తేదీని మీరు రావటం అనవసరం కూడా. 27వ తేదీ కొలవల మావిడాడిలో మీటింగ్ లేదు. అంటే ఆ రోజుని మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. సీతారామ కళ్యాణం అయ్యేటప్పటికే 4-5 అయిపోతుంది. ఆ సీతారాముడు గుళ్ళోనే 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు. 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి మీరు 28వ తేదీ మీకు రావాలంటే గుడి చూడవచ్చు, దేవతలను చూడవచ్చు, మీటింగ్ చూడవచ్చు. అంటే 27వ తేదీ మీకు అనవసరం. గుడికి సమాచారం మీకు తెలియపరచడం వచ్చింది. 27 సీతారామ కళ్యాణం. కానీ మీటింగ్ మటుకి 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు. మీరు 28వ తేదీ వస్తే అక్కడ దేవాలయం చూడొచ్చు, మీటింగ్ చూడొచ్చు, మీకు అవకాశం ఉంటుంది. 28వ తేదీని రావటం మంచిది మీరు వస్తే. అంటే మధ్యాహ్నం 27వ తేదీని మీటింగ్ లేదు, 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు. భక్తులని మీకు అందరికీ సమాచారం తెలియపరచడం అనేది. ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల 25వ తేదీ మళ్ళీ ఇక్కడ జిన్నూరు గ్రామంలో మీటింగ్. ఏప్రిల్ నెల 25వ తేదీ, 4వ తేదీ గుండుగొలను. ఏప్రిల్ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గుండుగొలన గ్రామం. ఏప్రిల్ నెల 4వ తేదీ, ఏప్రిల్ 25వ తేదీ మళ్ళీ జిన్నూరులో మీటింగ్. ఏప్రిల్ నెల తర్వాత ఏప్రిల్ 20వ తేదీ ఆత్రేయపురంలో మీటింగ్. మూడే మీటింగ్లు ఉన్నాయి ఏప్రిల్లో. 4వ తేదీ ఏమో ఏప్రిల్ నెల 4వ తేదీ గుండుగొలను, 20వ తేదీ ఆత్రేయపురం, 25వ తేదీ జిన్నూరు. ఏప్రిల్ నెలలో 3 మీటింగ్లు. మే నెలలో మేము అరుణాచలం వెళుతున్నాం, మే నెలలో మీటింగ్లు ఉంటాం. మే నెలలో మేము అరుణాచలం వెళుతున్నాం, ఒక 20 రోజులు ఉంటాం అక్కడ. అంటే మే నెలలో మీటింగ్లు ఉండవు. ఈ మార్చి నెల ఏప్రిల్ నెలలో ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఉన్న 3 ఏప్రిల్ 4, ఏప్రిల్ 20, ఏప్రిల్ 25. అది మే నెలలో మటుకు మీటింగ్లు ఉండవు. మళ్ళీ జూన్ నెలలో మీటింగ్లు ప్రారంభం. ఈరోజు యోగాభ్యాసాలు ఈ మధ్యన టౌన్స్ లో చాలా యోగాభ్యాసాలు అవి చేస్తున్నారు. యోగాభ్యాసాలు ఆసనాలు ఇటు నేర్పుతున్నారు, ప్రాణాయామం నేర్పుతున్నారు, యోగం అది నేర్పుతున్నారు క్లాసులకి. అసలు యోగం అంటే మీరు రోజు పొద్దున వాకింగ్ కెడుతున్నారని కొన్ని ఆరోగ్యానికి మంచిది. అంటే ఏమీ పనికిపోతు లేని వాడు మన శరీరంలో రక్తం ఎలా ఉంటుందంటే ఏమీ పనికిపోతు లేని వాడికి చెల్లు నీరు ఎలా ఉంటుంది. మనం పని మనం చేసుకుంటూ కొంత దూరం నడుస్తుంటే కాల్లో నీళ్ళు ఎలా ఉంటుందంటే మన శరీరంలో ఉన్న రక్తం ఎలా ఉంటుందంటే ఏదో కొంత మన ఇంటికాడ మన పని మనం చేసుకుంటూ కొంత వాకింగ్ చేస్తుంటే మన శరీరంలో రక్తం కాల్లో నీళ్ళగా అటు ఇటు ప్రవహిస్తూ ఉంటుంది. పని పాటి లేకుండా సోమర్తనంగా ఉంటాం అనుకోండి, చెల్లు నీళ్ళలాగా ఉంటుంది మన శరీరంలో రక్తం అని, అంటే ప్రవాహం ఎక్కువ ఉండదని అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంచేత మనం యోగం అంటే వాళ్ళు ఏదో కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు శరీరానికి, అవి కొంత శరీరానికి మంచిది. ప్రాణాయామం ఒకటి నేర్పుతారు. ప్రాణాయామం ఎందుకంటే మనస్సు నిగ్రహించుకోవడానికి ప్రాణాయామం కొంత సహకరిస్తుంది. కానీ కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఇవన్నీ మామూలుగా మన శరీర ఆరోగ్యానికి చాలా మటుకు సహకరిస్తాయి. ఈ ప్రాణాయామం కూడా నేర్పుతారు యోగాలు అక్కడ, అది కూడా కొంత శరీర ఆరోగ్యానికి మనస్సు చాపల్యం తగ్గటానికి ఉపయోగపడుతుంది. అంటే పావుని బోరా పుట్టి పావుని బోరా పెట్టి ఆడిస్తాంటే ఎలా ఉంటుందో, అలా ఎలా ఆ పడగ ఎలా తిప్పుతా ఉంటుంది, అలా ప్రాణాయామం చేస్తా అంటే మనసు మన బాధ పెట్టకుండా 10 నిమిషాలు కొంచెం ఆగుతుంది. నీకు అర్థమవుతుందా? మనసు అంటే పావులు అడుగుతుంది. ప్రాణాయామం ఏం చేస్తుంది? బోరా పెట్టి ఇలా ఆడిస్తుంటే ఆగుతుంది మన కరవ బోరా పెట్టినని చెప్పి. అలాగే ప్రాణాయామం ఏం చేస్తుంది? బోరా పెట్టి ఊదినట్టు అలా ఊదితే మనసు కొంచెం చేపలం లేకుండా మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అంటే మనస్సుని నియమించడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఇవన్నీ యోగా సెంటర్స్ లో చాలా టౌన్స్ లో యోగా 20 రోజులు 15 రోజులు ఏదో చెప్తున్నారు. కానీ అలా చదువు. కానీ ఇది మామూలుగా యోగాలో మీకు నేర్పింది. కానీ భగవంతుడు చెప్పిన యోగా ఏంటంటే మనస్సుని సమాయత్తం చేయటం. భగవంతుడు అనేవాడు ఒక ఉన్నాడు, భక్తి యోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం. అంటే యోగం అంటే ఏంటంటే మనస్సుని భగవంతుడిలో ఐక్యం చెయ్యాలి. భగవంతుణ్ణి మనస్సులో ఐక్యం చేయడానికి మీరు చేసే ప్రతి పని కూడా యోగమే. ఆ మాట యోగం, పని యోగం, ఆలోచన యోగం. ఇప్పుడు బళ్ళ చదువుకునే పిల్లలు ఆ పరీక్షల దగ్గరకు వచ్చేటప్పటికి పరీక్షలు ప్రిపేర్ అవుతా ఉంటారు. పరీక్షలు ఎలా ఆ పరీక్షలు చదువుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా యోగం అంటే ఏంటంటే భగవంతుల్లో మన మనస్సుని ఐక్యం చేయటానికి, భగవంతుల్లో మన మనస్సుని లీనం చేయటానికి మనం చేసే ప్రయత్నమే యోగం. అంటే అది భక్తి అంటే ఏదో 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 అనుకోకుండా మీరు మన మనస్సుని మనం బాగు చేసుకోవటం యోగం, మన మనస్సుని మనం సంస్కరించుకోవటం యోగం, మన మనస్సును మన మనస్సులోని ఏకాగ్రత పెంచుకోవటమే యోగం, మన మనస్సును నియమించుకోవటం యోగం. ఇది ఎంతవరకు నియమించుకుంటూ ఉండాలంటే నదిని సముద్రంలో ఎలా కలుస్తుందో అలాగే ఈ మనస్సు భగవంతుడు ఐక్యం అవ్వాలి. విశ్వాత్మలో ఆ చైతన్యంలో హృదయంలో మన చైతన్యం ఉంది, అది శరీరంలో భాగం కాదు. ఆ చైతన్యంలో నదిని సముద్రంలో కలిసినట్టు యోగం అంటేనే ఐక్యం అవటం. ఈ మనస్సు అందులో ఐక్యం అవ్వాలి. ఈ మనస్సుని ఐక్యం అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీలో ఎవరైనా ఇద్దరు మనస్సులు ఒకలాగా ఉంటాయనుకోండి, ఎంతో స్నేహంగా ఉంటారు. ఇద్దరు మనసులు ఒకలాగా ఉండవనుకోండి, ఎడమఖం పెడమఖం. మామూలుగా ఇది భౌతికంగా ఆలోచిందా, ఇద్దరు మనస్సులు ఒకే రకంగా ఉంటాయనుకోండి, ఒకే రకంగా ఉంటాయనుకోండి, మీరు ఎలా ఉంటారు? చాలా ఐక్యంగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? అదే కొంతమంది ఆ మనస్సులు ఎంత ఐక్యంగా ఉంటే వారు చెప్తే మేము చెప్పినట్టే అంటారు, అంటే అంత ఐక్యంగా ఉంటారు మనస్సులు భౌతికంగా కూడా. అలాగే భగవంతుడి యొక్క మనస్సు ఎంత పవిత్రంగా ఉంటుందో, భగవంతుడి యొక్క మనస్సు ఎంత విశాలంగా ఉంటుందో, ఆ భగవంతుడి మనస్సుతో సమానంగా మన మనస్సును తయారు చేయడమే యోగం. ఇప్పుడు భగవంతుడి మనస్సుతో భగవంతుడితో మనస్సుతో పాటు మన మనస్సు కూడా ఆ స్థాయికి చేరిందనుకోండి, అప్పుడు అందులో ఐక్యం అవుతుంది. భగవంతుడి మనస్సు ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత నిదానంగా ఉంటుందో, ఎంత ఏకంగా ఉంటుందో, మన మనస్సును కూడా అంత ఏకంగా చేయగలిగితే ఇదే అందులో ఐక్యం అవుతుంది. అది కడసారి జన్మ. అప్పుడు ఇంకా తర్వాత మనకు పునర్జన్మలు ఆగిపోతాయి. అసలు కృష్ణుడేమని చెప్పాడంటే, సాధన చేసేవాళ్లే అనేక జన్మలు సాధన చేస్తేనే కానీ భగవంతుడు ఐక్యం అవ్వలేరు అన్నాడు. అసలు మనం చేసే సాధన ఏం చేస్తున్నాడు? మనం అది కావాలి ఇది కావాలి కోరికలతో సరిపోతున్నాం. అసలు భక్తులు మామూలుగా ప్రాపంచిక మనుషులు మాట వదిలేయండి. అసలు మనం ఈ భక్తులకు కూడా ముందు మనం చేయవలసిన మొదటి పని, రెండో పని, చివరి పని కూడా మన మనసును మనం బాగు చేసుకోవటమే. అది మెయిన్ పని అనే భక్తులకు అర్థం అవుతారు. అది భక్తులందరూ మంచివాళ్ళే కానీ తెలియటం లేదు. ఇప్పుడు తపస్సు అంటే ఏంటి? మనస్సు, శరీరము, మనస్సు, థాట్, ఆలోచన, మూడాటిని నియమించుకోవటమే తపస్సు. తపస్సు అంటే కేవలం భోజనం మానేసి కూర్చోటమే కాదు. తపస్సు అంటే ఆహారం పట్ల నియమంగా ఉండాలి. అతిగా తినకూడదు, బాగా తక్కువ తినక, బాగా తక్కువ తింటే నీరస వస్తుంది, అతిగా తింటే సోమరితనం వస్తుంది. సమానంగా తినాలి, ఎప్పుడు సరిపడే తినాలి. మనం సరిపడే తినాలి కానీ అతిగా తినకూడదు, బాగా తక్కువ తినకూడదు. శరీరానికి ఎవరి శరీరానికి ఎంత అవసరం చెబుతుంది. ప్రతి శరీరం కూడా మీరు తినేటప్పుడు సరిపోతుందని చెబుతుంది. ఆ శరీరానికి సరిపోతుందని చెప్పినప్పుడు మానేయాలి. అప్పుడు మనకు ఆరోగ్యంలో కూడా తేడా. శరీరం ప్రతి వాడి శరీరం చెబుతుంది మనం అన్నం తిన్నప్పుడు ఇది సరిపోతుంది కానీ మనం వినం. శరీరం చెప్పిన మాట మనం వినం. అయితే మీరు అన్నం తిన్నప్పుడు కూడా పక్కడితో ఆల్తో మాట్లాడుతూ కూర్చోకుండా మీరు జాగ్రత్తగా తినాలి, మౌనంగా తినాలి. అది మళ్ళీ పక్కవాళ్ళతో వెళ్తే మాట్లాడుతూ అలా కాలక్షేపం చేస్తుంటారు. భగవంతుని స్మరించుకుంటూ మీరు మౌనంగా తినేది ప్రసాదం. ఎంచేదంటే మనం తినే ఆహారమే మనస్సు కింద మారుతుంది. మనం తినే ఆహారం ఎముకల కింద, మాంసం కింద ఎలా మారుతుందో, మన తినే మనస్సు, మన తినే ఆహారం కూడా మనస్సు కింద మారుతుంది. అంటే కొంతమంది అసలు కాఫీ హోటల్లో కూడా తినరు. కొంతమంది అసలు ఎక్కడ కాఫీ బయట ఎక్కడ తినరు. చాలా జాగ్రత్తగా ఉంటారు తిండికాడ. ఆ తిండికాడ చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే చిందికాడ నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమని రమణ మహర్షి గారు చెప్పారు. చాందోగ్య ఉపనిషత్తులో కూడా చెప్పాడు. అనేక నియమాలు అన్నింటిలోకి చిందికాడ జాగ్రత్తగా ఉండాలి, ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆహారం కాడ జాగ్రత్తగా ఉంటే మన మనస్సు అదుపులోకి వస్తుంది, శరీరం అదుపులోకి వస్తుంది. ఈ రెండు సాధన చేయడానికి బాగుపడతాయి. అంటే మన శరీరం ఆరోగ్యం బాగుంటే సర్వసాధారణంగా అందరూ ఏం చేస్తారంటే, శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య సూత్రాలు కనుక మనం పాటిస్తే అనారోగ్యం రాదు. మీకు అర్థమవుతుందా? శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యం పట్టించుకోం. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని పట్టించుకుంటే అనారోగ్యం రాదు. మనం ఏం చేస్తాం? శరీరాన్ని అనారోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం. మళ్ళీ ఆరోగ్యం వచ్చేటప్పటికి సూత్రాలన్నీ వదిలేస్తాం. అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్య సూత్రాలు కాపాడుకుంటే ఆరోగ్యం ఇలా కంటిన్యూ అయిపోతుంది. అది అంటే ఈ మనస్సు మనం బాగు చేసుకోవటం. మనస్సు యోగం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సును శుద్ధి చేసుకోవాలి, మన మనస్సును బాగు చేసుకోవాలి, మన మనస్సు పవిత్రం చేసుకోవాలి. అలాగే ఏమవుతుందంటే, మనస్సు పవిత్రం చేసుకుంటే అంటే నెమ్మదిగా పలచబడిపోయి చిరిగిపోతుంది. అది నెమ్మదిగా మనం జాగ్రత్తగా చూసుకుంటే మనసు అలా పలచబడిపోయి తిరిగిపోతుంది. మన భగవద్ పొందటానికి ఎవరు వాళ్ళడ్డు ఈళ్ళడ్డు అనుకుంటాం. నీకు అర్థమవుతుందే, మన మనస్సే మనకు అడ్డు వస్తాన సంగతి మనకు తెలియదు. తర్వాత మీరు బాగుపడటానికి ఎవరు వచ్చి బాగుపడతారని ఎవరు బాగు చేస్తారని కనిపెట్టుకుండకండి. మీరు ఎవరో మీరు ఆధ్యాత్మికంగా బాగుపడాలనుకుంటే, భౌతికంగా బాగుపడాలనుకుంటే ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని కనిపెట్టుకోండి. మీరు బాగుపడటానికి మీరు కృషి చేసుకోండి. ఆధ్యాత్మికమైనా సరే భౌతికమైనా సరే ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని కనిపెట్టుకోకండి. మీరు మిమ్మల్ని బాగుపడటానికి మీరు కృషి చేసుకోండి. మీరు కృషి చేసుకుంటే భగవంతుడి సహాయం వస్తుంది, గురువు సహాయం వస్తుంది. కానీ ఎవరో వచ్చి, అదే కృష్ణుని గీతలో చెప్పాడు, నీ మనస్సును నువ్వే ఉద్ధరించుకోవాలి, నీ మనస్సును నువ్వే సంస్కరించుకోవాలి. ఎవరో వచ్చి నేను ఉద్ధరిస్తానని కనిపెట్టుకుండకు. నిన్ను సంస్కరించుకోవడానికి నువ్వు బాగుపడటానికి నువ్వు ప్రయత్నం చేస్తంటే గురువు సహాయం ధనంతరే వస్తుంది. తెలుసానికి మనం ఏం చేస్తామంటే, భగవంతుడు మన మనస్సు మీద ఉన్న మనకు నమ్మకం భగవంతుడి మీద లేదు. మనకు వచ్చే సంకల్పాల మీద వచ్చే మనకు నమ్మకం మనకు భగవంతుడి మీద లేదు. ఒక విషయం మీకు చెప్తాను, మనకు ఒక పని గురించి అసలు సంకల్పం రాలేదనుకోండి, ఆ పని అవదేమనుకుంటాం. మనకు సంకల్పంతో సంబంధం లేకుండా భగవంతుడు సంకల్పిస్తే ఆ పని పూర్తి అయిపోతుంది. మన సంకల్పానికి ఫలి మన సంకల్పానికి బలం లేదు. ఎవరిది? భగవంతుడి సంకల్పానికి బలం ఉంది. భగవంతుడికి తెలియకుండా, భగవంతుడి సంకల్పం లేకుండా మనం కాళ్ళు కదపలేము, చేతులు కదపలేము, అంతే భగవంతుడు. అంటే మనకేమి ఆలోచన, మనకేమి సంకల్పం రాలేదు అనుకోండి, అనుకోని మాట వచ్చి ఆ పని అవదేమనుకుంటాం. భగవంతుడు సంకల్పిస్తే పని అయిపోతుంది. ఆ తెలియక మనం సంకల్పించకపోతే ఆ పని అవదేమో అనుకుంటాం. అయితే భగవంతుడి సంకల్ప మీ జీవితం, నా జీవితం, ఎవరి జీవితమే భగవంతుడి యొక్క సంకల్పానుసారమే రాని నడిచి వెళ్ళిపోతా ఉంటాం. అది మన శరీరానికి ముసలితనం ఎలా వస్తుందో అందరి శరీరాలు ముసలి శరీరాలు అయిపోతాయి. మన శరీరానికి ముసలితనం ఎలాగొస్తుందో మన శరీరానికి అలాగే పునర్జన్మ కూడా వస్తుంది. ఈ శరీరానికి ముసలితనం ఎలా వస్తుందో అలాగే పునర్జన్మ కూడా వస్తుంది. అయితే కృష్ణుడు ఏం చెప్పాడు, మీరు మరణించే టైంలో ఏది స్మరిస్తంటే అది అవుతారు, పునర్జన్మ ఎలాగో వస్తుందని. అంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కానీ మన శరీరం మరణించేటప్పుడు మంచి ఆలోచన రావు, భగవంతుని స్మరించలేవు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితేనే కానీ దేహం ప్రాణం దేహాన్ని విడిచిపెట్టే టైం వచ్చేటప్పటికి అప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి, భగవంతుడు మన మనసులో నిలబడి ఉంటాడు. ఎప్పుడు మరణ టైంలో, మరణకాలంలో అది. అంటే శరీరాన్ని ప్రాణం విడిచిపెట్టక ముందే, శరీరాన్ని ప్రాణం విడిచిపెట్టక ముందే మనకు ఆనంద స్థితి కలిగితే వాసనాక్షయం అయ్యి మనకి అలవాట్ల యొక్క వేగం తగ్గి మనకి ఆనంద స్థితి కలిగితే, శాంతి స్థితి కలిగితే క్షోభ పోతే, శరీరం సరిగ్గా ప్రాణం పోయే టైంలో శరీరం శవం అయ్యే ముందు మన మనసులో ఉన్న క్షోభ, మన మనసులో ఉన్న అశాంతి అంతా నశిస్తే మనకి శరీరాలను మొయ్యక్కర్లేదు, శవాలను మొయ్యక్కర్లేదు, పునర్జన్మలకు రావక్కర్లేదు. అయితే శరీరం మరణించే టైంలో ఎప్పటి నుంచి అజాగ్రత్తగా ఉండి, ఇప్పటి నుంచి సామర్థనంగా ఉండి, ఇప్పటి నుంచి సాధన లేకుండా, ఒక అధ్యయనం లేకుండా, ఒక యజ్ఞం లేకుండా, అదే చెప్పారు. ఈ మనస్సు పవిత్రం అవటానికి యజ్ఞభావం కూడా విడిచిపెట్టద్దని చెప్పాడు. దేవయజ్ఞం, దేవయజ్ఞం అంటే దేవతలను గౌరవించటం. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఆ దేవతలను ఆగోరపరచకూడదు, గౌరవించాలి. వాళ్ళకి ఏదో నమస్కరించడం, వాళ్ళని పూజించడం కూడా గౌరవించటే. ఆ నెత్తి మీద టోపీలు పెట్టక్కర్లేదు. మనం దేవతలంటే గౌరవభావం ఉండాలి. మీకు అర్థమవుతుంది? అంటే వాళ్ళకి నమస్కరించడం, వాళ్ళకి పూజించడం కూడా దాన్ని ఏమంటారంటే దేవ యజ్ఞం. వాళ్ళ రుణం తీరుతుంది మనకి. తర్వాత భూత మనుష్య యజ్ఞం, మనుష్య యజ్ఞం. ఇవన్నీ మన మనస్సు పవిత్రం అవటానికి భగవద్గీతలో చెప్పాడు. యజ్ఞభావంతో పనిచే మనుష్య యజ్ఞం అంటే మీరు సుఖంగా ఉండండి, మీరు సుఖంగా జీవించండి. ఎవరైనా సుఖంగా జీవించలేకపోతే వాళ్ళకి ఏదైనా సహకరించండి, అది మనుష్య యజ్ఞం అంటారు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మీ మీద ఆధారపడి పశువులు ఉంటాయి, మీ మీద ఆధారపడి ఏమైనా కుక్కలు ఉండొచ్చు, మీ మీద ఆవు దూడలో లేదా గేదెలో ఆవులో మీ మీద ఆధారపడి పశువులు ఉంటాయి. ఆ పశువులు మీ మీద ఆధారపడి ఏ జంతువులైతే మీ మీద ఆధారపడి బతుకుతున్నాయో వాటిని మీరు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో ఆ జంతువుని కూడా ప్రేమగా చూసుకోవాలి. అలా ప్రేమగా చూసుకుంటే దాన్ని ఏమంటారంటే భూత యజ్ఞం అంటారు. ఇప్పుడు మీ ఇంట్లో దోళ్ళు ఉన్నాయనుకోండి, ఏముంటాయి కదా ఇంట్లో దోళ్ళు ఉంటాయి అంటాయి, కొంతమంది కుక్కలను పెంచుకుంటారు, ఏదన్నా మొత్తం మీద మీ మీద ఆధారపడి ఉన్న పశుపక్ష్యాదులను కూడా మీరు ప్రేమగా చూసుకోవాలి. ఇప్పుడు అందరూ పాలే కొనుక్కుంటున్నారు అనుకోండి, ఉంటే చెబుతున్నారు. ఇప్పుడు జనరల్ గా కొంతమంది దోళ్ళకు కూడా శ్రద్ధగా చూసుకుంటారు, ఇంట్లో దోళ్ళను కూడా చూసుకుంటారు. వాటికి ఏం కావాలో టైంకి అన్ని చూసుకోవడం కూడా అది భూత యజ్ఞం, మనుష్య యజ్ఞం, సరే ఋషి యజ్ఞం అది చాలా ముఖ్యం. ఋషి యజ్ఞం అంటే మన ఉపనిషత్తులు ఋషులు చెప్పారు, మనకు ఉపనిషత్తులు చెప్పని ఉపనిషత్తులలో సారం భగవద్గీతలు వచ్చింది, అంతకంటే కూడా భగవంతుడు ఎక్కువ చెప్పాడు. అంటే ఉపనిషత్తుల కంటే గొప్పది భగవద్గీత. ఉపనిషత్తుల్లో ఉన్న సారం అంతా భగవద్గీతలో చెప్పాడు, చెప్పి అదనంగా కూడా చెప్పాడు. భగవద్గీతల విశేషం ఏంటంటే ఉపనిషత్తుల్లో సారం అంతా తీసుకొచ్చి చెప్పాడు, చెప్పేసి అక్కడ ఆగలేదు. అదనంగా కూడా ఉపనిషత్తుల్లో ఉన్న సారానికి అదనంగా కూడా భగవంతుడు చెప్పాడు. అంచేత ఆ భగవద్గీతకి అంత శ్రేష్టత కలదు. ఇవన్నీ ఇక్కడ ఋషి యజ్ఞం అంటే మీరు ఖాళీగా మీ ఇంటికాడి పనులు అయిపోయిన తర్వాత, లేకపోతే ఏదో రామకృష్ణ పరమహంస గారు చెప్పినయో, లేకపోతే భగవాన్ చెప్పినయో, లేకపోతే భగవద్గీత, లేకపోతే భాగవతం, రామాయణం, మీకు నచ్చిన మీ అభిమాన గ్రంథాలు ఏముంటాయి మీ అభిరుచిని బట్టి, అవి కొంచెం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి, కొంచెం చూసుకుంటూ ఉండాలి. తర్వాత మీకు ఎక్కడైనా పాపం కనిపిస్తామనుకోండి, ఎక్కడైనా దోషం కనిపిస్తామనుకోండి అనుకోండి, లోకంలో అది మీ మనస్సులో ఎలా కనిపిస్తామని మీకు తెలియక మీరు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మీకు ఎక్కడైనా వాళ్ళు చెడ్డవాళ్ళు ఏం చెడ్డవాళ్ళు మీరు అనుకుంటున్నారనుకోండి, వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు మీరే చెడ్డవాళ్ళు. మీలో చెడ్డ లేదనుకోండి, వాళ్ళు చెడ్డ కనపడదు. మీలోని చెడ్డ బయట కనిపిస్తుంది, మీలోని అశాంతి బయట కనిపిస్తుంది, మీలోని తెంగరతనమే బయట కనిపిస్తుంది. వాళ్ళు తెంగరవాళ్ళు అనుకోండి, వీళ్ళు తెంగరలు వాళ్ళు తెంగరవాళ్ళు అనుకుంటారు, మీ మనసులోని తెంగరతనం అక్కడ కనిపిస్తుందన్న సంగతి మీకు తెలియదు. వాళ్ళు చెడ్డ వాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటారు, మీ మనసులో ఉన్న చెడ్డతనం అక్కడ కనిపిస్తుందని మీకు తెలియదు. మీరు మంచివాళ్ళే, అది తెలియదు, తెలియని తరం కదా. అంటే మంచి చెడ్డ అనేది మనస్సులో ఉండే గడప దాడితే ఏమి లేదు, అంత మహా వెలుగు, మహాశాంతి, మహా ఆనందం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇప్పుడు వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని అనుకుంటా ఉంటా అనుకోండి, నెమ్మదిగా చెడ్డవాడని మీద మీకు నెమ్మదిగా ద్వేషం ప్రారంభమవుతుంది, మంచివాడి మీద ఇష్టం ప్రారంభమవుతుంది, మళ్ళీ అది పాపానికి దారితీ. చెడ్డవాడు చెడ్డవాడు అనుకోండి, ద్వేషం పెట్టుకోకూడదు, కొన్ని స్నేహం చేయటం మానేయచ్చు. అందుకని ఆడు చెడ్డవాడు కానుకుంటే మీకు అవుతున్నది ఆడికంటే మీరు ఎక్కువ చెడ్డవాడు అయిపోతారు. అసలు మీ మనస్సులో లేనిది బయట కనపడదు, మీ మనస్సులో ఉన్నదే బయట కనిపిస్తుందని మీకు తెలియక వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీరు మంచివాడు మీకు తెలియక. అలాగే ఇప్పుడు మన ఆనందం కోసం ఎక్కడ వెతుక్కుంటున్నాం ప్రపంచంలో, శాంతి కోసం ఎక్కడ వెతుకుతున్నాం ప్రపంచంలో, మీకు అర్థమవుతుంది, సుఖం కోసం ఎక్కడ వెతుక్కుంటున్నాం ప్రపంచంలో. అంటే మన హృదయంలో ఉన్న సుఖం, మన హృదయంలో ఉన్న శాంతి, మన హృదయంలో ఉన్న ఆనందం మనకు దొరికే వరకు పునర్జన్మలు ఎత్తవలసిందే, శవాలను ఎత్తవలసిందే, చస్తూ పుడుతూ ఉండవలసింది. ఇప్పుడు మన అందరికీ ఏం కావాలి, సుఖం కావాలి. ఇప్పుడు డబ్బు సంపాదించుకునే వాళ్ళు అందరూ ఎందుకు సంపాదించుకుంటున్నారు సుఖపడదామని, బాగా చదువుకునే వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు, ఇది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి సుఖపడదామనే కదా, అంతే కదా. ఇప్పుడు ఇది కాకుండా మీకు ఎంత ఆనందం కావాలో, మీకు ఎంత సుఖం కావాలో, ఎంత శాంతి కావాలో, బయట డబ్బుతోటి కానీ చదువులతోటి కానీ, డబ్బు ఉండొచ్చు చదువులు ఉండొచ్చు, బయట విషయాలతోటి ఏమీ సంబంధం లేకుండా మీ సుఖం మీద మీరు బయట ఆనందం కోసం కానీ సుఖం కోసం కానీ శాంతి కోసం కానీ బయటకి మీరు ఎంతకాలం వెతుకుతున్నారో అంతకాలం పునర్జన్మ వస్తాయి. మరి బయట ఏమి వెతకక్కర్లేదు అనుకోండి, మన ఆనందంలో ఊగిసలాడుతున్నాం అనుకోండి, శాంతిలో ఊగిసలాడుతున్నాం అనుకోండి, మన సుఖాన్నే మనం భరించలేకపోతున్నాం అనుకోండి, అప్పటికి పునర్జన్మ రాదు. ప్రపంచంలో ఇవన్నీ నేను చెప్పినవన్నీ ప్రపంచంలో ఎవడైతే వెతుక్కుంటున్నాడో వాడికి పునర్జన్మ వస్తుంది, మళ్ళీ వాడు ప్రపంచం వెతుక్కుంటూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు, పుడతా ఉంటాడు, అదే పని వాడికి. ఏంటంటే ఏ మనిషికి దేవుడు అక్కర్లేదు, సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. ఏ మనిషికి దేవుడు అక్కకుంటే దేవుడని మీరు తెలియక అనుకుంటున్నారు, దేవుడు దేవుడని. మీరు 100కి 100 రూపాయలు సుఖంగా ఉన్నారనుకోండి, 100కి 100 రూపాయలు శాంతిగా ఉన్నారనుకోండి, 100కి 100 రూపాయలు ఆనందంగా ఉన్నారనుకోండి, దేవుడి తాలూకు తలంపు మీకు రాదు అసలు. మీరు చూడండి, ఎప్పుడైనా అశాంతిగా ఉన్నప్పుడు మీకు దేవుడు జ్ఞాపకం వస్తాడు, లేకపోతే మరొకటి జ్ఞాపకం వస్తాడు. మీరు శాంతిగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు అంత దేవుడి అవసరం లేదు, జ్ఞాపకం రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే 100% 100కి 100 రూపాయలు వెలికి లేకుండా మీరు సుఖానుభవం, ఆ శాంతి అనుభవం, ఆనందంలో కూరుకుపోయినప్పుడు మీరు మీకు అప్పుడు ఇంకా పునర్జన్మ ఎత్తవలసిన పని లేదు మీకు. తర్వాత అన్ని షార్ట్లు కూడా ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు కొంతమంది మాకు గౌరవం ఉంది అనుకుంటారు, అది అబద్ధం, అది కృత్రిమం. గౌరవం చైతన్యానికి గౌరవం ఉంది, చైతన్యానికి డబ్బు ఏముంది, మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మనోదే. డబ్బు కూడా ఎవరికి? మనస్సుకి, దేహానికి. చదువు ఎవరికి? మనస్సుకి, దేహానికి. గొప్పలు ఎవరికి? మనస్సుకి, దేహానికి. తర్వాత కొంతమందికి మీరు గ్రేట్ గ్రేట్ అనుకుంటున్నారు, ఆ గ్రేట్ అంతా కృత్రిమే మనస్సుకి. ఆ చైతన్యానికి గ్రేట్ ఏంటి? చైతన్యం ఎక్కువ కాదు, తక్కువ కాదు. చైతన్యం ఎక్కువ కాదు, తక్కువ కాదు. అది దానికి ద్వితీయం లేదు, దానికి ద్వితీయం లేవు. చాలా మంది మేము గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఫాల్స్ అదంతా, అది అది తెలియదు. మేము సమాజంలో గౌరవం సంపాదించాము, సమాజంలో గొప్పగా ఉన్నామని అనుకుంటారు కొంతమంది వాళ్ళు. అది అంతా అబద్ధం. ఆ గౌరవం అబద్ధం, ఔన్నత్యం అబద్ధం, ఇవన్నీ మనస్సు ఎంత నిజమో, ఆ దేహం ఎంత నిజమో, అదంతా వచ్చిదన్న సంగతి అది తెలియక అది వెంట పడి పాడైపోతాం. కానీ నొల్లుకోవటం కలిపి మన మనస్సు యొక్క కల్పితాలు, అంటే మన మనస్సు యొక్క కల్పితాల్లోనే మనం జైల్లో పడిపోయిన, మన మనస్సు కల్పించిన విషయాల్లో మనం పడిపోతున్నాం. మన మనస్సు కల్పించిన విషయాల్లో మనం పడిపోయి ఇలా 100 జన్మలు 1000 జన్మలు ఇలా కొట్టుకుపోతున్నాం. అయితే మీరు ముందే ఏం చేయాలంటే, మన మనస్సును, మన మాట, మన చేత, మన మాట, మన చేత, లేకపోతే ఇవన్నీ మన ఆలోచన, మనకు వచ్చే తలంపులు, ఇవన్నీ మన మనస్సును బాగు చేస్తున్నా లేదా, మన మనస్సును మనం సంస్కరించుకుంటున్నాం లేదా, అవి మీరు చూసుకో ఉంటారు లోపల. ఆ లోపల మీరు చూసుకుంటూ ఉండాలి, ఏముందు. తర్వాత ఒక మనిషిని ఒక అలవాటు ఎక్కువ బాధిస్తూ ఉంటుంది, అది జన్మాంతర అనుబంధాన్ని బట్టి. ఒక మనిషిని ఒక అలవాటు, ఆ సంస్కారం అది పీడిస్తూ ఉంటుంది. అలవాటు నువ్వు కాదు, అంటే ఒక సంస్కారం, ఒక అలవాటు, ఒక వాసన, ఒక టెండెన్సీ, అది ఒక మనిషిని అలా పీడిస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది? అది మీరు ఆ పేడ, ఆ అలవాటు యొక్క పేడ ఎలా అవుతుందంటే, ఆ పలవా దాన్ని తొలగించుకోవడానికి మీరు ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ గురువును ప్రార్థిస్తా అంటే, భగవంతుని ప్రార్థిస్తా అంటే, మీకు అర్థమవుతుంది. అది ఏమవుతుందంటే సన్నబడిపోతుంది, అది సన్నబడిపోయి అలవాటు ఊడిపోతుంది. కానీ ఏ మనిషిని ఏ అలవాటు అయితే పీడిస్తుంది, అదే నిజమనిపిస్తుంది, అది పోదేమనిపిస్తుంది. కొంత ప్రయత్నం చేస్తే పోతుంది. దానికి మీ ప్రయత్నం ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, కాలం కలిసి రావాలి. దానికి ఏముండాలి? కాలం కలిసి రావాలి. అంటే స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, మూడు ఉండాలి. జరి ఈశ్వర, ఈశ్వరుడే ఒకడు ఉన్నాడు. మన అందరం తెగిపోయిన గాలిపటాల్లో లేము, మన అందరం తెగిపోయిన గాలిపటాల్లో లేము. తెగిపోయిన గాలిపటం ఎటు గాలి వేస్తే దగ్గర వెళ్ళిపోతా ఉంటుంది. అలా కాదు, మన జీవితాలన్నీ మనం అందరం తెర మీద బొమ్మలు, మనం అందరం తెర మీద బొమ్మలు. ఆ బొమ్మల్ని ఆడించేవాడు డైరెక్టర్. ఇప్పుడు సినిమాలో తెర మీద బొమ్మలు ఆడించేవాడు డైరెక్టరే. ఆ బొమ్మ ఎలా ఆడించాలంటే డైరెక్టర్ ఆడిస్తూ ఉంటాడు. అలాగే మన శరీరాలన్నీ బొమ్మలే, ఎందుకు అది ఆడించేవాడు ఈశ్వరుడు. అదే పోతన మచ్చుడు భాగవతం రాస్తూ చెప్తాడు, పలికించేవాడు రామభద్రుడు. నా లోపలుండి పలికించేవాడు మటుకు రాముడే. ఇప్పుడు లోకంలో జరిగే గొడవలో ఘర్షణ అన్ని అలవాట్లే. ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు, ధర్మరాజు చాలా ఉత్తముడు, ధర్మరాజు చాలా ఉత్తముడు. ధర్మరాజు అంటే ధర్మమే. పాండవులు అన్నదమ్ముళ్ళు 5 పెద్దవాడు కదా ధర్మరాజు. పాండవులు ఆడి మంచివాడే, కానీ జోదం అలవాటు, జోదవాడు రాజు పోగొట్టుకున్నాడు. అంటే వదిలిపోయింది. ఒకసారి విధి ఏం చేస్తుందంటే లాగేస్తుంది మనిషిని, అలా విధి బలీయమైనది. ధర్మరాజు మనకంటే ధర్మరాజు కొన్ని వేలు రెట్లు తప్పువాడు, అందులో సందేహం లేదు. కానీ అడిగి జోగం ఒక వ్యసనం, జోగం అనేది ఒక అలవాటు పడింది. ఒకసారి జోగం ఆడి నష్టపోయాడు. తర్వాత ఇంకోటి ధృతరాష్ట్రుడు రెండోసారి మళ్ళీ జోగం ఆడటానికి కౌరవించారు. ఇది మాయ చేయటం ఎవరిని? ధర్మరాజుని మాయ చేయడం. రెండోసారి కూడా ఏదో మాయ ఉంది, లేకపోతే రెండోసారి మన కౌరంపిస్తున్నారు జోగం ఆడటానికి, మన రాజ్యం పోతుందేమో ఎంతో కొంత తెలుసు ఆయనకి. అంత అమాయకుడేం కాదు. ఎంతైనా తెలిసిన రాజుగారు మనం జోదానికి మన ఆహ్వానించినప్పుడు రామంటే మనకు జోద అంటే మన రాజుగారు ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళాలి కదా. ఏదో ఒక ఆ జోదం అనే బలహీనత మళ్ళీ తీసుకెళ్ళి ఓడిపాడు. మీకు అర్థమవుతుందా? అప్పుడు నీకు ఇదేంటి, ధర్మరాజు గొప్పవాడే, మామూలు మంచివాడే, జోదం ఆడినంత మాత్రం చేశాడు దుర్మార్గుడని కాదు. నీకు అర్థమవుతుందా? ఆ విధి బలీయమైనది. ఆ దేహం ఎందుకు వచ్చిందో అలా ఆడించేసి ఆ జోదం ఆడటం, అరణ్యవాసానికి వెళ్ళటం, మళ్ళీ పాండవ కౌరవ యుద్ధం జరగటం, ఆ కౌరవులు నశించటం, మీరు అర్థమవుతుందే, మళ్ళీ ధర్మరాజు పరిపాలన చేయటం, ఇవన్నీ ఆ విధి ఆ దృష్టి అలా నడిపిస్తూ ఉంటుంది. ధర్మరాజు జోదం ఆడటం అనిపిస్తుంది మనకి. ధర్మరాజు లాంటి పెద్దవాడు ధర్మజుడే, ధర్మరాజు అంటే ధర్మస్వరూపుడే, అటువంటి వాడు జోదం ఆడటం మనకు అనిపిస్తుంది. విధి బలి మనకి అర్థం చేసుకోవడం కష్టం, విమర్శించడం తేలిక. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా, ఏ సంఘటన జరిగినా అది ప్రాపర్ గా అర్థం చేసుకోవడం కష్టం, విమర్శించడం తేలిక. అంటే చక్కగా మనకు అర్థం చేసుకునే బుద్ధి కూడా ఉండాలి. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది. అన్ని మంత్రాల్లోకి గాయత్రి మంత్రం గొప్పది. మంత్రాల్లో గాయత్రి మంత్రం చాలా గొప్పది. అందులో వాడు గాయత్రి మంత్రం వాడు చెప్పేది ఏంటంటే, మంచి మార్గంలో నడవాలంటే నా బుద్ధి బాగుపడాలి, మంచి మార్గంలో నడవాలంటే నా బుద్ధి బాగుపడాలి, అటువంటి మంచి బుద్ధిని నాకు ఇచ్చి మంచి మార్గంలో నడిపించమని గాయత్రి మంత్రం వాడతాం. ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక ప్రలోభాలు ఉన్నాయి. ఆకర్షణలో పడకుండా, ఆ ప్రలోభాల్లో పడకుండా నా నిదానంలో ఉంచి నా బుద్ధి ఏ రకంగా నేను జీవిస్తే నేను భగవంతుడిలో ఐక్యమవుతాను, అటువంటి బుద్ధిని నాకు ప్రసాదించమని గాయత్రి మంత్రం. అంటే గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదని చెప్తారు. అంటే బుద్ధి వికాసం పొందాలి మన బుద్ధికి, సూక్ష్మ బుద్ధి సూక్ష్మత రావాలి, బుద్ధిలో వికాసం రావాలి, ఆ సూక్ష్మ సటిల్ ఇంటలెక్ట్ రావాలి. తర్వాత ఇంకోటి, మనకి బుద్ధి మంచిది కాదనుకోండి, అనుకోండి, మన బుద్ధికి ఏకాగ్రత లేదనుకోండి, సూక్ష్మత లేదనుకోండి, బుద్ధి సూక్ష్మత లేదనుకోండి, బుద్ధి కూడా మంచిది కాదనుకోండి, మీరు భగవద్గీత కోటి సాధించదని మీకు అర్థం అవ్వదు. మీరు చదవచ్చు, చదవటానికే కోటి సాధించదని అర్థం అవ్వదు. శాస్త్రం తన హృదయాన్ని మీకు ఇవ్వదు. ఆ కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అనుకున్నాను, వాడు ఏ స్థాయిలో చెప్పాడు, ఏ చైతన్య స్థాయిలో చెప్పాడు, ఆ చైతన్య స్థాయికి మనకు వచ్చినప్పుడే ఆయన చెప్పింది ప్రాపర్ గా అర్థం అవుతుంది. అంటే నేను పాడి బుద్ధికి భగవద్గీత అర్థం అవుతుంది. అయ్యో మనకు అర్థం అవటలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని మనం అనుకోం. ఆ భగవద్గీత ఏదో పొరపాట్లు ఉన్నాయనుకుంటాం. అయ్యో మనకి ఇది అర్థం అవుతలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ఏ స్థాయిలో ఈ శాస్త్రం చెప్పాడు. మనం కూడా శాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే శాస్త్రాన్ని నేర్చుకోవడానికి పబ్లిసిటీ కోసం కాదు. మీకు అర్థమవుతుంది? ఇంకోటి, మనకు గౌరవం ఉందనుకోండి, మనం బాగుపట్టాలని అనుకోండి, ప్రయోజనం సున్నా. గౌరవం ఏం చేసుకుంటాం? గౌరవం కంటే ఈ తాలింపు సరికి మీరు కూరలు వేసుకునే తాలింపు సరికి మీరు మనం బాగు మన మనస్సు బాగుపడాలి, అది ముఖ్యం. బాహ్యంగా ఉన్నది అనవసరం. బాహ్యంగా ఏదున్నా స్వప్నంతో సమానం. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, అది స్వప్నమే. లేదా మీకు అర్ధబలం ఉంది, అంగబలం ఉందనుకోండి, అది స్వప్నమే. లేదా గొప్ప గొప్ప మీరు చదువులు చదువుకున్నారనుకోండి, అది స్వప్నమే. అన్ని స్వప్న సమానమే, అన్ని స్వప్న సమానం. అంచేది మనకు ఇవన్నీ మనస్సు ఎంత నిజమో బాహ్యంగా జరిగే సంఘటనలు కూడా అంచేది. అంటే మనస్సు అనకుండా ఆత్మజ్ఞానం కలగదు, మనస్సు అనకుండా ఆత్మశాంతి కలగదు. అంటే మనం మాట్లాడే మాట, మనం చేతితోడు చేసే చేత అని ఎలా ఉండాలంటే, మన మనసుకు లోచూపు కలగాలి, లో దృష్టి కలగాలి, మన మనసు హృదయాభిముఖంగా తిరగాలి. భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో తనకు అభిముఖంగా మనసును తిప్పుకోవాలి. ఆ రకంగా చేయటమే సాధన, అది సాధన యొక్క. మీకు సృష్టిలో ఎక్కడైనా పొరపాటు జరుగుతుంది, పొరపాటు కనిపిస్తాం అనుకోండి, అది మీ మనసులో ఉన్న పొరపాటు. అది మీ లోపలికి వెళ్ళి చూసుకుంటే మీకు తెలుస్తుంది. అది ఋషి యజ్ఞం ఇందాక చెప్పుకుంటున్నాం కదా, అని మనం బాగుపడతాను. ఋషి యజ్ఞం అంటే ఏంటి, మనం మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి పవిత్ర గ్రంథాలని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసి ఇప్పుడు మనం అధ్యయనం చేసిన తర్వాత అర్థం చేసుకుంటాంటప్పుడు ఎంతో కొంత ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. ముందేమో ఆచరణ, ముందు అధ్యయనం, తర్వాత ఏమవుతుందంటే అర్థం చేసుకోవటం. అర్థం చేసుకున్నాక మనకు అనుభవం, ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. ఆచరించిన తర్వాత అనుభవంలోకి వస్తుంది. భగవంతుని అందరి హృదయాల్లోనే ఆత్మగా ఉన్నాడు, అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఉన్నాడని చెప్తే అది నూటికి రూపాయలు యథార్థం. పైగా అందరినీ అందరి హృదయాల్లో ఉండి బొమ్మల్లాగి శరీరాలను ఆడిస్తున్నానని చెప్పాడు. అందరి హృదయాల్లో ఉండటమే కాదు, పని చేస్తున్నాను, ఈ శరీరాలన్నీ బొమ్మల్లాగా ఆడిస్తున్నానని చెప్పాడు. ఇప్పటికే ఉండటమే కాదు, అంతర్యామిగా ఉన్నాను, అంతర్యామిగా ఉండటానికి పని చేస్తున్నాను. అంటే ఆయన చేసే పని మనకు కనపడదు. ఎందుకంటే మనం ఈ రెండు నేత్రాలకు అందరూ జ్ఞాన నేత్రం ఉండాలి. భగవద్గీతలో భగవంతుడు కూడా ఎన్నో మాటలు చెప్పాడు కృష్ణుడు. నీకు అర్థమవుతుంది, 10వ అధ్యాయం వచ్చే వరకు, 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం చూపించాడు. అప్పుడు వరకు తన కృష్ణుడు ఎంత వాడలేనికి అర్థం లేదు మాటలు చెప్పినా కానీ. 11వ అధ్యాయంలో కృష్ణుడి విశ్వరూప సందర్శనం చూపించే వరకు ఎన్ని మంచి మాటలు కృష్ణుడు చెప్పినా కృష్ణుడి ఎంతవాడు అర్జునుడికి పట్టలేదు, అంటే అందుకోలేకపోయాడు అప్పటి వరకు. అన్ని ఫాల్స్ ఎవరు, భగవంతుని తప్పించి అన్ని అసత్యం. ఒకవేళ మీకు గౌరవం ఉంటే ఉండొచ్చు, గౌరవం ఉంటే అది అసత్యమే, లేదా గొప్ప చదువు ఉండొచ్చు అది అసత్యమే, లేదా ధనం ఉండొచ్చు అన్ని అసత్యం. భగవంతుని తప్పించి అన్ని అసత్యమే. ఇవన్నీ మీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తాయి. అంటే ఇవన్నీ ఎంత దేహం అంటే మనోదేహం ఎంత నిజమో అయ్యి ఎంత నిజం. నీ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది, దేహ ప్రారంభంలో ఏది లేకపోతే రాదు. మీ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది, మీ సంకల్పంతో సంబంధం లేకుండా. ఒకవేళ మీ దేహ ప్రారంభంలో లేదనుకోండి, మీ కోరుకున్నారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ దేహ ప్రారంభంలో ఏదైతే ఉందో అది మీ కోరిక లేకుండా వస్తుంది. మీ దేహ ప్రారంభంలో ఏదైతే ఉందో అది మీ కోరిక లేకుండా వస్తుంది. అది లేదనుకోండి, మీ కోరిక లేకపోతే రాదు. ఎవరి దేహం ద్వారా ఏ పని జరగాలో ఆ పని జరిగిపోతా ఉంటుంది. నీకు అర్థమవుతుంది, వాళ్ళు ఏదో మంచి పని చేశారు, వీళ్ళు ఏదో మంచి పని చేశారు అనుకుంటే మనం ఒకసారి చెయ్యాలన్నా చేయలేము. నీ దేహానికి యోగ్యత రాకపోవచ్చు. నీకు అర్థమవుతుంది, అది కూడా ఈశ్వరుడే. ఎవరి దేహం ద్వారా ఏ పని అయితే చేయించాలో ఆయన చూసుకుంటా ఉంటాడు, అది ఎలా జరిగిపోతా ఉంటుంది. మనం అనుకరణ చేయలేం. ఎవరి దేహం ద్వారా ఏ పని జరగాలో ఆ పని జరిగిపోతా ఉంటుంది. ఒకవేళ మనం తప్పించుకోవడం చూసినా రాగదు, తప్పించుకోవడానికి చూసిన కక్కే ఆగదు పని ఎక్కడ. మనకి ఏదైనా గౌక్కు కక్కు వచ్చిందనుకోండి, వీళ్ళందరూ ఏమనుకుంటారు అనుకుంటే ఆగుతున్నా కక్కేస్తాం. మీరందరూ ఏమనుకుంటారంటే కక్కు ఆగుతుందే. గీతలోని రహస్యం అంటే, నువ్వు యుద్ధం చేయనంటున్నావు,
నీ దేహం నీ దేహం అంతకే తయారై, నీ దేహం యుద్ధం చేయడానికే నీ దేహం, నువ్వు అంతకే వచ్చావు యుద్ధం చెయ్యాలి. నీ ద్వారా అది జరగవలసి ఉంది. నీకు ఇష్టం లేకపోయినా చెయ్యాలి, నీకు ఇష్టం లేకపోయినా చెయ్యాలి. అంటే ఇష్టం లేకపోయినా చేయిస్తే, ఇష్టం లేకుండా చేయటం కంటే నీ దేహం ద్వారా ఏదైతే జరగవలసి ఉందో అది ఇష్టం లేకుండా చేయొద్దు, ఇష్టంతో చెయ్యి, ఇష్టంతో చెయ్యి. దేవుడి ఇష్టాన్ని నీ ఇష్టంగా చేసుకో, దేవుడి ఇష్టాన్ని నీ ఇష్టంగా చేసుకుంటే అప్పుడు రెండు లాభాలు, పాత వాసనలన్నీ పోతాయి, పాత వాసనలన్నీ పోతాయి, కొత్త వాసనలు రావు. పాత అప్పులన్నీ పోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. అంటే మీ దేహం ద్వారా భగవంతుడు ఏ పని అయితే చేయించాలనుకుంటున్నాడో ఇష్టంతో చేయండి. ఇష్టంతో చేస్తే అది కూడా సాధన, అది కూడా సాధన. అంటే కొత్త సంస్కారాలు రావు, మిమ్మల్ని బంధించే కొత్త సంస్కారాలు రావు. ప్రస్తుతం మీరు మిమ్మల్ని బంధించే పాత సంస్కారాలు ఏమన్నాయనుకోండి, పాత అలవాట్లు ఏమన్నాయనుకోండి, అవి కూడా పోతాయి. తర్వాత మన జీవితం ఇంకోటి నేర్చుకోవాలి, గతించిపోయిన గొడవలు తలపెట్టుకోకూడదు. చాలా మంది పాడైపోవడానికి కారణం అది. ఫ్రీడమ్ ఫ్రమ్ ది ప్యాస్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్. ఒకటి రూపబుద్ధి తగ్గించుకోవాలి. మన అందరి పాడి మనం పాడైపోవడానికి కారణం రూపబుద్ధి, నామం. ఎవరు ఇతరులు పాడు చేయట్లేదు, మన మన రూపం పాడు చేస్తామో మన నామం పాడు చేస్తాము. మీరేం అక్కడ ఈ దేహంలోనే బుద్ధి పోగొట్టుకోండి. మీ గోదావరిలో గోదావరికి వరద వచ్చినప్పుడు నీరు ఎలా వస్తుందో, మీ ఆనందం వచ్చి మీ సరస్సును ముంచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ, ఎప్పుడో కాదు, ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడ. మీ దేహ బుద్ధి, దేహాత్మ బుద్ధి, దేహమే నేను అనుకునే బుద్ధి, దేహంతో తాదాత్యం, ఆ దేహంతో తాదాత్యం. దేహం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, ఆ దేహం ఒకటే నిజం. ఆ దేహంతో తాదాత్యం, ఆ దేహ బుద్ధి మీకు నశించింది అనుకోండి, ఆనందం వచ్చి ముంచేస్తుంది. బజార్లో మీరు ఆనందం కోసం వెతుక్కోక్కర్లేదు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు, సమాజంలో వాళ్ళు మీకు శత్రువులుగా ఉన్నా మీ యొక్క శాంతి చెదరదు, ఆనందం చెదరదు. ఇంచదంటే బయట వాళ్ళు మీరు ఏదైతే నేను 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 అంటున్నారో, ఈ నేను ఎంత అబద్ధమో వాళ్ళు చెప్పి నేను కూడా అంతే అబద్ధమని మీకు తెలుస్తున్నప్పుడు మీకు ఇంకా ఎక్కడ అశాంతి? ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే. అప్పుడు మీరు ఏదైతే మీరు నేను నేను అనుకుంటున్నారో, మీ నేను ఎంత అబద్ధమో ఇంకోటి చెప్పి ఆడు చెప్పి నేను కూడా అంతే అబద్ధం, ఇది కల్పించిన అది కల్పించిన ఇది కల్పించిన అది కల్పించిన. మీరు ఎవరైనా మాకు గౌరవం ఉంది గౌరవం ఉంది అనుకుంటున్నారు, అది కల్పించిన అది నిజం కాదు. ఫాల్స్ వాల్యూస్, ఫాల్స్ గ్రేట్నెస్. అదే కృష్ణుడు ఒక చోట చెప్తాడు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, ఎందుకు రాని పనులు చేయటం, ఎందుకు పనికిరాని మాట్లాడు. సంసారానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, కొన్ని మీ కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఊహలు, ఇలా కాలక్షేపం చేస్తూ చచ్చిపోతున్నారు జనవారు. అసలు మీకు శరీరం ఎందుకు వచ్చింది? మీ ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే గ్యాస్ తోటి మీరు కాఫీ పెట్టడం మానేసి మీ ఇంట్లో ఉన్న రూపాయి కాల్చాలని కాల్చి వాడికి కాఫీ పెడితే ఎలా ఉంటుందో, వ్యర్థమైన ఆలోచనతో మీ జీవితం గడపడం కూడా అటువంటిదా? అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ది ప్యాస్ట్, జరిగిపోయిన గొడవ తలపెట్టుకోకండి మీరు. దానివల్ల ఏం కలిసిరాదు మనకి, దానివల్ల ఏమీ కలిసిరాదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ది ప్యాస్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్. మీరు రూపచింతనం, నామచింతనం తగ్గించేసుకోవటం. రూపచింతనం, నామచింతనం, మన రూపమే మన నామే మన బంధిస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది ప్యాస్ట్. ఆ ప్రారంభంలో ఏదో జరుగుతూ ఉంటుంది కదా, దేహ ప్రారంభంలో ఏదో జరుగుతూ ఉంటుంది.
నీకు అర్థమవుతుందా? ఏదో జరుగుతూ ఉంటుంది దేహ ప్రారంభంలో. అవన్నీ ఇంక తలపెట్టుకోకూడదు. అన్ని ఏది జరిగినా అబద్ధం అది. మీ దేహం ఎంత నిజమో, మీ మనస్సు ఎంత నిజమో, ఆ జరిగిన సంఘటనలు కూడా అంతే నిజం. అయితే నువ్వు సత్యాన్వేషణ విడిచిపెట్టేసి, సత్య సాక్షాత్కారం కోసం నువ్వు చేసే ప్రయత్నం విడిచిపెట్టేసి, గతంలో జరిగిన గొడవలు తవ్వుకుంటూ నువ్వు కూర్చుంటే నీకు శక్తి వేస్ట్ అయిపోతుంది, కాలం వేస్ట్ అయిపోతుంది, శరీరానికి ముసలితనం వస్తుంది, ఎప్పుడో రోజు చచ్చి ఊరుకుంటావు. ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. చాలా మంది ముసలి వాళ్ళు జరిగిపోయిన గొడవ తలపెట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. నీకు అర్థమవుతుంది? వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారని వాళ్ళకి తెలియదు. అయితే గురువు అనేవాడు నిజమైన గురువు లోపలే ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు. అంటే నీకు దేహభావం ఉండటం వల్ల, నీకు ఈ దేహము నేననుకోవటం వల్ల ఒక దేహంతో గురువు నీకు బయట అవసరం వచ్చినాడు. ఈ దేహము నేను అని అనుకోవటం వల్ల దేహంతో గురువు ఒకడు నీకు అవసరం వచ్చినాడు. కానీ నిజమైన గురువు లోపలే ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు. అంటే నిజమైన గురువు అంటే, గురువు అంటే సత్యమే, గురువు అంటే ఆత్మే, గురువు అంటే ఈశ్వరుడే, గురువు అంటే బ్రహ్మమే. భేదం చూడక్కర్లేదు, మనం భేదం చూడక్కర్లేదు. అంటే సర్వాంతర్యమైన భగవంతుడే తన భక్తిని మనం అనేక జన్మలు భగవంతుని ప్రార్థించగా 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 స్మరించగా స్మరించగా స్మరించగా, ఈ స్మరించుకోవటం ఎందుకంటే మనం పవిత్రులు అవటానికి. యజ్ఞం ఎందుకంటే మనం పవిత్రులు అవటానికి. స్మరించుకోవటం ఎందుకంటే మనం పవిత్రులు అవటానికి. అంటే భగవంతుడు ఎంత పరమ పవిత్రుడో, ఈ జీవుడు కూడా అంత పరమ పవిత్రుడు అయితేనే కానీ అందులో ఐక్యం కాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు ఎంత పరమ పవిత్రుడో, మన మనస్సు కూడా అంత పరమ పవిత్రుడు అయితేనే కానీ ఐక్యం అవటానికి సిద్ధం అవుతుంది, ఐక్యం అవటానికి సిద్ధం అవదు. అంటే భగవంతుని నువ్వు ఆరాధించగా ఆరాధించగా, స్మరించగా స్మరించగా, ప్రార్థించగా 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 ప్రార్థించగా, ఆ భగవంతుడే నిన్ను ఉద్ధరించడానికి ఒక శరీరం ధరించి వస్తాడు. శరీరం ధరించి వచ్చిన వాడి ఆత్మే గురువు. మన గురువు తాను ఎవడో తాను తెలుస్తూ ఉంటుంది వాడికి. మీరు ఆ దేహంతో, దేహం ఉంటుంది కానీ దేహంతో తాదాత్మ్యం ఉండదు. గురువుకు కూడా దేహం ఉంటుంది, మీకు అర్థమవుతుందే. ఆ గురువుతో కానీ మనం దేహమాత్రం, గురువు తెలుసు తాను దేహమాత్రుడు కాదని. గురువుకి తెలుసు తాను దేహమాత్రుడు కాదని. అంటే దేహం ఉంటుంది అంటే, కానీ దేహంతో ఆయనకి ఏమి తాదాత్మ్యం ఉండదు. దేహంతో ఆయనకి ఏమి తాదాత్మ్యం ఉండదు. ఊరికే మన కోసం వేషం వేసుకుని వచ్చిన దేహం, మన కోసం దేహం ధరించినటువంటి దేహం, మన కోసం ధరించినటువంటి దేహం అది, మన కోసం ధరించినటువంటి దేహం. ఊరికే అది ఒక వేషం వేసుకుని వచ్చినటువంటి దేహమే అది. కానీ గురువు తన దేహంలో ఉన్నప్పుడు కూడా తన దేహమాత్రుడు కాదనే సంగతి తెలుస్తూ ఉంటాం. అది త్యాగరాజు అంటాడు కదా, తనువు తాను కాదని రామ ఓ శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా తపమేలా జ్ఞానమేలా. ఓ రామ ఓ శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా తపమేలా జ్ఞానమేలా. అదే ఆల్కాడ్ చెప్తాడు, మెడ్రాసులో తీసేపగల సొసైటీ ఉంది, అందులో ఫౌండర్ ఆల్కాడ్ చెప్తాడు. ఫౌండర్ ఉన్నాడు, దాని ఫౌండర్ ఒక రష్యన్ స్త్రీని అమెరికన్ పురుషుడు కలిసి మెడ్రాసులో తీసేపగల సొసైటీ పెట్టారు. అందులో ఆల్కాడ్ చెప్తా ఉంటాడు, మీరు ఏ రోజు కారోజు రోజు సాయంత్రం పడుకునేప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, ఎంతవరకు వైద్యులు అవుతున్నాం, ఎంతవరకు ప్యూరర్ అవుతున్నాం. సాయంత్రం నిద్రపోయినప్పుడు ఎంతవరకు వైద్యులు అవుతున్నాం, ఎంతవరకు మన బుద్ధి సూక్ష్మత ఏమైనా పెరుగుతుందా లేదా, మన బుద్ధి బాగుపడుతుందా లేదా,
మనం ఏమైనా పవిత్రుల్లో అవుతున్నాము లేదా, అది ఏ రోజుకి ఆ రోజు అంతనే వేసుకోండి. మీ ఇంటికాడ అకౌంట్ ఎలా చూసుకుంటారు మీరు? వైద్యులు అండి, చోర
ఎంతవరకు మన బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది, ఎంతవరకు మన పవిత్రత స్థాయి పెరుగుతుంది, ఎంతవరకు చైతన్య స్థాయి పెరుగుతుంది, ఏ రోజుకి ఆ రోజు చూసుకోవాలి.
అన్నిటికంటే ఇప్పుడు మన మనస్సును నిగ్రహించుకోవాలి, మనస్సును నిగ్రహించుకోవాలి, మనస్సును అదుపులో పెట్టుకోవాలి ఇలా అనుకుంటాం. ఇంగ్లీష్ లో సామెత ఉంది ఏంటంటే, రోగం వచ్చిన తర్వాత బాగు చేసుకోవడం కంటే రోగం రాకుండా చూసుకుంటారు. రోగం వచ్చిన తర్వాత దాన్ని బాగు చేసుకోవడం కంటే అసలు రోగం రాకుండా చూసుకుంటారు. అలాగే మనస్సు చెలించిన తర్వాత దాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనస్సు చెలించాక, మనసుకి చాపల్యం వచ్చాక దాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం. అసలు మనస్సు ఎందుకు చెలిస్తుంది, మనస్సుకి ఎందుకు చాపల్యం వస్తుంది? ఇష్టము అయిష్టం, రాగము ద్వేషము, అంతకంటే పెద్ద దోషాలు లేవు. రాగానికి మించిన దోషం, ద్వేషానికి మించిన దోషం, ఇంకో దోషం లేదు. నీకు ఓ చోట ఇష్టం లేదనుకో, ఓ చోట అయిష్టం లేదనుకో, మీ మనసు కదలు, కదలమన్నా కదలు. భగవాన్ అంటారు, అందరూ మీరు మీ మనసును ఆగమంటున్నారు, అది ఆగటం లేదు. నా మనసును కదలమంటున్నాను, అది కదలటం లేదు. మీ మనసును ఆగమంటున్నారు, అది ఆగటం లేదు. నా మనసును కదులు అంటున్నాను, అది కదలటం లేదు. మీకు ఎక్కడ ఇష్టం లేదనుకోండి సృష్టిలో, ఎక్కడ ఇష్టం లేదనుకోండి, మీ మనస్సు అది చెల్లించదు. అసలు చేపలంతో పని లేదు. రాగరహిత స్థితి, ద్వేషరహిత స్థితి, మీరు గుర్తుపెట్టుకోండి రెండు. రాగ రహిత స్థితి, ద్వేష రహిత స్థితి, అప్పుడు పొందారనుకోండి, అలా మనసుకి మనస్సు మీకు మనస్సు మనస్సు యొక్క చలనంతో పని, దాన్ని చెల్లించదు. ఇంకా చలనంతో పని లేదు అసలు, దానికి పని ఏమి లేదు. అదే గౌతమ బుద్ధుడు చెప్తాడు ఈ మాట, ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో, ఈ విశాలమైన సృష్టిలో ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా ఏముంది రాగద్వేషాలు తెప్పించి అన్నాడు. ఒక ఇంట్లో నలుగురుంటే నాలుగు పార్టీలు, ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నాలుగు పార్టీ, ఈ మధ్య నేను సాయంత్రం నాకు భీమారాన్ని ఎవరో చెప్తున్నారు, నేను ఎవరో పెళ్లికి వెళ్ళాను ఈ మధ్యన ఎమ్మెల్సీలు సెలక్షన్ ఉన్నాయి ఢిల్లీలో. ఒక 5-6 మంది ప్రయత్నం చేసుకున్నారు, ఒక 5-6 మంది ప్రయత్నం తప్పేంటి, ఎవరో ప్రయత్నాలు చేసుకుంటారు ఎమ్మెల్సీ పదవులు కావటం. ఆ సోనియా గాంధీ గారికి ఏదో బాపురాజు గారికి పేరుకి ఇవ్వాలని అప్పుడు మనసులో అనుకుంది. ఈ ముఖ్యమంత్రి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు 4 పేర్లు రాసుకెళ్లారు, ఒక జిల్లాకు 4-5 పేర్లు రాసుకెళ్లారు. 4-5 పేర్లు రాసుకెళ్తే మన జిల్లా తరఫున 4 పేర్లు రాసుకెళ్లారు, మన జిల్లా తరఫున. అందులో బాపురాజు గారి పేరు లేదు. మీకు అర్థం అవుతుంది, ఆవిడకి ఎవరికి ఇవ్వాలండి? బాపురాజు గారికి ఇవ్వాలి. ముఖ్యమంత్రి నందంట ఈ రాజుగారి పేరు కనబడతావా ఇదంటారు. ఆ మీసాల రాజుగారు, మీసాలంటాయనికి ఆయన రాజుగారి పేరు కనబడట, మీసాలంటాయనికి ఆయనకి మీసాలుంటాయి. రాజుగారి బాతి రాజుగారి పేరు మర్చిపోయిందేమో, ఆవిడ మీసాలుంటాయి, రాజుగారికి మీసాలుంటాయి, మీసాలుంటాయనికి ఆ పేరు ఇక్కడ కనపట్టలేదు. ఆ పేరు రాసుకురండి చూద్దాం ఉండట, ఆ పేరు రాసుకుని టికెట్ ఇస్తారు. కొంతమంది దుఃఖంతో రైలు ఎక్కారు, కొంతమంది సంతోషంతో రైలు ఎక్కారు. ఢిల్లీ నుంచి 5 రూపాయలు వచ్చింది. అంటే ఆవిడ ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో ఆవిడ పేర్లు రాసుకెళ్ళలేదు. ఆవిడకి ఒక నిర్ణయాడికి వచ్చేసిన అంతకుముందు మరి నాలుగు పేర్లు కనిపిస్తే నాలుగు పేర్లు ఆ పేరు కనపడటం ఏంటి ఈ పేరు? ఆ రాజుగారికి నేసాలు ఉంటాయా? ఆ పేరు కూడా రాసుకురండి. అదే భగవంతుడు గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ఎక్కడికెళ్ళి చూసినా ఏ దేశం వెళ్ళి చూసినా ఎక్కడికెళ్ళి చూసినా ఎవరింటికి వెళ్ళి చూసినా ఇష్టాల ఇష్టాలు తప్పించి రాగద్వేషాలు తప్పించి సృష్టిలో ఏం లేదు. అది నువ్వు భగవంతుని మీరు చేసే ఏదైనా భగవంతుని ప్రార్థిస్తున్నారనుకోండి, స్మరిస్తున్నారనుకోండి, ఓ మంచి పని చేశారనుకోండి, ఓ మంచి ఆలోచన వచ్చిందనుకోండి, అది వేస్ట్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి అది వేస్ట్ అవ్వదు. ఒకవేళ ఏదైనా మంచి తలంపులు వస్తున్నాయి అనుకోండి అది వేస్ట్ అవ్వదు. మంచి చేసిన వాడికి దుర్గతి లేదు. అయితే ఈ లోకంలో చాలా మంది చేసే పనులు ఏదో పుణ్యం వస్తుందని చేస్తారు. మీకు అర్థమవుతుందా? చాలా మంది మంచి పని చేసినా పుణ్యం వస్తున్నట్టే చేస్తారు, లేకపోతే చేయరు. ఆ పుణ్యం కోసమే చేస్తారు. అంటే అది అక్కడ మెయిన్ పుణ్యం కాదు. మీరు పుణ్యం కోసం చేయొచ్చు, అక్కడ పుణ్యం కాదు. మీ మనస్సు బాగుపడుతుందో లేదో చూసుకోవాలి. అది మీరు ఏదైనా పని చేశారనుకోండి వాళ్ళు మీరు పుణ్యం కోసం చెయ్యొచ్చు. అది మీ పుణ్యం కోసం చెయ్యొచ్చు. మనస్సు బాగుపడటానికి మీ పుణ్యం సహకరించవచ్చు. అక్కడ పుణ్యం ప్రధానం కాదు, మీ మనస్సు ఎంతవరకు బాగుపడుతుంది, మీ మనస్సు నిర్మలంగా ఉందా లేదా, మీ మనస్సు నిశ్చలంగా ఉందా లేదా, మీ మనస్సు ఏకాగ్రంగా ఉందా లేదా, మీ మనస్సు పవిత్రంగా ఉందా లేదా, మీ మనస్సు నిదానంగా ఉందా లేదా, అది చూసుకుంటా ఉండాలి. కానీ అక్కడ పుణ్యం ప్రధానం కాదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మన శరీరం చనిపోయారు ఏదో రోజున చనిపోతాం మనం. మన శరీరం ఏదో రోజున చనిపోతుంది. నూటికి విరుపాళ్ళు మనసులకు శోభ ఉండకూడదు. శోభ మిగిలిపోయింది అనుకోండి పునర్జన్మ వచ్చేస్తుంది. అంటే మనం డైరెక్టర్లు ఊరికే మనం యాక్టర్స్ తెర మీదన్నా బొమ్మలు, ఇది బాగా అర్థం చేసుకోండి. తెర మీదన్న బొమ్మలు మన నడిపించేవాడు ఆడించేవాడు ఈశ్వరుడు, నడిపించేవాడు ఆడించేవాడు ఈశ్వరుడు. ఆ దేహం ఏ పని మీద అయితే ఈ భూమి మీదకి వచ్చిందో ఆ దేహం శ్మశానానికి వెళ్లే వరకు ఆ దేహం ద్వారా పని జరిగిపోతూ ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నా జరిగిపోతుంది, ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సిద్ధాంతం. మీ దేహం ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చిందో అది ఆ దేహం మళ్ళీ చనిపోయే వరకు అంటే శ్మశానానికి వెళ్లే వరకు మీ దేహం ద్వారా ఏది జరగాలో అది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది జరిగిపోతూ ఉంటుంది. అని మనం అందరం తీసేసిన సినిమాలు లాంటి వాళ్ళం. సినిమా అయితే మెడ్రాసులో చేస్తారు, మన పాలకులకు మార్చడం కుదరదు. అది తీసేసి మన జీవితాలన్నీ తీసేసిన సినిమాలు లాంటివి. అలాగే ఆయా శరీరం, ఆ శరీరం వచ్చిన పని పూర్తి అయిపోయిన తర్వాత ఆ శరీరం చనిపోతుంది. కానీ ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే అది జరగవలసినది శరీరం ద్వారా జరుగుతుంది. దాంతో నువ్వు తాదాప్యం పొందవు. దాంతో నువ్వు తాదాప్యం పొందకపోతే నీకు సంతోషం వస్తే పొంగిపోవు, దుఃఖం వస్తే పొంగిపోవు. ఈవినెస్ ఆఫ్ మైండ్ సంతోషం వచ్చింది అనుకో, పొంగిపోకు. కొంతమంది సంతోషం వస్తే పొంగిపోతారు, అది చెడ్డది. దుఃఖం వచ్చింది అనుకోండి, ఏదైనా ఆయనకి ఇష్టమైన సంఘటన జరిగింది అనుకోండి, డిప్రెషన్ లో జరిగిపోతారు, కుంగిపోతారు. మన శరీరానికి వచ్చే రోగాలు కూడా 100కి 70 రోగాలు ముందు మనస్సులోకి వచ్చి తర్వాత శరీరంలోకి వస్తాయి. ఈవిన్నెస్ ఆఫ్ మైండ్. యోగం అంటే మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. సంతోషం వస్తే రాని, దుఃఖం వస్తే రాని, దాంతో కలవకు, దీంతో కలవకు. నీ మనస్సును బంగారం చూసేటప్పుడు దాని తోకం ఎంత బ్యాలెన్స్డ్ గా చూసుకుంటాడో చూసేటప్పుడు నీ బుద్ధిని ఎంత బ్యాలెన్స్డ్ గా చూసుకో, నీ బుద్ధిని ఎంత సమానంగా చూసుకో. సంతోషంతో దాంతో కలవద్దు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవయ్యా, అది కూడా యోగమే. ఆ యోగం కూడా నేను భగవంతుని ఐక్యపరుస్తుంది. మీరు ఏదో 2 గంటలు 3 గంటలు పూజలు చేసేసి ఏమండి, సంతోషం వస్తే పొంగిపోయి, దుఃఖం వస్తే కుంగిపోయి, సంతోషాన్ని తట్టుకోలేక దుఃఖాన్ని తట్టుకోలేక మీ మనస్సు బలహీన పడిపోతానండి. అంటే మనస్సు స్ట్రెంగ్త్ పెంచుకోవాలి శరీరానికి. ఇంకోటి మన శరీరానికి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అనుకోండి, తొందరగా ఏదో రోగాలు వచ్చేస్తా ఉంటాయి. రోగ నిరోధక శక్తి బాగుందనుకోండి, గౌకుని రోగం రాదు. నీకు అర్థమవుతుంది? అలా మనోబలం పెంచుకోవాలి. మనోబలం కనుక పెంచుకుంటే, ఆ స్ట్రెంగ్త్ కనుక పెంచుకుంటే, దుఃఖం వచ్చినప్పుడు అందులో కలిసిపోదు, అందులో కలిసిపోం మనం. సంతోషం వచ్చింది అనుకోండి అందులో కలిసిపోం. ఏదైనా మంచి జరిగింది అనుకోండి అందులో కలిసిపోం. మంచి కాని జరిగింది అందులో కలిపం. అంటే మనిషి యొక్క బలం పెరిగే కొద్ది చేపలు తగ్గిపోతుంది. మనస్సు ఎక్కువ బలహీనంగా ఉంటే చేపలు ఎక్కువ ఉంటుంది. మనోబలం పెరుగుతుందనుకోండి చేపలు తగ్గిపోతుంది. అంటే కృష్ణుడు గీతలో ఏమని చెప్పంటే, ఆ మనస్సుని మీరు బుద్ధిని బ్యాలెన్స్ చేసుకోవటం, బుద్ధిని సమానంగా చూసుకోవటం, అది కూడా యోగంతో సమానం. ఈవిన్నెస్ ఆఫ్ మైండ్ అలాగా సమానం బ్యాలెన్స్డ్ గా చూసుకోవాలి. కొంతమంది మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఇందులోనే కలవద్దు, అందులోనే కలవద్దు. స్తోత్రం చేసిన దొంగనేనా, విమర్శించిన దొంగనేనా, ఆ దొంగనంతో కలవకండి. ఇప్పుడు మీకోసం ఏదో పని కోసం వచ్చారనుకోండి ఎవడైనా, మిమ్మల్ని ఇంతరవాళ్ళు అంతరవాళ్ళు అంటారు. అదంతా నిజం అనుకోకండి, మీరు అంతరవాళ్ళు కాదు. ఏదో పని కోసం వస్తారు అది. ఐశ్వర్యం ప్రసాద్ 4 లక్షల రూపాయల కారులోనే తిరుగుతున్నాడు, నేను 50 లక్షల కారులో తిరుగుతున్నాను, మీరు ఐశ్వర్యం ప్రసాద్ కంటే ధనవంతుడు అనుకోకుండా పిచ్చకూడదు. అడుగురికి ధనం ఉన్నా నిరాడంబరంగా ఉండొచ్చు. అంతేకాని నేను 50 లక్షల కారులో తిరుగుతున్నాను కాబట్టి ఐశ్వర్యం ప్రసాద్ కంటే ధనవంతుడు అనుకోకుండా, ఇవన్నీ పిచ్చ లక్షణాలు. మనకు బాహ్యంగా ఉన్న ఏ వస్తువులతో తాదాప్యం ఉండకూడదు. మనకు బాహ్యంగా ఉన్న ఏ వస్తువులతో తాదాప్యం ఉండదు. మనస్సు బాహ్యముఖం అవుతుంది కానీ అంతర్ముఖం ఉండదు. మనస్సు బాహ్యముఖానికి వస్తుంది కానీ అంతర్ముఖం కాదు. అది అంతర్ముఖం, మనస్సు అంతర్ముఖం కాకపోతే అంతర్దృష్టి కలగదు. మనసుకు అంతర్దృష్టి కలగకపోతే ఆత్మజ్ఞానం కలగదు. మనసుకు ఆత్మజ్ఞానం కలగకపోతే ఆత్మశాంతి కలగదు. మన జీవిత గమ్యం ఆత్మశాంతి, ఆత్మసుఖం. ఆ సుఖం మనం తెలిసే వరకు పునర్జన్మ రాదు. ఇక్కడి నుంచి మనం కాశీ బయలుదేరి వెళుతున్నాం అనుకోండి, మధ్యలో ఎవరిని కనిపిస్తే మాట్లాడతాం, మనం గమ్యం చేరుకోవాలి కదా. అది జీవిత గమ్యం ఏంటంటే మళ్ళీ మనం తెలుసుకోవటం. జీవిత గమ్యం ఏంటంటే మనం ఏదిగా ఉన్నామో వస్తువు తాలూకు అనుభవం పొందటం, దాంతో ఏకం కావటం. మీకు అర్థమవుతుందా? అనుభవం పొందే వరకు మనకి ప్రయాణాలు తప్ప. ఇప్పుడు మీరు శాంతి కోసం సుఖం కోసం కంగారు పడిపోకుండా వచ్చేస్తుంది. మీరు భరించలేని శాంతి, మీరు భరించలేని సుఖం, మీరు భరించలేనంత ఆనందం ఇప్పుడే వచ్చేస్తుంది. మీరు కూర్చుని లేవక్కర్లేదు. ఆ దేహంతో తాదాత్మ్యం తగ్గించేసుకోండి. మీరు అసలు యోగం కూడా అక్కర్లేదు మీకు. ఆ శవంతో మనం తాదాత్మ్యం, శవంతో తాదాత్మ్యం తగ్గించేసుకుంటే మీరు భరించలేని శాంతి వచ్చేస్తుంది మీకు. అది అశాంతి రమ్మన్నా రాదు. ఒక అశాంతి వెతికినా దొరకదు. మీకు ఆ దేహంతో తాదాత్మ్యం తగ్గుతుంది అనుకోండి, మీకు అర్థమవుతుంది అనుకోండి, ఆ దేహంతో తాదాత్మ్యం తగ్గుతుంటే నేను దేహం లోపలున్నాను, నా దేహం బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడని ఆ వేరు బుద్ధి పోతుంది. ఇప్పుడు మనం అందరం ఏదో పుణ్యాత్ములు అనుకుంటున్నాం. ఇది దొంగ మాట.
ఎక్కడో నుయ్యి తవ్వించడం, లేకపోతే గోడ కట్టించడం, మీకు అర్థం అవుతుంది, ఎక్కడో నుయ్యి తవ్వించడం, ఎక్కడో గోడ కట్టించడం, లేకపోతే యజ్ఞం చేయటం, ఏదో చేసి మనందరం పుణ్యాత్ములు అనుకుంటాం. ఇవన్నీ దొంగ మాటలు. అసలు నువ్వేరు నేను వేరు అని భేద బుద్ధి మనకు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది, అదే పాపం. ఇంకేంటి బాగుపడేది? అసలు నువ్వేరు నేను వేరనే భేద బుద్ధి మనకు ఉందా లేదా? భేద బుద్ధి ఉంది. భేద బుద్ధిని పెట్టుకుని నేను పుణ్యాత్మని అంటావేంటి నువ్వు? ఎక్కడ గోడ కట్టించి వస్తే పుణ్యం వస్తుంది, దొంగ నేను అనిపిస్తుంది ఆ పుణ్యాన్ని. నువ్వు లోపల కడుపు నిండా విషం పెట్టుకుని, వేద బుద్ధి పెట్టుకుని, వేరు బుద్ధి పెట్టుకుని, సెపరేట్ ఐడెంటిటీ పెట్టుకుని, అందరికంటే నేను పెద్దవాడిని, అందరికంటే గొప్పవాడిని, మిగతా వాళ్ళందరూ తక్కువ వాళ్ళు, నాలో ఏదో ప్రత్యేకత ఉంది, నాలో ఏదో గొప్పతనం ఉందని వెర్రితనం పెట్టుకుని నేను పుణ్యాత్ముడు అంటావేంటి నువ్వు? ఎందులో పుణ్యాత్ముడు నువ్వు? అదే మీరు ఎందులో పుణ్యాత్ముడు? ఎక్కడ నువ్వు తవ్వించారు కాబట్టి పుణ్యాత్ముడా? అది కదా మన అందరికీ స్పష్టంగా తెలుస్తుంది కదా, వేరు బుద్ధి ఉందా లేదా? మనకు వేరు బుద్ధి ఉంది. ఆ సెపరేట్ ఐడెంటిటీ ఉందా లేదా? అందరికంటే నేను గొప్పవాడుగా ఉండాలని అనుకుంటున్నావు లేదా? అందరూ ఎవరు లేని నాలో ఏదో ప్రత్యేకత ఉందని మీరు అనుకుంటున్నారు. మీద పాప లోపల పాపం ఉంది కాబట్టి అటువంటి తలంపులు వస్తున్నాయి మీకు. నీకేంటి నాకేంటి ఎవరికైనా సరే లోపల వేరు బుద్ధి పెట్టుకుని సెపరేట్ ఐడెంటిటీ పెట్టుకుని, నాలో ఏదో ప్రత్యేకత పెట్టుకుని, ఏదో నాలో ఏదో ఇతరుల కంటే నాలో ఏదో ప్రత్యేకమైన విశేషం ఉందనుకున్నవాడు, అది పాపానికి గుర్తుంది, దోషానికి గుర్తుంది. ఆ దోషరహితుడు నువ్వు అవ్వకుండా, ద్వేషరహితుడు అవ్వకుండా నువ్వు ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తావా? నీ కూటానికి భగవంతుడు వెర్రివాడా? భగవద్గీతలో అన్నాడు, ఈ కూలి వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చింది, ఈ కూలి వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చింది. నువ్వు కడుపు నిండా విషయం పెట్టుకుని నేను పవిత్రుని అంటావేంటి? నీ కడుపు నిండా విషయం లేకపోతే వేరు బుద్ధి ఎలా కలుగుతుంది నీకు? నీకెక్కడ నువ్వు తవ్వించాలంటే తవ్వించు, దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది అనిపిస్తే దొంగనే అనిపిస్తుంది, మరి దొంగనే అనిపించాక అది పోతుంది. వాళ్ళు పుణ్యపాపాలు అనిపించి దొంగనేనే. ఇది నీకు ఇప్పుడు వాయిదాలు వద్దు, మనకు వాయిదాలు వద్దు. వెంటనే నీకు ఇమ్మీడియట్ గా శాంతి దొరకాలంటే దేహంతో తాదాత్మ్యం తగ్గించేసుకో. దేవేంద్రుడు తాదాత్మ్యం తగ్గించుకుంటే మీరు కూర్చుని నిలబడక్కర్లేకుండా ఆ శాంతి మీకు అందుతుంది. అంటే రెడీగా ఉంది శాంతి, మన హృదయంలో సుఖము, శాంతి సుఖము, శాంతి ఆనందం రెడీగా ఉన్నాయి. ఆ దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే పోయిందో వెంటనే వ్యక్తం అవుతుంది. నీ స్వరూపంగా వ్యక్తం అవుతున్నది, ఎక్కడో బయట ఉన్నట్టు కాదు, నీ స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అంటే నువ్వు భగవంతుని ప్రార్థించగా ఇది ఇక్కడే చెప్తాడు, గీతలో చెప్తాడు. ఈ పాడి బుద్ధికి నీకు, ఈ పాడి బుద్ధి వల్ల నీకు జ్ఞానం రాదు, ఈ వేరు బుద్ధి వల్ల నీకు జ్ఞానం రాదు. నీకు అర్థం వచ్చింది? దేహంతో తాదాత్మ్యం పొందే, శవంతో తాదాత్మ్యం పొందే బుద్ధికి జ్ఞానం రాదు. నువ్వు అర్జున నన్ను స్మరించగా నీకు అర్థం వచ్చింది? నేను ఏ పని అయితే వద్దని చెప్పాను అది మానేసి, ఏ పని అయితే చేయమని చెప్పాను అది చేస్తూ, అది నాకు అర్పిస్తూ. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని పొగుడతారనుకోండి, మీకు సంతోషం వస్తుంది అనుకోండి, ఆ భయం మీరు భగవంతుడికి అర్పించలేదు, మీ అహంకారానికి అర్పించుకున్నారు. మనం మంచి పనులు చేసి భగవంతుడికి అర్పించలేదు, మన అహంకారానికి అర్పించుకుంటున్నాం. అది నాకు అర్పిస్తే లేదు, ఈశ్వరుడు చెప్పింది నువ్వు చేసే పని నాకు అర్పించి పని చేస్తాంటే, నాకు అర్పించి నేను ఇది పనికి రాదని పని వదిలేసి పనికి ఇది మంచిది, నీ తలకాయ పక్కన పెట్ట, ఇది నిషేధం, ఇది నీ డ్యూటీ అని చెయ్యి, ఇది నీ డ్యూటీ అని చెయ్యి. వెనక రాజగోపాలాచారి ముఖ్యమంత్రి ఉండగా కొవ్వూరు వచ్చాడు, ఇప్పుడు 53-54లో ఎప్పుడు కొవ్వూరు వచ్చాడు, అప్పుడు వరదలు ఏదో వరదలు వచ్చినప్పుడు ఎస్సీ గారు చెప్తున్నారు, ఎస్సీ గారితో రాజగోపాల్ ఈయన చాలా బాగా పనిచేశాడని అప్పుడు ఎస్సీ గారు ఏమన్నాడంటే ముఖ్యమంత్రితో నేను బాగా పనిచేయలేదని నా డ్యూటీ నేను చేశాను అన్నాడు. బాగా పనిచేయటం గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటున్నాను. ఎందుకు పుచ్చుకుంటున్నాను గవర్నమెంట్ దగ్గర జీతం? నేను పని చేయడానికి పుచ్చుకుంటున్నాను. నా పని అయితే నేను చూశాను ఇందులో బాగా చేసేయంటన్నాడు. అవును రాజేష్ అన్నాడు, యు హావ్ స్పోకెన్ వెరీ వెల్, యు హావ్ డన్ ఏ గుడ్ థింగ్. నువ్వు మంచి పని బాగా చేయటం, మంచి పని చేయటమే కాదు, ఆ మంచి పని ఏదో బాగా చేయటమే కాదు, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు. యూ స్పోక్ యూ హ్యావ్ స్పోకెన్ వెరీ వెల్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. యూ హావ్ డన్ ఏ గుడ్ థింగ్, నాట్ ఓన్లీ డన్ ఏ గుడ్ థింగ్, యూ హావ్ స్పోకెన్ వెరీ వెల్, చాలా బాగా మాట్లాడావు. గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటున్నాను, నా పని అయితే నేను చేశాను, ఇందులో బాగా చేయటం ఏమీ లేదు. అది మీరు భగవంతుని ప్రార్థించేటప్పుడు కూడా ఈ కృత్రిమైన గొప్పల గురించి, ఈ కృత్రిమైన గౌరవాల్లోంచి, ఈ కృత్రిమైన గ్రేట్లోంచి, గ్రేట్నెస్ లోంచి నన్ను విడుదల చేయమని కూడా ప్రార్థించండి భగవంతుడి మీద. అందరి నుంచి రిలీజ్ చేయమని కూడా ప్రార్థించండి. అన్ని షార్ట్లు ఇప్పుడు మీకు ఏదైనా గౌరవం ఉందనుకోండి, నా లోలు ఉంటుంది ఐదో రోజున పోతుంది. మీకు ఏదైనా డబ్బు ఉందనుకోండి, నా లోలు ఉంటుంది ఐదో రోజున పోవచ్చు, మీకు అర్థం అవుతుంది. లేదా డబ్బు ఉండగా మీరు చచ్చిపోవచ్చు. డబ్బే కాదు, చదువు ఉందనుకోండి, మాట చెప్తున్నాను, చదివి మీరు చదివిన చదువు ఒక సంవత్సరం మీరు మర్చి, ఒక సంవత్సరం మీరు చదవటం మానేసి అన్ని మర్చిపోతారు. ఎవరైనా డాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు నాలుగేళ్ళు ప్రాక్టీస్ చేసి మానేస్తారనుకోండి, ఆ మందుల పేర్లు కూడా మర్చిపోతారు. ఇంకది అని నేర్చుకున్నాయి మన సహజమైన కాదు, ఇవన్నీ నేర్చుకున్నాయి, ఆ ప్రాక్టీస్ చేస్తుంటే ఉంటుంది. నాలుగేళ్ళు మనం ప్రాక్టీస్ చేయమనుకోండి, ఆ మందుల పేర్లు కూడా గుర్తురావు, ఆ రోగ నిర్ధారణ కూడా, రోగ నిర్ధారణ ఎలా చేయాలో కూడా మర్చిపోతాం. ఇవన్నీ మనం నేర్చుకునే సహజమైన కాదు. అలాగే ఈ గౌరవాలు బయట వచ్చే బయట కల్పించుకునేవన్నీ కూడా మనం కల్పించుకునే విషయాలే, అన్నీ ఫాల్స్. కొంతమంది కృత్రిమ గౌరవాల కోసం వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటారు. నేను చెప్పాను కదా, రూపాయి కాగితాలు పెట్టి కాల్చి కాఫీ కాసినట్టు. ఇది నేను ప్రార్థించక ఇది బాగా అర్థం చేసుకోండి. నన్ను ప్రార్థించక నువ్వు చేసే పని నాకు అర్పించి పని చేస్తానంటే నీ ఇష్టాలు అయిష్టాలు ఓ పక్కన పెట్టి భగవంతుడు చెప్పాడు కాబట్టి చేయటం. నీ ఇష్టాలు నీ అయిష్టాలు ఓ పక్కన పెట్టి భగవంతుడికి చెప్పాడు కాబట్టి ఆ పని చేయటం, భగవంతుడికి చెప్పాడు కాబట్టి ఆ పని చేయటం. నీకు ఇష్టం ఉండొచ్చు ఆ ఇష్టం ఉండొచ్చు, అది ఓ పక్కన పెట్టు. నాకు అర్పించి పని చేస్తా ఉంటాం, దాన్ని గౌరవిస్తా ఉంటాం. ఎప్పుడు కూడా మనం పెద్దలను గౌరవించాలి కానీ ఆగౌరవపరచకూడదు. ఇప్పుడు తజ్జినాలు ఏంటి? పితృయజ్ఞం అంటారు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి తజ్ఞాలు అయి పెడతా ఉంటారు. మీ పూర్వీకులు ఎవరైనా చనిపోతే సంవత్సరానికి ఒకసారి తజ్ఞం పెడతా ఉంటారు. ఏదో ఆ రోజున వాడు జ్ఞాపకం పెట్టుకుని నాలుగు మందికి భోజనం పెట్టుకోవటం, దాన్ని పితృయజ్ఞం అంటారు. ఆ రకంగా వాడు రుణం తీర్చుకోవటం. ఇప్పుడు పితృయజ్ఞం అంటే మీరు ఇంటికాడి తజ్ఞాలు అయి పెడతా ఉంటారు కదా, తజ్ఞాలు సంవత్సరానికి ఒక రోజు, ఓ రోజు ఏదో పెడతారు తజ్ఞం. తజ్ఞం పెడితే వాళ్ళు మీరేదో ఆ రోజు నలుగురికి భోజనాలు పెడతారు. ఆ రకంగా పితృ రుణం తీర్చుకోవటం, మీకు అర్థం? ఆ రకంగా ఒక రకంగా వాళ్ళని గౌరవించటం. అంటే పెద్దలను ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. అది మన డ్యూటీ. అది పెద్దలను ఎప్పుడు కూడా మనం గౌరవించాలి, అగౌరవపరచకూడదు. అది మన డ్యూటీ. అది వాళ్ళు తెలివైన వాళ్ళు అవ్వచ్చు, తెలివి తక్కువ వాళ్ళు అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ మనం గౌరవించాలి, అది మన డ్యూటీ, మన విధి. పెద్దలను గౌరవించడం అనేది మన విధి, మన డ్యూటీ కాబట్టి అది చేస్తాం. అది అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, నువ్వు ఇదే గీతలో చెప్పాడు, నాకు నీ ఇష్టాలు అయిష్టాలు ఒక పక్కన పెట్టి నా అనుగ్రహానికి గురయ్యే పని చెప్పు. ఆ రకంగా మాట్లాడు, నీ జీవితాన్ని ఆ రకంగా తీర్చిదిద్దుకో. నువ్వు పని చేసినప్పుడు నన్ను స్మరించుకుంటూ పని చెయ్యి. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు నన్ను స్మరించుకుంటూ పని చేస్తే, ఇలా కనుక నువ్వు చేస్తూ ఉంటే
నీకు ఎటువంటి బుద్ధిని నేను ప్రసాదిస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో, ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే నీకు భగవద్ అనుభవం కలుగుతుందో, ఎటువంటి బుద్ధిని ప్రసాదిస్తే నీకు ఆత్మశాంతి కలుగుతుందో అర్జున, అటువంటి బుద్ధిని నేను నీకు ఇస్తాను అన్నాడు. నువ్వు సొంతంగా సంపాదించుకోలేదు. అది నీ తెలివితేటల వల్ల నువ్వు సంపాదించుకోలేదు, సరిపోదు, నీ తెలివి సరిపోదు. ఆ బుద్ధిని అటువంటి అనుగ్రహ పూరితమైనటువంటి బుద్ధి అమృత అమృత స్వరూపమైనటువంటి ఆ మంచి బుద్ధిని నీకు నేను ప్రసాదిస్తాను. ఆ బుద్ధి సహాయంతో, ఆ బుద్ధిలో ఉన్న క్లారిటీ, ఆ స్పష్టతతో, ఆ బుద్ధి మీకు ఎప్పుడైతే బుద్ధి సూక్ష్మ బుద్ధిని ఇచ్చాడో, ఆ సూక్ష్మ బుద్ధితోటే మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోగలరు. ఆ బుద్ధి సూక్ష్మత వల్లే మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోగలరు. మీకు చదువు లేదనుకోండి, డబ్బు లేదనుకోండి, ఏ అనుకోండి, డబ్బు లేదనుకోండి, చదువు లేదనుకోండి, గౌరవం లేదనుకోండి, ఆ గురువు మీద ప్రేమ, ఆ గురువు మీద ఇష్టం వల్ల కూడా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఆ సన్నిహితం, ఆ ఇంటిమసీ, ఆ గురువుతో ఇంటిమసీ వల్ల కూడా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీ చదువులతోటి, పైసలతోటి సంబంధం లేదు, మీ గౌరవాలతో సంబంధం లేదు, మీ అకాడమిక్ స్టేటస్, సోషల్ స్టేటస్ తోటి సంబంధం లేదు, మీకు రివీల్ అయిపోతుంది. గురువు అంటే ఆత్మ, ఆ గురువుతో ఉన్న అనుబంధం వల్ల వస్తే మీకు రివీల్ అయిపోతుంది. అందుకే ఉపనిషత్తులో చెప్తాడు, ఆ వస్తువు నాకు తెలియబడాలి, తెలియబడాలంటే తెలియబడదు. ఎవరికైతే తెలియబడాలనుకుంటుంది వారికి తెలియబడుతుంది. ఉపనిషత్తులు చెప్తాడు, ఆ వస్తువు నాకు తెలియబడాలి, తెలియబడాలి, తెలియబడాలనుకుంటే తెలియబడదు. నీ తెలివితేటలకు అది ఆబ్జెక్ట్ కాదు, అది ఎవరికి తెలియబడాలనుకుంటుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. నేను తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటే భగవంతుడు ఏం వెర్రిబడి ఏం కాదు నీకు తెలియబడటానికి, ఆయన అనుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఫిట్టు, ఇక్కడ మెచ్యూరిటీ ఉంది, ఇక్కడ ఫిట్ అయ్యాడు, వీడు రైప్ అయ్యాడు, నీకు అర్థమవుతుందా, వీడు బాగా ముగ్గాడు, వీడు పచ్చిగా లేడు, వీడు పుల్లగా లేడు, వీడు తీయగా ఉన్నాడు, అది వీడు బాగా ముగ్గాడు, బాగా రైప్ అయ్యాడు, బాగా మెచ్యూరిటీ వచ్చింది నీకు అని ఆయన అనుకోవాలి. నువ్వు అనుకోవటం కాదు, ఆయన అనుకుంటే నీకు తెలియబడతాడు. వాడి దేవుడు, వాడి ఈశ్వరుడు. మీరు లోపల పుల్లగా ఉండి, లోపల చేదుగా ఉండి, లోపల విషయం పెట్టుకుని మీకు అది మేము ఆడిపండి అయిపోయి, మాడిపండి అయిపోయి, ముగ్గిపోయి ముగ్గిపోయి మిగిలి అనుకుంటే కాదు. ఇప్పుడు మనం ఏదైనా పొల్లట వస్తువు నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఊసేస్తాం. చేదుగా ఉన్న వస్తువు నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, ఊసేస్తాం. ఒకవేళ మేము బాగుపడిపోయాం, మేము బాగుపడిపోయాం, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినా మీరు దేవుడిని మిమ్మల్ని నోట్లో పెట్టుకుంటే చేదుగా తగులుతారు, బయటకు ఊసేస్తాడు సంపూర్ణం గారు. మనమే ఊసేస్తాం కదా దేవుడి దాకా ఎందుకు, నోట్లో పెట్టుకుంటాం చేదుగా ఉంది అనుకోండి వెంటనే ఊసేస్తాం కదా అది. అలాగే మనం ఏదో బుద్ధిమంతులు అయిపోయామో అని చెప్పి మనకి జ్ఞానం ఇంకా రావట్లేదంటే అనుకో, ఆయన అనుకోవాలి మన బుద్ధిమంతులు. మనకి ఎవడైతే జ్ఞానాన్ని ఇస్తాడో, ఎవడైతే మన మెచ్యూరిటీ మనకు ఉందా లేదా, రైప్నెస్ లేదా, బాగా ముగ్గాం లేదా, బాగా పక్వానికి వచ్చాం లేదా, బాగా తీయగా ఉన్నాం లేదా అని ఎవడనుకోవాలి, ఈశ్వరుడు అనుకోవాలి. మనం అనుకుంటే మన నచ్చి మీద మనం అక్షంతలు వేసేసుకుంటున్నాం మనం. అప్పుడు ఇంకా ఈశ్వరుడు మన నెత్తి మీద ఎక్కర్లేదు, మన నెత్తి మీద మనం అక్షంతలు వేసేసుకోవటం, మనమే గొప్ప వాళ్ళు అనుకోవటం, ఇదంతా మన మన లోపల ఉన్న పాపం కారణం ఇలా అనుకోవటం, మన లోపల మన బుద్ధిలో ఉన్న దోషాల కారణం. అంటే నువ్వు చాలా ముగ్గావు, చాలా తేటగా ఉంది, నీ బుద్ధి చాలా తేటగా ఉంది అని ఈశ్వరుడు అనుకుంటే, అని ఎవడైతే అనుకుంటాడో వారికి మటుకే ఆయన స్వరూపం తెలియపరుస్తాడు. వాడికి మట్టి వాడి మటుకే ఆయన అనుగ్రహిస్తాడు, వాడి మటుకే వాడిని ఆత్మసుఖంతో అలంకరిస్తాడు. బంగారంతో కదా, ఆత్మసుఖంతో ఆత్మశాంతితో వాడు అలంకరిస్తాడు, వాడిని అలంకరిస్తాడు. అంచేత ఓ సామెతో చెప్తారు, మీరు ఇంట్లో బంగారం పెంచుకోవడానికి కృషి చేసుకోవచ్చు, అందులో వంతవం చేస్తున్నారు మీరు మనసును బంగారం చేసుకోవటానికి. మీరు ఇంట్లో బంగారం పెంచుకోవడానికి చాలా కృషి చేసుకుంటారు,
కానీ అందులో వంద వంతు ప్రయత్నమైన మనసును బంగారం చేసుకోవడానికి మనం కృషి చేస్తున్నాం. ఇంట్లో బంగారం వల్ల కాదు మోక్షం వచ్చేది, మనసు బంగారం అయితే మోక్షం వస్తుంది. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి పండితులు వెళ్ళి, ఉపనిషత్తులు వెళ్ళి చదువుకునే పండితులు వెళ్ళి, దీనికి శాస్త్రజ్ఞానం లేదు, దీనికి శాస్త్రజ్ఞానం లేదు అనుకున్నవారు. ఎవరికండి? రామకృష్ణ పరమ ఈయనకి శాస్త్ర జ్ఞానం లేదు. ఆయనకి ఎందుకు శాస్త్ర ఆయనకి జ్ఞానం? వస్తువు ఆయన చేతిలో ఉండగా ఆయనకి శాస్త్రజ్ఞానం. ఏదైతే మానవ జాతి పొందాలో అదే ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయనకి శాస్త్రజ్ఞానం ఎందుకు? ఈ మానవ జాతి అంతా ఏ వస్తువుని పొందటానికి ప్రయత్నం చేస్తుందో అదే ఆయన కూర్చున్నప్పుడు ఆయనకి శాస్త్రజ్ఞానం ఎందుకు? ఏదో ఎంగిలి మొక్కలు నేర్చుకుని అక్కడ లేదనుకోవటం. ఈ ఎంగిలి మొక్కలు ఎందుకు నేర్చుకున్నారు? అది పొందటానికి వీళ్ళు నేర్చుకున్నారు, అది మర్చిపోయారు వీళ్ళు. మీకు అర్థమవుతుందే? వీళ్ళు శాస్త్రం ఎందుకు? ఇప్పుడు శాస్త్రంలో ఏమనుందంటే పరమాత్మ గురించి శాస్త్రంలో చెప్పాడు. ఏది దేని పరమాత్మ గురించి తెలుసుకోమని శాస్త్రంలో ఏమనుందంటే, నువ్వు నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నీ హృదయంలో చైతన్యం ఉంది, నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అటువంటి సద్వస్తువుని, అటువంటి సత్య వస్తువుని, అటువంటి సుఖ స్వరూపమైనటువంటి, శాంతి స్వరూపమైనటువంటి, జ్ఞాన స్వరూపమైనటువంటి వస్తువుని తెలుసుకోమని శాస్త్రంలో చెప్పాడు. నీకు అర్థమవుతుందే? కానీ శాస్త్రం చదవటమే మనకు ముఖ్యం కాదు, ఆ శాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి ఆత్మను అనుభవంలోకి తెచ్చుకోవాలి. అటువంటి ఆత్మ అనుభవంలో తెచ్చుకుని ఉంటే ఆయనకి శాస్త్రం జ్ఞానం లేదని వీళ్ళనుకున్న శాస్త్ర జ్ఞానం నేర్చుకోవడంలో ఏ వస్తువునైతే పొందాలో ఆ వస్తువుని పొందే ఆయన ఉన్నాడని గుర్తింపు లేకుండా ఇటువంటి తెంగ మాటలన్నీ మాట్లాడటం ఒక రకంగా ద్వేషం వల్ల మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాం, మళ్ళీ ఎవడో గౌరవించడం ఏంటి, రామకృష్ణ పరమహంస గారు అక్షరం ముక్కరాజు ఆడిని గౌరవిస్తున్నారు ఏంటి అని వాళ్ళు కూడా తెలియని ద్వేషం ఉండొచ్చు. ఏంటి ఎవడ గౌరవిస్తాడు? ఇది 100 పిహెచ్డి వీళ్ళుంటే వీళ్ళ గౌరవం. ఈయన ఎవడ గౌరవిస్తాడు? అజ్ఞానంలో ఉన్నవాడు ఎవడు గౌరవిస్తాడు? ఒకరు ఉన్న గౌరవించిన నిలబడదు. 4 రోజులు శాస్త్రులు కూడా అంటారు, దాన్ని 4 రోజులు నుంచి 5 రోజులు పోతుంది. ఇప్పుడు రాజకీయ నాయకుడి గౌరవాలు కూడా అంతే. ఇప్పుడు రాజకీయ నాయకులు గౌరవాలు ఉన్నాయండి కదా, ఎమ్మెల్యే గారి జన్సీ మంత్రి గారికి గౌరవం, ఎంపీ గారికి గౌరవం, వాళ్ళకి ఇలా అనుకుంటాం కదా. 4 రోజులు అది 4 రోజులు మొదట తర్వాత ఏముండదు, అడ్రస్లు ఉండవు. ఈ శాస్త్రజ్ఞానం ఉన్నవాడు గౌరవాలు కూడా అంటే అటువంటియే, దాని షార్ట్లు కూడా ఉంటారు. 4 రోజులు పచ్చగా ఉంటుంది, 5 రోజులు ఎండిపోతుంది. ఇక్కడ ఆగితే మనం జ్ఞానాన్ని పొందలేము. ఇటువంటి చిల్లర విషయాల దగ్గర మనం ఆగితే జ్ఞానాన్ని పొందలేము. ఇవన్నీ షార్ట్లు కూడా ఉంటారు ఇంగ్లీష్ లో. అంటే నువ్వు భగవంతుని ప్రార్థించగా అతనే గురు రూపంలో వస్తాడు. గురు రూపంలో వస్తాడు నిజమైన గురువు, లోపలే ఉన్నాడు నిజమైన గురువు, లోపలే ఉన్నాడు లోపల గురువు, లోపలికి లాక్కుంటాడు లోపల గురువు, లోపలికి లాక్కుంటాడు. బయట గురువు ఏం చేస్తాడంటే, నీ మనస్సు ఎటు తిరుగుతుందో, నీ మనస్సు ఏ వైపు కలుతుందో, నీ మనస్సులో ఉన్నటువంటి బలహీనతలేంటో నీ మనస్సు ఎడిచే బయట గురువు చూసుకుంటాడు. నీ మనస్సు ఏ పక్కెడతాందో బయట గురువు చూసుకుంటాడు. ఈ బయట గురువు ఏం చేస్తాడంటే నీ మనస్సును లోపలికి నెట్టుతాడు. లోపల గురువు ఏం చేస్తాడంటే నీ మనస్సును లోపల గుంజుకుంటాడు. లోపల గుంజుకుని మనోనాశనం చేసి తన స్వరూపాన్ని నెట్టిస్తాడు. బయట గురువు చేసే పని ఉంది, లోపల గురువు చేసే పని ఉంది. బయట గురువు చేసే పని ఉంది, లోపల గురువు చేసే పని. బయట గురువు నీ మనస్సు చేపలను లేకుండా, నీ మనస్సు బాహ్యముఖం అవ్వకుండా లోపలికి నెట్టుతాడు. లోపల గురువు ఏం చేస్తాడు? లోపలికి గుంజుకుంటాడు. గుంజుకుని మనోనాశనం చేసి లోపల నీకు స్వరూప జ్ఞానం కలగజేస్తాడు. బయట గురువు చేసే పని ఉంటుంది, లోపల గురువు చేసే పని ఉంటుంది. ఏం అక్కర్లేదు. గురువు దయ కలిగింది అనుకోండి, గురువు ఇప్పుడు కొబ్బరికాయ ఉంది. ఆ కొబ్బరి చెట్టును 6 నెలల్లో సంవత్సరం తయారవుతుంది. ఏంటి కొబ్బరికాయ తయారవుతాడు? కొబ్బరికాయ తయారు రాదు, దానికి 6 నెలలు పట్టదు, క్షణంలో రాలిపోదు. అలాగే అజ్ఞానం పోవాలి, అవిద్య పోవాలి, అజ్ఞానం పోగొట్టుకోవాలి, అవిద్య పోగొట్టుకోవాలి, ఈ మూర్ఖత్వం పోగొట్టుకోవాలి. ఈ మధ్యన ఎవడో చెప్పాడండి, మన బెంగళూరులో నేను ఎవరితో మాట్లాడుతుంటే ఈ మధ్యన ఎవడో ఒక ఆయన అన్నాడంటే, సాగర్ అంటే ఏమి లేదండి, ఈ వేలాది జన్మల నుంచి వందలాది జన్మల నుంచి మనం పోగు చేసుకునే మూర్ఖత్వం పోగొట్టుకోవటమే సాగర్.
సాగరంటే ఏమి లేదు. మనం మూర్ఖత్వం పోయేసుకుంటూ వస్తున్నాం, జన్మ జన్మల నుంచి, వందలాది జన్మల నుంచి, వేలాది జన్మల నుంచి మూర్ఖులుగా తయారాము. ఆ మూర్ఖత్వమే మామూలుగా మూటలు కట్టుకుంటూ వస్తున్నాం. ఆ మూర్ఖత్వం నుంచి బయటకు రావటమే నువ్వు చేయవలసిన నీ లోపల సదా నువ్వు ఆత్మస్వరూపుడివే, జ్ఞానస్వరూపుడివే, కాంతి స్వరూపుడివే, నువ్వు జన్మరహితుడివే, మరణరహితుడివే, నువ్వు ఎప్పుడు ఉండేవాడివే. కానీ నీలోని మూర్ఖత్వం వల్ల ఆ వైభవం నీకు తెలియటం లేదు. అయ్యే నీ నువ్వు సంపాది జన్మ జన్మల నుంచి, వందల జన్మల నుంచి నువ్వు సంపాదించుకున్న మూర్ఖత్వం నుంచి బయటకు రావటమే సాధన యొక్క ప్రయోజనం. మనం ఎలాగైతే పెంట పో అంటే మూర్ఖత్వం అనేది ఒక పెంట, అందు పూజ చేసుకొస్తున్నాం, అందులో బయటపడటం సాధన యొక్క ప్రయోజనం. అంటే అర్థం మురుగ్గా ఉందనుకోండి, అర్థం నిండా దుమ్ము ఉందనుకోండి, మాట్లాడుచుకనుకోండి, మన ముఖం చూసి మన ముఖం చూసుకుంటే అందులో కనపడదు. ఆ దుమ్ము శుభ్రంగా దుడిపేసామనుకోండి, అప్పుడు మన ముఖం చూసుకుంటే ఏమవుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అలా నీలోని మూర్ఖత్వాన్ని వదిలించి సాధన చేసి వదిలించుకుంటే ఆ స్పష్ట స్వచ్ఛంగా ఉన్న అర్థంలో నీ ముఖం ఏ ప్రతిఫలిస్తుందో అలాగే నీ హృదయంలోని పరమాత్మని గోచరిస్తాడంత స్పష్టంగా. ఈ రెండు నవ్వు ఇప్పుడే ఇక్కడే, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు, అంత స్పష్టంగా గోచరిస్తాడు. సాధన సాధన అంటే మనం మనం తెచ్చుకున్న మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకోమాలి, ఆ సెపరేట్ ఐడెంటిటీ విధిని విడిచిపెట్టుకోమాలి, అదే సాధన యొక్క ప్రయోజనం. ఇదెందుకు చేద్దాం, కొబ్బరికాయ ఉంది, అది పట్టడానికి 6 నెలలు పట్టదు, అది పడిపోవడానికి కొన్ని క్షణాల్లో పడిపోతుంది. అలాగే అజ్ఞానం, ఈ మూర్ఖత్వం విడిపించుకోవడానికి, అజ్ఞానంలోంచి బయటకు రావడానికి, ఈ మూర్ఖత్వంలోంచి బయటకు రావడానికి మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, మీకు అర్థమవుతుందో, ఆ టైం చూసుకుంటాడు గురువు, ఆ టైము చూసుకుంటాడు గురువు చూసుకుంటాడు, కొన్ని క్షణాల్లో అజ్ఞానంలోంచి మిమ్మల్ని విడిపించేస్తాడు. అది గురువు ఎక్కడ, అది చెబితే తెలియదు, మీ అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది. అది మాటలతో చెప్పేది కాదు. ఇప్పుడు మిఠాయి ఎలా ఉంటుందంటే తీయగా ఉందని చెబుతాం, తీపిదనం ఎలా ఉంటుందని ఇంకా చెప్పలేము. ఇప్పుడు మిఠాయి ఎలా ఉంటుంది, తీయగా ఉంటుందని చెప్పగలరు, ఆ తీయదనం ఎలా ఉంటుందంటే చెప్పలేము, అది నువ్వు తింటేనే తెలుస్తుంది, అది మీకు అనుభవం ఏకే దైత్యం, అది అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతేగా మీరు ఆ గురువు చూసుకుంటాడు సడన్ గా, మీరు ఆ ముహూర్తం కూడా గురువే పెట్టుకుంటాడు సడన్ గా, మిమ్మల్ని అవిద్యలోంచి బయటకు లాక్కొచ్చేస్తాడు. ఆ గురువు అవిద్యలోంచి బయటకు లాక్కొచ్చాక ఎంత మీరు ఈ పూర్వం పడ్డ కష్టాలు, లేకపోతే పూర్వం అనుభవించిన భోగాలు, పూర్వం పడ్డ కష్టాలు, ఈ చచ్చిపోవడాలు పుట్టడాలు, కొన్ని వేలాది జన్మలు, వేలాది జన్మ, ఎప్పుడైతే అవిద్య నుంచి గురువు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడో ఈ వేలాది జన్మలు, ఈ పుణ్యపాపాలు, ఈ రాగద్వేషాలు, ఇష్ట అయిష్టాలు, ఈ ద్వంద్వాలు ఉన్నాయి కదండి, ఈ అన్ని కూడా, ఈ మీరు ఆ జన్మలు ఎలా కష్టపడ్డాను, ఈ జన్మలు ఎలా కష్టపడ్డాను మీరు అనుకుంటూ ఉంటారు కదా, ఈ జన్మలు, ఈ పుట్టటాలు, ఈ సావటాలు, ఈ జన్మలు, ఈ ద్వైతం, పుణ్యాలు పాపాలు, సుఖాలు దుఃఖాలు, ఎచ్చు తగ్గులు, ఇవన్నీ 100కు 100 పళ్ళ అబద్ధం మీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. మీ సంతోషం అనుభవం, మీ సంతోషం అబద్ధం, మీ దుఃఖం అబద్ధం, మీ చావులు అబద్ధం, మీ పుట్టుకులు అబద్ధం, ఇవన్నీ ఎప్పుడైతే అవిద్య నుంచి బయటకు వచ్చారో అప్పుడు వెంటనే మీరు అనుభవించిన భోగాలు, మీరు అనుభవించిన సుఖాలు, మీరు అనుభవించిన దోషాలు, మీ పాపాలు, మీ పుణ్యాలు అన్నీ కూడా 100కి 100 పళ్ళ అసత్యం ఉన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే ఇక్కడున్న సత్యం మీకు ఎరుకులోకి వచ్చారు. మీ బుద్ధిలోని దోషాల నుంచి విడుదల పొందాక మీరు అనిపించిన మీరు అనిపించిన సంతోషాలు కూడా నిజం కాదని తెలుస్తుంది, దుఃఖాలే కాదు సంతోషాలు కూడా నిజం కాదని తెలుస్తుంది. ఇచ్చేదంటే మనం తట్టుకోవాలి, ఒకసారి ప్రారంభంలో ఒకసారి ఎంత మంచివాడికైనా ఏదైనా ప్రారంభంలో దోషం ఉంటే పొరపాటు
పొరపాటు మాట చెడ్డవాడని కాదు. మీకు అర్థమవుతుంది? అయితే మంచివాడికి చెడ్డవాడికి తేడా ఏంటంటే ఆ పొరపాటు మాట ఎలా మాట్లాడాలని వెంటనే మంచివాడు సర్దుకుంటాడు. మంచివాడు కానివాడు ఇంకా సర్దుకోలేదు. మంచివాడు కానివాడు ఏం చేస్తాడంటే మనసులో మంచితనం లేదనుకోండి, పొరపాట్ల నుంచి బయటకు రాలేడు ఇంకా. ఇప్పుడు ఒకసారి మీకు కర్ణుడికి అర్జునుడికి తీవ్రంగా యుద్ధం జరుగుతుంది. కర్ణ అర్జున్ ఇద్దరు సమానమైన వీరు, ఇద్దరు సమానమైన వీరు, యుద్ధంలో ఇద్దరు సమానమే, యుద్ధంలో ఇద్దరు సమానం. ఎవడు జయిస్తారు? ఇంతకాలం మనం భీష్ముణ్ణి పెద్ద పెద్ద వీరులందరూ ఓడిపోయారు కదా ఈ పాండవుల చేతిలో. ఇంకా కర్ణుడి మిగిలాడు, కర్ణుడి మిగిలాడు, భీష్ముడు అణిగిపోయాడు, ద్రోణుడు అణిగిపోయాడు, అందరూ అయిపోయారు పెద్ద పెద్ద వీరులందరూ. ఇంకా కర్ణుడి మిగిలాడు. కర్ణార్జున యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది, కానీ ఇద్దరిలో ఎవడు జయిస్తాడో ఎవడు ఓడిపోతాడో తెలియటో అలా చూసిన వాడు. అటువంటి స్థాయిలో యుద్ధం జరుగుతుంది. ధర్మరాజు మంచివాడే, నీకు అర్థమవుతుంది. సరే మొదటి రోజు యుద్ధం అయిపోయింది, రెండో రోజున చంపారు కర్ణుడిని. మొదటి రోజు యుద్ధం తీవ్రంగా జరిగింది. మొదటి రోజు యుద్ధం అయిపోయిన తర్వాత అంటే పొరపాటు మాట ఎందుకు వస్తుందో చెప్తున్నాను. మొదటి రోజు యుద్ధం అయిపోయింది, అర్జునుడు ఇంటికి వచ్చేసాడు. నీకు అర్థమవుతుంది? కృష్ణుడు మామూలుగా పని చేసుకున్నాడు, గుర్రాలు కడుక్కుని ఉరవలు పెట్టుకుని ఆడి వచ్చేసాడు. అంటే యుద్ధం అవగానే కృష్ణుడు చేసే పని ఏంటంటే గుర్రాలను కడిగేసి నీళ్ళ పెట్టి ఉరవలు పెట్టేసుకుని మళ్ళీ వచ్చేస్తాడు ఈ మఠంలో. కృష్ణుడు ఎవరి ఇంటికైనా పెళ్లికి వెళ్ళాడు అనుకోండి, మనం ఎవరి ఇంటికైనా పెళ్లికి వెళ్తే నేజారి పుచ్చుకుంటాం తేలికని. కృష్ణుడిని మీ పెళ్లికి పిలిచారనుకోండి, ఎవరి ఇంటికైనా పెళ్లికి వెళ్తే కృష్ణుడు వాడు ఏ పని ఎవరు చేయటాడో చూసుకుని అప్పుడు ఎవడు అరిటాకులు తినేసిన విస్తరులు ఎవరో చీటాడేదనుకోండి ఆయన తీసేస్తాడు ఆ పని. నేజారి చాలా మంది వడ్డిస్తున్నారు, మనం ఎందుకు వడ్డించడం? ఎవడే పని చేయటం? కొంతమంది ఆ పని తక్కువ పని అని చేయరు, అధికారులు చేయటం, ఆ పని ఆయన చేసేస్తాడు. ఇంకా భగవంతుడికి చిన్న పని ఇది పెద్ద పని ఉండదాడు. ఇవన్నీ మనస్సులో ఉన్నాయి, ఇది చిన్న పని పెద్ద పని అని. భగవంతుడికి చిన్న పని పెద్ద పని ఏంటండి? చిన్న పని కూడా పెద్ద పనిగా చేయగలి వాడే దేవుడు. సరే ఇంటికి వచ్చాడు. ఆ ప్రారంభం యొక్క వేగం చెప్తున్నాను మీకు. అంటే మంచివాడే ధర్మరాజు అన్నాడు కర్ణ ఎవరితోటి, తన తమ్ముడు సోదరుడు అర్జునుడితో ఏమంటాడంటే, ఎందుకు రండి ఇక గాంధీవు. ఆయన ఆయుధం పేరు గాంధీవు. ఎవరి పేరు ఎవరు గాంధీ? అర్జునుడి ఆయుధం పేరు గాంధీవు. ఎందుకు రండి ఇక గాంధీవు, ఎవరు కర్ణుడిని చంపేస్తాను అనుకున్నావు, చంపలేకపోయాను. ఆ రథం వాడు తోలుతున్నాడు కృష్ణుడు, ఈ గాంధీ వాడికి పడ ఆ రథం వాడు తోడుతున్నాడు, నువ్వు గాంధీతో యుద్ధం చేస్తున్నావు, నువ్వు పని చెయ్యి, గాంధీ వాడికి ఇచ్చేయి. ఎవడికి? రథం తోలే కృష్ణుడికి. ఆయన యుద్ధం చేయి మనం, నువ్వు గుర్రాలు తోడు అన్నాడు. ఇవి పొరపాటు మాట, ఇవి మామూలుగా పొరపాటే. కానీ ధర్మరాజు ఇలాగా మాట్లాడతాడు అనుకుంటాం, అది ప్రారంభంలో ఉన్నప్పుడు అది వచ్చేస్తుంది. అది మీకు చెప్తున్నాను. ఇప్పుడు ధర్మరాజు చెడ్డవాడు అనుకోకండి, మన మీద కోటి రెట్లు మంచివాడు. ఆ దేహ ప్రారంభం ఈ ధర్మరాజు ఇలా మాట్లాడటం పొరపాటే. అలాగని ధర్మరాజు చెడ్డవాడు కాదు. లేదా ఆ టైంకి మనం ఎంత చూడండి, ఎంత జాగ్రత్తగా నడిచినా ఒకసారి కాలు జారుతుంది మనకి. అలాగే ఎంత జాగ్రత్తగా ఉందామో ఒకసారి నోరు మారుతుంది, నోరు ఒకసారి జారుతుంది. అయితే మంచివాడైతే సారీ చెప్తాడు. ఇలాగే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా కాంగ్రెస్ చేతిలో పేపర్ ఉండేది, కాంగ్రెస్ పార్టీ చేతిలో. ఈ కాంగ్రెస్ పార్టీ పేపర్ ఏం చేసింది? బ్రిటిష్ రాణిని విమర్శించింది. బ్రిటిష్ అప్పుడు పరిపాలన చేస్తుంది ఓ రాణి, విమర్శించింది. అది నెహ్రూ గారికి తెలియదు. ఆ తెల్ల పేపర్ చదివితే ఆ విమర్శించినట్టు ఉంది. ఆ ఎడిటర్ని అడిగాడు, ఏంటో ఇలా విమర్శించారు, అనవసరం కదా, బ్రిటిష్ రాణితో మనకు సంబంధం ఏంటి, వాళ్ళు ఎప్పుడే స్వరాజు ఇచ్చేసారు, మనం బయటకు వచ్చేసాం, ఆమెను విమర్శించడం తప్పు కదా. ఎవడో రాశాడండి, వేసన్నాడు. ఎవడో రాస్తే నువ్వు చూసుకోక్కర్లేదా అని ఎడిటర్ని వదిలేసి, రాసిన వదిలేసి, మా కాంగ్రెస్ పేపర్లు ఎలా మీ గురించి పొరపాటుగా రాశాం, ఆమె స్వారీ అని రాతపూర్వకంగా స్వారీ చెప్పేశాడు. నీకు ఒక దేశానికి ప్రధానమంత్రి చేస్తూ బ్రిటిష్ రాణికి ఎలా రాయించిన పొరపాటును, అది పెద్ద మనిషి కాదు. అంచేది వాడిని కల్చర్డ్ పొలిటీషియన్ అంటారు. నెహ్రూ ఏమంటారండి? కల్చర్డ్ పొలిటీషియన్ అంటే పొరపాటు చేయటంలో విశేషం కదా, పొరపాటు సర్దుకోవడం కూడా కల్చర్. ఓ మనిషి పొరపాటు చేయొచ్చు,
ఆ పొరపాటు ఇలా జరిగిందని పొరపాటులోంచి బయటికి రావడం కూడా కల్చర్ అక్కడ ఉంది. అంటే నెగురిని ఏమంటారని కల్చర్డ్ పొలిటీషియన్. మీకు ఎందుకు చెప్తున్నా, ఇక్కడ చెబుతున్నాం. ధర్మరాజు అలా అనకూడదు. ధర్మరాజు ఏమన్నాడంటే అయితే గొప్పవాడే, ఆ ప్రారంభం యొక్క విశేషం, ఇది డెస్టినీ. ఆ డెస్టినీ అలా అనిపించింది. నీకు అర్థమవుతుంది. అప్పుడు అర్జునుడి తోడు ఏమన్నాడు, నువ్వు గాంధీతో యుద్ధం చేస్తున్నావు, ఆడేమో గుర్రాలు కాలుతున్నాడు, ఆవిడ కృష్ణుడు గుర్రాలు కాలుతున్నాడు, పనిచేయి నీ గాంధీ వాడికి ఇచ్చేయి, ఆడేమో రేపు యుద్ధం చేస్తాడు, నువ్వు గుర్రాలు తోలన్నాడు. ఆయన కోపం వచ్చేసింది. ఎవరికి? ఆ ధర్మరాజు అంటాం పొరపాటు. కానీ అన్నగారని మన అన్నగారిని గౌరవించాలంటే ఆయన మర్చిపోయాడు. అంటే అర్జునుడికి ఒక శపథం ఉంది, నన్ను విమర్శిస్తే ఊరుకుంటాను కన్నా ఆయుధాన్ని విమర్శిస్తే ఊరుకొని చంపేస్తానండి. నన్ను విమర్శిస్తే ఊరుకుంటాను, నా చేతితో పట్టుకున్న ఆయుధాన్ని విమర్శిస్తే ఊరుకోను, అని చెప్పి అన్నగారిని చంపేస్తాడు. ఎవరు? అర్జునుడు. పక్కన భగవంతుడు ఉన్నాడు. ఇది మాయ. ఈ మాయేమో ధర్మరాజు చేత అనిపించింది. ఈ మాట అర్జునుడు ఇలాగంటే చంపేస్తాను, అది ఒక రకమైన మాయ. ఇదంతా మాయ, మనందరం మాయ చేతిలో ఉన్నాం. అర్జునుడు ఇలాగన్నాడు, ఈ పక్కన భగవంతుడు నేను చంపేస్తాడు అన్నగారిని. అంటే అన్నగారి మీద గౌరవం అసలు లేదు. ఆ టైంకి ఎలా అనిపించింది, చంపేస్తాడు. తర్వాత ఇంకోటి, మనం కూడా వాళ్ళిద్దరిని పక్కన పెడదాం, మనకి ఎప్పుడున్న కోపం వచ్చింది అనుకోండి, అది ఒకటి నిజం అనిపిస్తుంది. మనకి ఎప్పుడున్న కోరిక వచ్చింది అనుకోండి, అది ఒకటి నిజం అనిపిస్తుంది. ఎప్పుడైనా ద్వేషం వచ్చింది అనుకోండి, అది ఒకటి నిజం అనిపిస్తుంది. మనకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి, అది ఒకటి నిజం అనిపిస్తుంది. దొంగతనంగా తినేస్తాం మనం. అంటే ఏ తలంపు ఎప్పుడొచ్చిందో అది ఊటే నిజం అనిపిస్తుంది తాత్కాలికం. అలాగే ఆ రమణ మహర్షి గారి భక్తులు ఒకడు ఉన్నాడు, మొట్టమొదటి విరూపాక్ష రమణాశ్రమ విరూపాక్ష గుహలో ఉండేవాడు. అతని పేరు పళనిస్వామి. ఏదో ఉంది, మామూలుగా బాహ్యంగా చూస్తే రమణ మహర్షి కంటే ఎక్కువ వైరాగ్యవంతుడు పళనిస్వామి. అతని పెళ్లి పేరంటం లేదు, పళనిస్వామికి గొప్ప వైరాగ్యవంతుడు, అందులో సందేహం లేదు. అది చివరి రోజులు ఏదో జబ్బు చేసింది, చనిపోయే ముందు ఇంకా వారం రోజులు చనిపోతాడనగా ఎవడో తెచ్చాను మామిడి పండు ఇచ్చాడు విరూపాక్షుడు. ఆయన అక్కడ స్కందాశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటికే భగవాన్ స్కందాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పళనిస్వామి ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, విరూపాక్ష గృహ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అయితే నీకు పళనిస్వామి స్త్రీలు ఎక్కడుంటే అక్కడ ఉండడు. నువ్వేదో ఈ భగవాన్ తోటి ఆడవాడు వచ్చి రావటం మాట్లాడి అన్ని చూడటానికి ఇష్టం లేదు. ఎవరికి? పళనిస్వామికి. అసలు భగవాన్ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ కూర్చోకూడదు కూడా పళనికి ఇష్టం లేదు. తర్వాత స్కందాశ్రమం వెళ్ళిపోయాడు. నువ్వు సంసారం అయిపోయావు, వంట పెట్టేశావు, నీ కూడా రానన్నాడు భగవంతుడు రమణ మహర్షి గారు. నువ్వు సంసారం అయిపోయావు, వంట పెట్టేశావు, మనం భిక్ష చేసుకుని బతకాలి, నువ్వు వంట పెంట పెట్టేశావు అక్కడ అక్కడ స్కందాశ్రమంలో, నేను చూడటానికి రారని వెళ్ళి కూడా కాదు. అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు నాకు ఎంత సేవ చేసావో తెలుసు నాకు, నువ్వు నన్ను మర్చిపోయానని నేను మర్చిపోను అన్నాడు. ఒకవేళ నువ్వు నన్ను చూడటానికి రాపోయా, నేను నిన్ను చూడటానికి వస్తాను, అక్కడ దేవుడు. ఒకవేళ నువ్వు నన్ను చూడటానికి రావనుకో, నేను నిన్ను చూడటానికి వస్తాను. అంటే ఈయన అక్కడికి వెళ్ళేవాడు కాదు, ఎక్కడికి? కందాశ్రమ వంటది పెట్టేశారని ఆయనే విరూపాక్ష గుహ దగ్గరికే భగవాన్ రోజు వచ్చి పళ్ళు ఎలా ఉన్నావు బాగున్నావని 5 నిమిషాలు కూర్చుని పలకరించేటవాడు. భగవాన్ మనస్సు ఎటువంటిదంటే ఎవడైనా చెడ్డ చేయొచ్చు, మంచి చేయొచ్చు, భగవాన్ ఉన్నారు వాడు చేసిన మంచి జ్ఞాపకం పెట్టుకుందాం. అలాగే మనకి ఎవడైనా మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు. అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే ఎవరి వాళ్ళు ఎవరైనా మనకు చెడ్డ చేయొచ్చు, మంచి చేయొచ్చు. మనం మంచి జ్ఞాపకం పెట్టుకుందాం, చెడ్డ ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? భగవానే రోజు పళ్ళ దగ్గరికి వచ్చేవారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే భగవాన్ బాహ్యంగా చూస్తే భగవాన్ కంటే వైరాగ్యం ఎక్కువ వీడికి. ఎవరికి? పళనిస్వామి. ఇంకా 4 రోజులు చనిపోతాడని ఎవడో మామిడి పండు, మంచి మామిడి పండు రోజుకి వేసవకాలం చెరుకు రసం తెచ్చి ఇచ్చాడు ఎవడో వాడికి. ఎవరికి? భగవాన్ పళనిస్వామి. ఆయన పాపం అప్పుడు జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ మామిడి పండు చూస్తే తినాలనిపించి, అంత వైరాగ్యమూర్తికి ఇదే మాయ, అంత వైరాగ్యమూర్తికి ఆ మామిడి పండు తినాలనిపించింది. ఆ మామిడి పండు తినాలనిపించింది. శుభ్రం కడి చేసుకున్నాడు, పైన ముచ్చుకి తీసేశాడు. పైన రసం, అది రసం కాయ, పైన శుభ్రంగా కడి చేసుకున్నాడు, పైన ముచ్చుకి తీసేసుకున్నాడు, ఇంకా తిందామనుకుంటున్నాడు. అంతలోకి భగవాన్ వచ్చాడు. భగవాన్ వస్తున్నారు, చూశాడు దూరానికి. దూరాన్ని చూసి ఏం చేశాడు, సత్యసంధుడు, సత్యమూర్తి, ధర్మరాజు నోటంతా మాట ఎలా వచ్చిందో పొడపాటి మాట, మామిడి పండు తినాలనే కోరిక పోవటం లేదు. ఎవరికి పళ్ళేశాను గబగబా దాసేశాడు మామిడి పండు దాసేశాడు. సరే భగవాన్ వచ్చి కూర్చున్నారు. కూర్చుని ఏం పళ్ళని ఎలా ఉంటుంది, నీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, జ్వరం తగ్గలేదు నీకు అని అడిగాడు. మామూలుగా అడిగాడు సమాచారం. పళ్ళేశ్వామి మామిడి పండు వాసన వస్తుంది ఏంటి అన్నాడు. అప్పుడు అదండి పళనీస్వామి లాంటి వైరాగ్యమూర్తి ఒక్క తుండు కొడుతో జీవితం అంతా గడిపాడు. అదే 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 శుభ్రం చేసుకు. అటువంటి వాడికి మామిడి పండు తినాలనే బుద్ధి పుట్టింది. అంచేది కృష్ణుడు చెప్పాడు, నా అనుగ్రహం లేకుండా, నా దయ లేకుండా, నా పాదాలను ఆశ్రయించకుండా ఎవడో నా మాయలోంచి బయటకు రాలేడు. ఈ భగవాన్ ఊరుకొచ్చింది కదండి, వీడు కోటి స్వామి ఏమన్నాడంటే వచ్చి పళ్ళు ఏంటి మామిడి పండు అవసరం వస్తుంది. అబద్ధం చెప్పాడండి, మామిడి పండు లేదు ఏమి లేదండి, మీకు ఎందుకోసం వస్తుంది, మరి ఏం అవసరం వస్తుంది అన్నాడు. అలాగే మామిడి పండు వాసన వస్తుంది, అది అప్పటికే తయారైతుంది మామిడి పండు. భగవాన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతే మామిడి పండు తినేస్తాడు, అది జ్వరం పెరిగిపోతుంది, అసలే 100-200 డిగ్రీలు జరుగుతాడు అని ఆ మామిడి పండు ఎక్కడ ఉంది ఎక్కడ మామిడి పెట్టాడు. ఎవరు భగవాన్, ఆ మామిడి పండు ఎక్కడ ఉందో ఆయన తెలుసు. అటు ఇటు వెతికి వెతికి మామిడి పండు అప్పటికే రెడీగా ఉంది. ఆ మామిడి పండు కడిగేసి పెట్టాడు అక్కడ. ఇప్పుడు మామిడి పండు, ఆ మామిడి పండు ఏం చేశాడంటే మనం ఉదయశీలుతాడు తినేస్తాడని పళ్ళని తిండి తినేసండి తినేశాడు. శుభ్రంగా తినేసి తెంక నాకేసి బయట పడేసి వెళ్ళిపోయాడు భగవాన్. అంటే ఎందుకు అక్కడ వదిలేసేస్తాడు తినేస్తాడు, ఇంకా జ్వరం పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చేస్తున్నాను చెప్పమంటారండి, పళనీస్వామి అంటే పెద్దవాడు, గొప్పవాడు, వైరాగ్యమూర్తి, రమణ మహర్షి గారి కంటే ఎక్కువ వైరాగ్యములు అనుకునే మనిషి ఆ చిన్న మామిడి పండు కోసం అబద్ధం చెప్తాడు. పళని అబద్ధం చెప్పటాడు. ఇంత చేస్తే ఏమైనా 10 కోట్లు డబ్బు కోసం మామిడి పండు తింటారు. ఏమైనా రాజ్యం సంపాదించడానికే కాదు, మామిడి పండు తింటాను. అలాగే ధర్మరాజు పొరపాటు మాట, వైరాగ్యం అక్కడ చిన్న మామిడి పండు తినాలనే కోరిక అబద్ధం చెప్పింది. ఎవరు చేత? పళనీస్వామి అబద్ధం చెప్పాడు అక్కడ. కానీ అంత అంత సాధకుడు, గొప్ప సాధకుడు, అయితే అబద్ధం చెప్పాడని అది అబద్ధీకుడు అనుకోవద్దు, తక్కువ అనుకోవద్దు. మీరు అది జాగ్రత్త పడాలి. అయితే పళనీస్వామి మీద మనమే గొప్పవాడు మీరు అనుకోవద్దు, మన మీద 4 కోట్ల గొప్పవాడు పడాలి. పళనీస్వామి అబద్ధం చెప్పాడు, మనమే గొప్పవాళ్ళు అనుకోకండి మీరు. అక్కడ అలా పొరపాటుగా అర్థం చేసుకోకండి. పళనీస్వామే గ్రేట్, భగవాన్ కంటే గ్రేట్. వైరా భాష్య జీవితంలో అలాగే ధర్మరాజు అంటే ప్రారంభం అది. ఆ కోరిక ఆ టైంలో ఆ కోరిక ఎలా అనిపించింది అంటే, అంటే ఆ తలంపు ఆ మామిడి పండు తినటం ఒకటినగా అనిపిస్తుంది ఆ టైం. అలాగే అర్జునుడికి ఆ తలంపు ఏమని వచ్చింది, నా ఆయుధాన్ని విమర్శించా కాబట్టి నేను చంపేస్తాను. పక్కన భగవంతుడు ఉన్నాడు, పక్కన భగవంతు ఇదంతా మాయ చేసే ఆటానికి తెలుసు. ఏంటంటే మాయకి అధిపతి ఆయన. కృష్ణుడు ఎవరు? మాయకి అధిపతి ఆయన. అందుకే ఆయన చెప్పాడు, నా పాదాలను ఆశ్రయించకుండా మీరు మాయలోంచి బయటికి రాలేరు. మాయాధిపతి, మాయకి అధిపతి. మాయ చేతిలో మనం ఉంటాం, భగవంతుడి చేతిలో మాయ ఉంటుంది. మాయ చేతిలో మనం ఉంటాం, మాయ ఎవరి చేతిలో ఉంటుంది? భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆయన చేత ఆయన ఆశ్రయించడం వల్ల మనకు మాయ దారిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇలాగ అన్నాడు, ఎవరు ఎవరు మన అర్జునుడు ఎప్పుడైతే అన్నాడు, అప్పుడు ఉపాయం చెప్పాడు ఎవరు, కృష్ణుడు. కృష్ణుడి గురించి రాముడు గురించి ఒక ద్వర ఈ మధ్య నాకు మాట చెప్పాడు అరుణాచలంలో. మీ కృష్ణుడి కంటే మీ రాముడి నుంచి నేను బాగా చెప్తాన్నాడు ద్వర మొన్న ఈ మధ్యన అరుణాచలం అన్నప్పుడు. అందరినీ ఎవరైతే ఆకర్షిస్తాడో వాడే కృష్ణుడు. మొత్తం
ఆ సృష్టిని ఆకర్షించేవాడే కృష్ణుడు. ఏమీ అక్కర్లేనివాడు రాముడు. రాముడంటే ఎవరటండి? ఏమీ అక్కర్లేనివాడు. రాముడంటే ఎవడటండి? ఏమీ అక్కర్లేదు రాముడు. ఇంకా ప్రారంభంలో సింహాసనం మీద కూర్చోవలసి ఉంది కాబట్టి కూర్చున్నాడు. రాముడికి ఏమీ అక్కర్లేని ఏమీ అక్కర్లేనివాడు రాముడు. అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు. వీడు రాముడు, వాడు కృష్ణుడు. ఆ త్వర ఉన్నాడు, మీకంటే నేనే బాగా చెప్తాను రాముడు గురించి. కృష్ణుడు రాముడు అంటే ఎవరు? ఏమీ అక్కర్లేని వాడు రాముడు. కృష్ణుడు అంటే ఎవరు? సృష్టినంతా ఆకర్షించేవాడు కృష్ణుడు. సృష్టితోటి సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టికి అతీతుడు, సృష్టికి ఏమి సంబంధం లేకుండా ఉండగలిగిన వాడు రాముడు. సృష్టిని ఆకర్షించుకునేవాడు కృష్ణుడు. సృష్టిలో ఒక భాగం కింద మీకు రాముడికి కనిపించినా సృష్టితో సంబంధం లేనివాడు రాముడు. అందరినీ ఆకర్షించుకునేవాడు కృష్ణుడు. అప్పుడు ఈ కృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు. ఎవరితో, ఎవరికి చెప్పాడు? అర్జునుడికి. అర్జున వాడిని చంపేస్తానంటున్నాడు, మీ అన్నగారిని చంపేస్తానంటున్నాడు. వాడు పెద్దవాడు, వాడు పెద్దవాడు, నీకు ఉపాయం చెప్తానను. ధర్మరాజు, అర్జునుడు ఎప్పుడు ధర్మరాజు నువ్వు అనలేదు, మీరు మీరని పిలిచేవాడు. మీరు ఎప్పుడైనా మీ ఆయన మీద బాగా కోపం వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు సడన్ గా మీరు కూడా నువ్వు అనొచ్చు. అప్పుడు మీ భర్తను చంపేసిందా, చచ్చినడుగుతో సమానం వాడు. మీ ఆయన మీద నీకు ఎప్పుడైనా కోపం వచ్చేసింది అనుకో, ఉడితే మాట్లాడుతున్నారు. మీ ఆయన మీరు ఏమంటారు? మీరు మీరు అంటారు, అంతే కదా. ఎప్పుడైనా కోపం వచ్చేస్తే సడన్ గా నువ్వు అనొచ్చు. మీరు అండరు అనుకోండి, అలాగే అంతే అంతే. ఒకసారి సడన్ గా మాట అలా నువ్వు అనగచ్చు. అంటే అర్జునుడికి ఏం ఉపాయం చెప్పాడంటే, ఎవరు భగవంతుడు ఏం చెప్పాడు? అర్జున్, మీ అన్నగారు నువ్వు రోజు ఏం పిలుస్తున్నావు? మీరు మీరని పిలుస్తున్నావు. ఓ పంచి నాలుగు సార్లు నువ్వను, వాడు చచ్చినోడితో సమానం, వాడిని చంపేసినోడితో సమానం. అంటే నువ్వు ఎవరినైతే గౌరవిస్తున్నావో వాళ్ళ శరీరాన్ని చంపేయక్కర్లేదు, పది సార్లు నువ్వు నువ్వు అను, వాడిని చంపేసినోడితో సమానం, నీ మాట నెరవేరినట్టే అన్నాడు. అప్పుడు నాలుగు సార్లు నువ్వు అన్నాడు, ఈ కోపం తగ్గిపోయింది, వాడు చచ్చిపోయాడు. ఇటువంటి ఉపాయాలు చెప్పడానికి కృష్ణుడు నెంబర్ వన్. ఆయన చంపేస్తానంటున్నా, నువ్వు నువ్వు అని పది సార్లు ఆయన చచ్చినోడితో సమానం. నీ కోరిక నెరవేరినట్టే, ఆయన చంపేస్తానంటున్నా కదా, ఆయన చంపేసినట్టే. నీ కోపం తగ్గిపోతుంది, నీ కోపం తగ్గిపోతుంది, ఆయన చచ్చినోడితో సమానం. నువ్వు ఎప్పుడు గౌరవించేవాడిని మీరు అగౌరవపరుస్తారనుకోండి. ఎప్పుడు ధర్మరాజుని ఎప్పుడు గౌరవించేవాడు అర్జునుడు? ఎప్పుడు గౌరవించేవాడిని, ఎప్పుడు మీరు నమస్కరించేవాడిని, వాడు తిరస్కరించి నమస్కరించే వాడిని తిరస్కరించి అగౌరవపరిస్తే వాడు చంపిన దానితో సమానం. నువ్వు ఆ పని చేస్తే నాలుగు సార్లు నువ్వన్నావు సరిపోతుంది, నీ కోపం తీరిపోయింది, ధర్మరాజుని చంపేస్తా అన్నావు, వాడిని అగౌరవపరిచావు, చాలు, వాడు చనిపోయిన వాడితో సమానం, నీ కోపం తీరిపోయింది. ఇవన్నీ మనం ఎందుకు చెబుతున్నాం చెప్పమంటారండి? అంటే ప్రారంభం, అంటే ధర్మరాజు లాంటి వాడు ఈ మాట మాట్లాడతాడా అని అనుకుంటాం. నీకు అర్థమవుతుందా? ఆ దేహం యొక్క ప్రారంభం, ఆ దేహం యొక్క ప్రారంభం, ఆ దేహం భూమి మీదకి వచ్చినప్పుడే ఆ టైంలో ఆ మాట అనవలసింది అనేస్తాడు అంటాడు. అంత మాత్రం చేసి చెడ్డవాడు అనుకోకండి. ధర్మరాజు కంటే మనం మంచివాళ్ళని మీరు అలా పిచ్చ పిచ్చ ఆలోచన రానివ్వకండి. మీకు అంటే ఒక డివైన్ మ్యాన్ కూడా, ఒక డివైన్ మ్యాన్ కూడా ఒక పొరపాటు చేయొచ్చు. మీకు అర్థమవుతుంది? ఒక డివైన్ మ్యాన్ కూడా ఒక పొరపాటు, కానీ ఒక డివైన్ మ్యానే. రాముడు చెట్టు చాటు నుండి వాళ్ళని చంపినా డివైన్, భగవంతుడే. చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపాడు అనుకోండి, వాళ్ళని చంపినా వాడు భగవంతుడే. అంతస్తుకి మీరు లేవాలి, అంత అంతస్తుకి మీరు లెగిస్తేనే కానీ మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది. రామాయణంలో సుందరకాండలో, రామాయణంలో సుందరకాండలో సంఘటన వస్తుంది. రావణాసుడు సంహారం అనంతరం, రావణాసుడు సంహార అనంతరం ఇప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మతో చెప్తాడు, నేను ఎవరైతే బాధలు పెట్టారో చూడు, వాళ్ళందరూ హింసిస్తానంటాడు. ఎవరు? ఆంజనేయ స్వామి సీతమ్మతో చెప్తే, నేను ఎవరైతే ఈ లంకలో బాధ పెట్టారో వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళని హింసించి వస్తానంటాడు. అదే అప్పుడు సీతమ్మ అవటం టు ఎర్ర ఈ చూమ. ఈ సృష్టిలో సీతమ్మ అంటుంది ఎవరితోటి? రావణాసుడితోటి. ఈ సృష్టిలో చిన్న పొరపాటు అంటూ చేయని మనిషి ఉండడు. ఈ సృష్టిలో చిన్న పొరపాటు అంటూ చేయని మనిషి ఉండడు. పొరపాటు చేయకుండా ఉంటాం కదా అక్కడ విశేషం. పొరపాటు సర్దుకుని వాడు ప్రేమిస్తారు. ఈ సీతమ్మ ఆదేశంతో చెబుతుంది అదే శివ. ఈ సృష్టిలో చిన్న పొరపాటు కూడా చేయకుండా ఒక మనిషి ఉండడు. అది కాదు గొప్ప. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తుంటే ఆ పొరపాటు నుంచి విడుదల పొందడం గొప్ప అని ఎవరు చెబుతుంది? సీతమ్మ ఆంజనేయ స్వామితోడు చెబుతుంది మాట. ఇది లాస్ట్. రావణాసుడు సంహారం అయిపోయిన తర్వాత వచ్చే థాట్. అంటే ఇది సాధన. ఇది మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, నేను పొరపాటు చేశాను అలా అనుకోకూడదు. ఆ పొరపాటు రిపీట్ అవ్వకుండా చూసుకోండి, అదే సాధన. ఇక్కడ సీతమ్మ చెప్పింది ఏంటంటే, మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, మాట వస్తుంది పొరపాటు చేశాం అలా అనుకోకూడదు. ఆ పొరపాటు రిపీట్ చేయకూడదు, అదే సాధన. ఇది సీతమ్మ చెప్పిన సందేశం ఎవరికి? ఆంజనేయ స్వామి. ఒక 2 నిమిషాలు అరుణాచల శివ చెయ్యమ్మా. అరుణాచల శివ అరుణాచలం. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచలం. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచలం. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచలం. ఎప్పుడైతే దేహంతో తాదాప్యం పొందే నేను నశించిందో, దేవుడు ఎప్పుడైతే మనకు నిజం అనుభవంలోకి వచ్చిందో, మన హృదయంలోని నిజం ఎప్పుడైతే మనకు అనుభవంలోకి వచ్చిందో, ప్రపంచము మనము దేవుడు ఒక ముద్ద కింద అయిపోతాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. అప్పుడు అనుకుంటున్నాం, ఎప్పుడైతే మనకు మన హృదయంలో నిజం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, ఈ మూడు ఒక ముద్ద అయిపోతాయి. ఏది? మనము, ప్రపంచము, దేవుడు ఒక ముద్ద అయిపోతుంది. ముద్ది కాదు, ముద్ద. అప్పుడు వేరిభావం నశిస్తుంది. ఏమి నశిస్తుంది? వేరిభావం నశిస్తుంది. మనం ఎలా ఉండాలంటే, ఏదైనా బయటికి కనిపించక్కర్లేదు, గౌరవం కాని, ప్రేమ కాని, ఆప్యాయత కాని. ఇప్పుడు మురుగునారు ఉన్నారు. మురుగునారు భగవాన్ భక్తుడు. మురుగునారు తమిళ భాషలో బాగా పండితుడు. భగవాన్ హాల్లో కూర్చున్నప్పుడు అందరికంటే వెనకాల కూర్చున్నాడట మురుగునారు. ఎదక కూర్చున్నాడు కాదు. భగవాన్ ఏదైనా పన్నెండు పిలిస్తే ఎదరికి వెళ్ళేవాడు, లేకపోతే ఎప్పుడు వెనకాలే కూర్చున్నవాడు. ఎప్పుడు ఎదర కూర్చున్నవాడు కాదు, వెనకాల కూర్చున్నవాడు. భగవాన్ ఏదైనా పనులు పిలిస్తే ఎదకొచ్చేవాడు. ఇక్కడ భాష్యంగా మురుగునాడికి భగవాన్ అంటే బాగా ఇష్టం. భగవానికి కూడా మురుగునాడంటే బాగా ఇష్టం. కానీ ఇది ఎక్కువ మాట్లాడుకోవటం, ఇదని అవసరమైనప్పుడు మాట్లాడుకోవటం, కానీ కల్పించుకుని మాట్లాడుకోవటం లేదు. ఎవరు? భగవాను. బాహ్యంగా మీకు చూస్తే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళని బాహ్యంగా చూస్తే మీకు తెలియదు, కానీ లోపలికెళ్ళి చూస్తే వాళ్ళు విడదీయరాని వాళ్ళు మురుగునారు భగవాన్. బాహ్యంగా చూస్తే ఎప్పుడు దగ్గర కూర్చోవటం ఏదో మాట్లాడుకోవటం అది తక్కువే బాహ్యంగా చూస్తే, కానీ లోపలికెళ్ళి చూస్తే ఇద్దరిని విడదీయలేము, సెపరేట్ చేయడం ఒకరి మీద ఒకరు కదా. అటువంటి అనురాగం అటువంటి ఆప్షన్ లోపలికెళ్ళి ఇన్నర్ లైఫ్ లో చూస్తే, బాహ్యంగా చూస్తే ఒకరొకరు దూరంగా ఉన్నారు అనిపిస్తుంది. మనకు కూడా మురుగునారికి గురువు పట్ల ఎటువంటి భక్తి ఉందో ఎటువంటి విశ్వాసం ఉందో మనసులో ఎటువంటి బాహ్యంగా అంత కనిపించకపోయినా ఆ లోపల ఫెయిత్, ఆ విజయం లోపల వివేకం, లోపల వైరాగ్యం, అలాగే పైకి కనిపించకపోయినా మురుగునారికి భగవాన్ మీద ఆప్యాయత ఎంత ఉందో అటువంటి ఆప్యాయత మనం కూడా గురువు పట్ల పెంచుకోవాలి. అంతకు చెప్తున్నారు బాహ్యం ప్రదర్శన అక్కర్లేదు, ప్రదర్శన కోసం ఏం అక్కర్లేదు. స్నేహం అనేది నటించింది కదా, ఒక రకమైన మాధుర్యం అది. ఆ స్నేహభావం మనం లోపల ఉన్నప్పుడు నటించక్కర్లేదు, లోపల లేనప్పుడే నటించాలి. బాహ్యంగా చూస్తే వాళ్ళిద్దరు దూరంగా దూరంగా ఉండేవారు, కానీ లోపల ఆప్యాయత చూడదు. ఆప్యాయత కలిగిందని కూడా మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఈ మనస్సు ఎవరితో అయితే శృతి కల్పిస్తుందో అతడే సరైన గురువు అయ్యా. ఏ పేరు స్మరించుకుంటా అంటే నీ మనస్సు అణుగుతుందో, ఏ పేరు స్మరించుకోవటం నీ మనస్సు ఎవరితోటి సన్నిహితంగా ఉంటావాళ్ళు నీ మనస్సు పరచబడుతుందో, ఎవరితోటి నువ్వు సన్నిహితంగా ఉంటావు నీ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుందో, ఎవరితోటి సన్నిహితంగా ఉంటే వాళ్ళ వైబ్రేషన్స్ నీకు పనిచేసి ఆ శాంతి కాంతి మీకు అర్థం, ఆ జ్ఞానం ఎక్కడి నుంచైతే ఎవరితోటి సన్నిహితంగా ఉండటం వల్ల నీకు ఆ జ్ఞానము శాంతి కాంతి ప్రవహిస్తున్నాయో అటువంటి వ్యక్తిని నువ్వు గురువుగా తీసుకోవచ్చు. నిప్పుని నిప్పు కావచ్చు, నిప్పు నిప్పుని కాలుస్తుందా, నిప్పు నిప్పుని కాల్చుంది, మరణ కాలుస్తుంది నిప్పుని ముట్టుకుంటుంది, నిప్పు నిప్పుని కాల్చదు, మనం ముట్టుకుంటే ఆ నిప్పు కాల్చుంది. మనమే అని నిప్పు అయిపోయామనుకోండి మళ్ళీ అది కాదు. ఇప్పుడు నిప్పు నిప్పుని కావచ్చు కదా, అలాగే మనమే నిప్పు అయిపోయి అనుకోండి, మనమే నిప్పు అయిపోయి నిప్పు అయిపోయాం అగ్ని అయిపోయామనుకోండి, అగ్ని మనల్ని మనం ఏం కావచ్చు. నిప్పుకి ఆ వేడితనం అది గుణం కాదు, స్వభావం అది గుణం కాదు. నిప్పుకి వేడితనం గుణం కాదు, దాని స్వభావం. అలాగే పవిత్ర పవిత్రత అనేది గుణం కదా, స్వభావం. మంచివాడు ఎవడో నేను మంచివాడిని మంచివాడిని అనుకోండి, బాగా అర్థం చేసుకోండి. మంచివాడు ఎవడో కూడా నేను మంచివాడిని నేను మంచివాడిని అని అనుకోడు. ఎందుకు అనుకోవాల్సిన అనుకోవాల్సిన పని అంటే మంచిగా ఉంది, అది తన స్వభావం. అది గుణం కాదు. గుణం అంటే అనుకుంటాడు నేను మంచివాడిని మంచివాడు, అది గుణం కాదు, స్వభావం. నిప్పుకి వేడి ఉంది అనుకోండి, ఆ వేడి గుణం కాదు, నిప్పు స్వభావం. మీరు ఎవరైనా మేము మంచివాడు మంచివాడు అనుకుంటాడు, మీకు మంచితనం లేదని అర్థం. నీకు అది గుణమే కానీ స్వభావం, అలా అనుకోవటమే కానీ అది స్వభావంగా రాలేదు నీకు. ఇంకా ఏ పవిత్రుడు కూడా నేను పవిత్రుని నేను పవిత్రుని అనుకోడు. ఇంకా పవిత్రత అనేది వాడు గుణం కాదు, తానే పవిత్రుడే, తానే అదే పవిత్రత. ఇంకా నిప్పుకి వేడి ఎంత సహజమో పవిత్రుడికి పవిత్రత సహజం. అయితే నేను పవిత్రుని అని వాడు అనుకోడు, వాడే పవిత్రుడు కాబట్టి. తనకంటే పవిత్రత అనేది సెపరేట్ కాదు, అదే తానే అన్నాడు కాబట్టి అది అనుకోవాల్సిన పని లేదు. అదే తానైనప్పుడు ఇంకా అనుకోవటాలతో పని లేదు. పవిత్రుడికి పవిత్రత గుణం కాదు, వాడే అది స్వభావం, వాడికి అది నేచర్. అది నిప్పు, నిప్పుకి వేడి అలాగే నేచరు, అది అక్కడ నేచర్. ఆ నేచర్ కాబట్టి ఇంకా అనుకోవటం అనేది ఉండదు. అక్కడ స్వభావం అయినప్పుడు ఇంకా అనుకునే సమస్య లేదు. అది గుణంగా ఉన్నప్పుడు మనకు అనుకోవాలనిపిస్తుంది అంతే. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, ఇక్కడ నీకు ఎవరైనా పర్వాలేదు, నీకు ఎవరితోటి నీ మనసు ఎవరిని స్మరించుకోవటానికి నీ మనస్సు ఆగుతుందో. ఇంకోటి మనం గురువుని ఎన్నుకోవటం వేరు, గురువుని మనం ఎన్నుకోవటం వేరు. మనం గురువుని ఎన్నుకోవటం వేరు, గురువు మనం ఎన్నుకోవటం వేరు. మనం గురువుని ఎన్నుకుంటే జారిపోవచ్చాం, గురువు మనం ఎన్నుకుంటే జారిపోయే ప్రమాదం లేదు. అదే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క. గురువుని మనం ఎన్నుకోవటం వేరు, గురువు మనల్ని ఎన్నుకోవటం వేరు. గురువుని మనం ఎన్నుకుంటే జారిపోతే జారిపోవచ్చాం, కానీ గురువు మనల్ని ఎన్నుకుంటే జారిపోయే సమస్య లేదు. ఇంకా జారిపో అదే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క. అంటే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క బయటికి రాదు. అలా గురువు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాడికి ఇంకా వాడిని విడిచిపెట్టే సమస్య లేదు. వాడిని విడిచిపెట్టి వాడికి తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి వాడిని అనుగ్రహించే వరకు, వాడు ఎన్ని ఏ జన్మలో ఉన్నాడో అనుగ్రహించే వరకు వాడిని విడిచిపెట్టడు వాడి గురువు. అది రమణుడు రాచపాము. రమణుడు ఎవడు? రాచపాము, నాగుపాము. అది ఏం పాము? రాచపాము. పాము రాచపాము ఏదైనా ఈ కప్ప నోట్లో పడింది అనుకోండి, ఎవరు రాచపాములో దాంట్లో మింగేస్తున్నాడు. అదే బురద పాములో పడితే ఇంకా అది ఆ కప్పనేమో విడిచిపెట్టడం మింగలేదండి. కానీ బురద పాము కాదు, భగవాన్ బురద పాము కాదు, రాచపాము. అది రాచపాము, నాగుపాము. అందులో కప్ప పడితే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కానీ బయటికి రాదు. మీకు అర్థం వస్తుంది కదా. అలాగే ఏ జీవుడైతే ఆ లోటులో పడ్డాడు వాడు తరించే తీరుతాడు, వాడు ఇంకా ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. ఇంకేది బురద పాము కాబట్టి, బురద పాము కాదు కాబట్టి. అది కింగ్ కోపరా. ఏం కోపరా? అది కింగ్ కోపరా. పాములకు రాదు. ఏంటది? పాములకు రాదు. పాములకు రాదు అనేటువంటి ఆ నాగపాములో కప్ప పడితే ఉడికే కష్టపడక్కలు ఇలా మింగేస్తాడంతే, సరే అయిపోతాడు. అదే బురద పాము నోట్లో పడ్డాం అనుకోండి, అది ఆ బురద పాము మనల్ని మింగదే, బయటికి విడిచిపెట్టదు. అది మింగలేదు మనకు, మన బయటకు పోయి మన దాటి మనం చూసుకొని ఉంటాము, మనల్ని విడిచిపెట్టదు, మింగదు, కక్కదు. అదే ఎక్కడైతే నీకు ఎక్కడి నుంచి అయితే నీకు ప్రశాంతి శాంతి ప్రవహిస్తాను, ఎక్కడి నుంచి అయితే నీకు శాంతి ప్రవహిస్తాను, ఎవరిని స్మరించుకోవటం నీకు సహనం వస్తాడు. మన ఇంట్లో పేచీలకి సమాజ పరంగా వచ్చి పేచీలకి బియ్యం కంటే, కందిపప్పు కంటే, మినపప్పు కంటే, పంచదార కంటే కరువుగా ఉన్న వస్తువు సహనం. సహనం నీకు ఎక్కడ కనపడతారు? ఏ కొట్లు చూసినా కందిపప్పు కనిపిస్తుంది. ఇప్పుడు రేట్ ఎక్కువైనా లేదా పంచదారైనా కనిపిస్తుంది. ఇప్పుడు బాగా కరువుగా ఉన్న వస్తువు ఏంటంటే సహనం. నీకు ఎవరింట్లోకి వెళ్ళి చూసినా సహనం కనపడదు. వాడు నన్ను తిట్టాడని నేను పది తిట్టేసానని చెప్తాను. వాడు నన్ను తిట్టాడు, వాడు నాలుగే తిట్టాడని ఇంకో నాలుగు అనేసి వచ్చానని చెప్తాడు. ఇప్పుడు మా అత్తగారు ఇలా ఉంది, మళ్ళీ మా అత్తగారిని తిట్టేసి వచ్చాను పుట్టింది కాడ చెబుతున్నాను అనుకోండి, ఈ తల్లి ఏమంటున్నాను ఇంకో నాలుగు పడేయవలసిందంట. ఎందుకు నాలుగు మాటలంటే ఓర్చుకుంటే వదిలిపోతుంది కానీ అంటావు, నువ్వు నాలుగే తిట్టావని పది తిట్టి వచ్చేయవలసిందంట. ఎవరింటికడైనా సరే సహనం లేదు, ఎవరింటికడైనా సరే సమాజంలో సహనం లేదు, సమాజంలో సహనం లేదు, అది ఓర్పు లేదు. ఇప్పుడు మనకి దొరకని వస్తువు వల్ల ఓర్పు లేదు, సహనం లేదు. మీరు ఎక్కడ చూడండి, మీకు మార్కెట్ రాజకీయాల్లో సహనం లేదు, రాజకీయాల్లో సహనం లేదు, ఇంటికాడ సహనం లేదు, సమాజంలో సహనం లేదు. ఎక్కడ చూసినా మీకు అన్నిటికంటే దొరకని వస్తువు ఏంటంటే సహనం. కనీసం ఎవరింటికాడ చూసినా నాలుగు కాల్సిన బంగారం అంటాం. ఇప్పుడు ఎవరింటికాడ చూసినా, చిన్న సంవత్సరాల ఇంటికాడ చూసినా ఒక కాసు బంగారం ఉంటుంది, కానీ ఎవరింటికెళ్ళి చూసినా కనపడం తోటి సహనం. ఎక్కడ కనపడదు సహనం, అది ఉంటే కదా కనపడదు, ఉంటే కనిపిస్తుంది, అది కనిపి ఓర్పు తగ్గిపోయింది సమాజంలో. అంటే ఇక్కడ కేవలం ఒక గ్రామం గురించి అవటం లేదు, అసలు మామూలుగా భారతదేశంలో ఏంటి, సృష్టిలో ఏంటి, సహనం తగ్గిపోయింది, ఆ ఓర్పు తగ్గిపోయింది. ఎప్పుడైతే సహనం తగ్గిపోయిందో సబ్జెక్ట్ అర్థం చేసుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. సహనం ఎప్పుడైతే మనలో తగ్గిపోయిందో సబ్జెక్ట్ అర్థం చేసుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఎవరిని స్మరించుకోవడం నీకు శాంతి కలుగుతుందో, నీలో వివేకం ఉదయిస్తుందో, నీకు ఎక్కడైతే వైరాగ్య భావన కలుగుతుందో, ఆ ఓర్పు నేర్పు నీకు ఎవరిని స్మరించుకోవడం వస్తున్నాయో, అది చలం గారు చెప్తారు. ఈ చలం గారు ఈ వాక్యాన్ని అందంగా చెప్పారు. భగవాన్ అవతార పురుషుడు అవోత్సవం కాకపోవచ్చు, భగవాన్ అవతార పురుషుడు అవోత్సవం కాకపోవచ్చు. నిజంగా కొంతమంది దేవుని కుమారుడు అవ్వంటున్నారు, దేవుని కుమారుడు అవోత్సవం కాకపోవచ్చు. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. భగవాన్ అవతార పురుషుడు అవునా కాదా, నాకెందుకు ఆ గొడవ, నాకెందుకు ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నానో అది కావాలి. ఆయన దగ్గర నుంచి నాకు కాంతి ప్రవహిస్తుంది, శాంతి ప్రవహిస్తుంది, జ్ఞానం ప్రవహిస్తుంది. నాకు ఆయన దగ్గర నుంచి ఏది పొందుతున్నానో అది కావాలి. కానీ భగవాన్ అవతార పురుషుడు అయితే కాకపోతే ఎవరికి కావాలి? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మనకి ఏమిస్తున్నాడు, వెలుతురునిస్తున్నాడు, వేడినిస్తున్నాడు. సూర్యుడు ఏమిస్తున్నాడు మనకి, వెలుతురునిస్తున్నాడు, వేడినిస్తున్నాడు. సూర్యుడు నారాయణుడు అవ్వచ్చు, నారాయణుడు కాకపోవచ్చు. మాట వరకు చెప్తున్నాను, ఆయన డైరెక్ట్ గా ఇచ్చింది మనం అనుభవించడం మానేసాయి. దేవుడు అవునా కదా, దేవుడు అవునా కదా, ఆయన దగ్గర నుంచి ఏది వస్తుందో అనుభవించడం. అలాగే రమణ మహర్షి నీకు దేవుడు అవ్వచ్చు, దేవుడు కాకపోవచ్చు. ఆయన దగ్గర నుంచి నాకు కాంతి వస్తుంది, ఆయన దగ్గర నుంచి నాకు శాంతి వస్తుంది, ఆయన దగ్గర నుంచి నాకు ఓర్పు వస్తుంది, ఆయన దగ్గర నుంచి నాకు జ్ఞానం వస్తుంది. ఆయన దేవుడు అయితే ఎవరికి కావాలి, అవ్వకపోతే ఎవరికి కావాలి, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నాను అదే నాకు కావాలి. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, జీష్ణు గారు రాసిన ఉత్తర్వులు అంటారు. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన దగ్గర నుంచి నాకు ఏం వస్తుందో అదే చూసుకుంటున్నాను. కాంతి వస్తుంది, శాంతి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఓర్పు వస్తుంది. అది అక్కడ దేవుడు కాకపోతే నాకు నష్టం ఏంటి, ఆయన దగ్గర పొంది ఏది నేను పొందుతున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే అమాయకత్వం వల్ల ధనవంతులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది ధనవంతులు చుట్టూ ఆయన దగ్గర నుంచి ఏదో వచ్చేస్తారు, చివరికి ఏమీ రాదు, ఏమీ రాదు సరికదా, వాళ్ళు అలవాట్లు మనకు వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ధనవంతులు మా చుట్టాలంటారు, ధనవంతులు ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఆ ధనవంతులు చుట్టూరు తిరుగుతుంటే ఏదో వచ్చేస్తుంది అనుకుంటా అంటాడు. ఒకసారి మీకు అర్థమవుతుందా, ధనవంతులు చుట్టూరు తిరగటం వాడికి వీడికి ఏమి రాకపోయినా ఒకసారి ఆడు అలవాట్లు రావచ్చు. ధనవంతుడు అలవాట్లు ధనవంతులు భరించగలరు, అలవాట్లు మనకు వస్తే మనం భరించలేదు. ఇంకేదో అలవాట్లు భరించాలని మన దగ్గర ఉన్న ధనం సరిపోదు. ఇవన్నీ మనకు వివేకం చూసుకుంటే సరిపోతూ ఉంటుంది. లోపల మనం వివేకం చూసుకోవాలి. ఎక్కడైనా సరే మన మాట మాట్లాడేప్పుడు, స్నేహాలు చేసేటప్పుడు, నీకు అర్థమవుతుంది, ఆ స్నేహాలు చేసేటప్పుడు, మా మాట మాట్లాడేప్పుడు, ఆ వ్యవహారంలో సమాజానికి సంబంధించిన తరఫు మనకున్న ప్రవర్తనలో మన వివేకాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ఆ డిస్క్రిమినేషన్ విడిచిపెట్టకూడదు. ఆ విభజించుకునే శక్తిని మట్టికి మనం పోగొట్టుకోకూడదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నిన్ను ఎవరి దగ్గర ఎవరి సమక్షంలో కూర్చున్నప్పుడు నీకు శాంతి, నీకు ఎవరికి శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో కూర్చున్నప్పుడు నీకు సమాధి గుణాలు వస్తున్నాయో, ఎవరిని ఎవరి ఎవరి యొక్క అనుగ్రహం వల్ల ఎవరి ఎవరి యొక్క జిజ్ఞాస నీకు కలుగుతుందో, ఎవరి యొక్క సహవాసం వల్ల నీకు జిజ్ఞాస కలుగుతుందో, జ్ఞానం సంపాదించాలనేటువంటి కాంక్ష కలుగుతుందో, ఎటువంటి వారితోటి సహవాసం చేయటం వల్ల నీకు జ్ఞానం సంపాదించాలనే కాంక్ష కలుగుతుందో, ఆ జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి, దాన్ని పొందాలి అనేటువంటి అభిరుచి, ఆ లోపల కెరటం ఎక్కడి నుంచి అయితే నీకు లోపల నుంచి వస్తుందో, ఆ జిజ్ఞాస, జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. మన కుంకుడికాయ పులిచి పోసినట్టు పైనుంచి పోసేది కాదు, అది లోపల నుంచి ఊరేదే. జ్ఞానం అనేది, శాంతి అనేది, శాంతి బజారులు ఎక్కడా లేదు, లోపల నుంచి రావాలి. జ్ఞానం నీకు బజారులు ఎక్కడా లేదు, అది లోపల నుంచి రావాలి. ఇవన్నీ శాంతి ఒకటి, ఆ కాంతి, ఆ వైభవం లోపల లోపల జ్ఞానము, ఇవన్నీ లోపల నుంచి వచ్చి బయట నుంచి వచ్చి కాదు. అంటే నువ్వు డీప్ అయ్యే వరకు నీ హృదయం యొక్క లోతులు నువ్వు పెంచుకుంటాంటే, నీ హృదయం యొక్క లోతుల్ని నువ్వు పెంచుకుంటాంటే, ఆ రోజు నువ్వు డీప్ని అవుతాంటే, ఈ వైభవం అంతా నీకు లోపల నుంచే వస్తుంది, బయట నుంచి పోజేసుకునేది కాదు, ఇది బయట నుంచి వచ్చేది కాదు. నువ్వు ఏదైతే పొందుదాం అనుకుంటున్నది నీ లోపల ఉంది, బయట లేదు. లోపల ఉన్నది ఏదో తెలుసుకున్నాక తెలుస్తుంది అంతా వ్యాపించి ఉన్నదని. మనం ఏమనుకుంటున్నామంటే తెలియక ఉపద్రవాలను జ్ఞానం అనుకుంటున్నాం. మనకి ఏ విషయాలైతే ఉపద్రవాలు తెచ్చి పెడతాయో అది జ్ఞానం అనుకుంటున్నాం. అది జ్ఞానం కాదు, ఉపద్రవాలు. ఈ బాహ్య విషయాలు, బాహ్య గొడవలైతే మనకు జ్ఞానం తెచ్చి పెడతాయి, జ్ఞానం కాదు ఉపద్రవాలు తెచ్చి పెడతాయి. ఇవరకు విషయ చింతన మనకు జ్ఞానం తీసుకురాదు, ఏదో రోజు ఉపద్రవం తెచ్చి పెడుతుంది, మనం ముంచేస్తుంది చివరికి. అది అంటే అందరిలోని నీ గురువుని చూసుకో, అందరిలోని కూడా నీ గురువుని చూసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీకు ఏ గురువు పట్ల నీకు గౌరవభావం ఉందో అందరిలో నా గురువునే చూడటానికే, ఆ గురువునే అన్ని జీవకోట్లు నీ గురువునే నువ్వు చూసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంచేత నువ్వు ఎలాగా భగవంతుని ప్రార్థించగా భగవంతుని జపించగా భగవంతుడు అనేవాడు నీ హృదయంలో ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు. గీతలో చెప్తాడు, నేను అందరి హృదయాల్లో ఉన్నాను, అంతర్యామగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను. అది మనకు అర్థం కావట్లేదు. అప్పుడు ఉపాసన కోసం రాముని నేను, కృష్ణుని నేను, శంకరుని నేను, కుమారస్వామిని బయట అవతార పురుషుని చెప్పాడు. ఎంచేత ముందు నగర సత్యం చెప్పాడు, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, నిజంగానే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో ఉన్న నిజం, మన హృదయంలో ఉన్న నిజం, ఆ నిజం మనకు తెలిసే వరకు, మన హృదయంలో ఉన్న నిజం మనకు తెలిసే వరకు, ఈ మామూలుగా ఆ నిజం అనేది మనకు తెలిసే వరకు మనకు స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు. బాగా అర్థం చేసుకోండి, మన హృదయంలో ఏదో ఒక నిజం ఉంది, ఆ నిజానికి చావు లేదు, ఆ నిజానికి చావు లేదు. అది ఒకటిగానే ఉంది, రెండుగా లేదు. అది ఎలా ఉంది, ఒకటిగానే ఉంది, రెండుగా లేదు. మనకి ఫ్రీడమ్ లేదు. మన హృదయంలోనే నిజం మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ దేహము నేననేప్పటికీ, దేహం ఎలాగైతే, దేహం నేను, దేహం ఎలా స్ఫురిస్తుందో, మన హృదయంలోనే నిజం మనకి అది స్ఫురించే వరకు, మనకి అది తానుగా వ్యక్తమయ్యే వరకు, ఆ చావు లేని వస్తువు మనకి తానుగా వ్యక్తమయ్యే వరకు, అప్పటి వరకు మనకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సుఖం లేదు, జన్మ రాహిత్యం లేదు, పునర్జన్మలోంచి విడుదల పొందే అవకాశం లేదు. చక్రంలోంచి జన్మ మరణ చక్రంలోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఏ వస్తువుకైతే చావు ఎలా ఉంటుందో తెలియదు, ఏ వస్తువుకైతే పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. ఆ వస్తువుని తెలుసుకునే వరకు చావు పుట్టుకలోంచి బయటకు రాలేదు. అయితే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నిజం ఎలా ఉంటుందో మనకు తెలియదు, నిజం ఎలా ఉంటుందో గురువుకు తెలుసు. ఆ నిజం దగ్గరికి తీసుకెళ్లే వరకు వేటగాడి జంతువును ఎలా వెంటాడుతూ ఉంటాడు, గురువు మనల్ని వెంటాడుతూ ఉంటాడు వాడి గురువు. ఈ సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. నిజం ఏంటో మనకు తెలియదు, కానీ నిజమేంటో గురువు తెలుసు. నిజమేంటో మనకు తెలియదు, నిజమేంటో మనకి గురువుకు తెలుసు, గురువు తెలుసు. ఆ నిజంతో మనకు తాదాత్మ్యం కలగజేసే వరకు, ఆ నిజం వైపుకి మన కళ్ళు తెరవబడే వరకు, ఆ నిజంతో ఒకటిగా మనం చేసే వరకు, వేటగాడు ఏ విధంగా అయితే జంతువుని వేటాడతాడో, మనం ఏ జన్మలో ఉన్నా ఏ శరీరంలో ఉన్నా గురువు మనల్ని వెంటాడి ఆ చావు లేని సత్పదార్థంతో తాదాత్మ్యం పొందే వరకు, గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మనం చేరుకునే వరకు వెంటవాడేవాడు గురువు, వాడే గురువు. గురువుకి భగవంతునికి తేడా చెప్తారు. ఇది వరకు ఎప్పుడైనా మీటింగ్లో చెప్పే ఉండొచ్చు మీకు. గురువుకి భగవంతునికి తేడా ఉండటం. భగవంతుడు అంటే ఏంటంటే మామిడి పండు అంటున్నాడు భగవంతుడు. భగవంతుడు ఎవరు? మామిడి పండు. మామిడి పండులో తెంక ఉంటుంది, మీకు అర్థం అవుతుంది, రసం ఉంటుంది, పీచు ఉంటుంది, పైన తొక్క ఉంటుంది. ఇది బాగా విన్నాడు మీరు, ఇది వరకు చెప్పాను, నాకు గుర్తు లేదు. భగవంతుడు ఎవడు అంటే ఎవడు? భగవంతుడు అంటే ఎవడు? గురువు అంటే ఎవడు? భగవంతుడంటే మొత్తం మామిడి పండు. భగవంతుడంటే మొత్తం మామిడి పండు అంటే తెంక, లోపల పీచు, రసము, పైన తొక్క. భగవంతుడు ఎన్ని ఉన్నాయి? తెంక ఉంది, పీచు ఉంది, రసం ఉంది, తొక్క ఉంది. ఇవన్నీ కలిపితే ఎవడు? భగవంతుడిలో కూడా రసం ఉంది, భగవంతుడిలో కూడా తొక్క ఉంది, పైన తోలు ఉంది, భగవంతుడిలో కూడా పీచు ఉంది, తర్వాత టెంక ఉంది. కానీ గురువు అంటే ఎవడట్టండి? గురువు అంటే టెంక కదండి, గురువు అంటే పీచు కదండి, గురువు అంటే పైన తోలు కదండి, కేవలం రసస్వరూపుడే గురువు. ఇప్పుడు కదా పుచ్చుకున్నది తాగేసిన. ఇప్పుడు మామిడి పండు తినేటప్పుడు మనం ఏం చేస్తాం? పీచు బయట అది ఒకటి, మిగతా అంటే ఆ రసం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే వదిలేయటానికి ప్రయత్నం చేస్తాం. మీకు అర్థమవుతుంది, గురువు అలా కాదు, ఒకటి రసమే, ఎలా తీసేసి బాస్ ఎలా వేసుకుని తీసేసుకోవటం వాడి గురువు. భగవంతుడు ఏం చేస్తాడంటే, నీకు మంచికి మంచికి ఫలితం ఇస్తాడు, చెడ్డకి చెడ్డకి ఫలితం ఇస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడు? జడ్జి లాంటి వాడు భగవంతుడు. మీకు అర్థమవుతుందో? మనం ముద్దెట్టుకున్నప్పుడు ముద్దెట్టుకుంటాడు, ముట్టికాయ ముట్టినప్పుడు ముట్టికాయ ముడతా అంటాడు. ఈ రెండు పనులు చేస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడు? మీ మంచికి మంచి ఇస్తా ఉంటాడు, మంచికి మంచి పని చేస్తాడు. భగవంతుడు అంటే కర్మ ఫల దాత. భగవంతుడు ఎవరు అంటే ఎవరు? కర్మ ఫల దాత అంటే మీకు, మీరు మంచి పని చేస్తే మంచి పని చేస్తాడు, చెడ్డ పని చేస్తే దానికే ఫలితం ఇస్తాడు. అయితే కాలప్రవాహంలో అది కొట్టిపోతుంది, కాలప్రవాహంలో ఈ చెడ్డ ఫలితం కొట్టిపోతుంది. అన్ని కాలప్రవాహం టైం బాగుండి, ఇవన్నీ అది కొట్టుకుపోతుంది, ఇది కొట్టుకుపోతుంది. భగవంతుడు మీరు చేసిన దానికి మీకు ఫలితం ఇచ్చేవాడు భగవంతుడు. గురువు అలా కదట్టు. గురువు ఏం చేస్తాడంటే నీ ముక్కు వంకరగా ఉందని చెప్పడం. గురువు నీ ముక్కు వంకరగా ఉందని చెప్పడు. నీతో చెప్పకుండా నీ ముక్కు వంకర తీసేస్తాడు వాడికి కూడా. మరి ఎవడి ముక్కైనా వంకరగా ఉందని, నీ ముక్కు వంకరగా ఉంది, నీ ముక్కు వంకరగా ఉంది, ఆ పెళ్లికూతురి ముక్కు బాగాలేదు, వంకరగా ఉంది, దాసరగా ఉంది, ఏదో అంటూ ఉంటాడు. గురువు అది చూడడం. గురువు నీ ముక్కు వంకర చూడడం, నీ ముక్కు వంకర తీసేస్తాడు. అని మీకు అర్థమవుతుందా? వాడి గురువు. ఆ వంకర తీయటం ఎలాగా మనకు చేత కాదు, చేత కాబట్టి ముక్కు బాగాలేదు, ముక్కు బాగాలేదు అంట. ముక్కు బాగు చేసే శక్తి లేదు కాబట్టి ఎలా యోగిస్తున్నాం మనం. అలా గురువు ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడంటే నువ్వు నీ మనస్సు బాహ్యముఖానికి వస్తాను, నీ సైలెంట్ గా ఉంటాడు గురువు. నీవు వచ్చే ఏమంటావు, సైలెంట్ గా ఉంటాడు గురువు, సైలెంట్ గానే ఉంటాడు. ఇప్పుడు నీ మనస్సు ఏ కారణాల వల్ల బయటకు వస్తుందో చూసుకుంటాడు, ఏ కారణం వల్ల నీకు బయటకు వస్తుందో చూసుకుంటాడు. ఏ కారణాల వల్ల మనస్సు నీకు బయటకు వస్తుందో ఒకసారి మీకు తెలియకపోవచ్చు. నీకు అర్థమవుతుందా? ఏ కారణాల వల్ల మనస్సు బయటకు వస్తుందో అది సరి నీకు చూపిస్తాడు కొన్ని క్షణాలు, ఎక్కువసేపు చూపించడు, కొన్ని క్షణాలు నీకు చూపిస్తాడు. ఆ బలహీనత నీలో ఉండని ఉడికే నీకు చూపిస్తాడు, నీకు చూపించి తీసేస్తాడు. వాడి గురువు చూపించి ఉడికిపెట్టడు. మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు, మీరు మీ బలహీనతను మీకు చూపిస్తాడు, అదే కొన్ని క్షణాలు చూపించి విడిచిపెట్టడు. ఆ బలహీనతను చూపించి విడిచిపెట్టడు. ఆ బలహీనతలోంచి మీకు తెలియ ఆ బలహీనతలోంచి మీకు తెలియకుండానే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేసి తన స్వరూపాన్ని ఇస్తాడు వాడి గురువు. అంటే భగవాన్ చెప్పారు, ఎక్స్రే రోగాన్ని చూపిస్తుంది. మనం ఏదో సిటీ స్కానింగ్ ఏదో ఉన్నాయి కదా, మన హాస్పిటల్లో స్కానింగ్ ఏదో సిటీ స్కానింగ్ ఏదో ఉన్నాయి కదా, స్కానింగ్ అయ్యాను ఎంఆర్ఐ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ డబ్బు ఎక్కువ అవుతుంది. సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ చాలా ఉన్నాయి కదా. ఆ స్కానింగ్ ఇప్పుడు ఎక్స్రే ఏం చేస్తుందంటే, స్కానింగ్ మిషన్ ఏం చేస్తుందంటే, లోపల ఏమైనా దోషం ఉంటే చెప్తుంది, శరీరంలో దోషం ఉంటే చెప్తుంది. నీకు అర్థమవుతుందా? కానీ ఆ దోషాన్ని తీయలేదు ఎవరు, మిషన్ తీయలేదు. ఇక్కడ గురువు ఏం చేస్తాడంటే ఆ లోపలటువంటి దోషాన్ని చూపిస్తాడు, దోషాన్ని చూస్తాడు. నువ్వు దోషి, నీలో దోషం ఉంది, దోషం ఉంది అని చెప్పడు మాటలతో పని లేదు. నీకు తెలియకుండా ఆ దోషాన్ని నీలో బయట తీసి ఆపరేట్ చేసి తీసేస్తాడు వాడి గురువు. ఆ సర్జరీ చేసేటప్పుడు నీకు తెలియనివ్వడం అంటే, ఎక్స్రే చేసే పని, ఎంఆర్ఐ స్కానింగ్ చేసే పని గురువు చేసేస్తాడు. ఎంఆర్ఐ స్కానింగ్ మీకు అర్థమవుతుందా? ఎంఆర్ఐ స్కానింగ్ గురువు చేసేస్తాడు. తర్వాత మళ్ళీ ఆ మందు ఏంటో, ఆ రోగం ఎక్కడుందో, మళ్ళీ డాక్టర్ గారు మందులు రాసి ఇవ్వాలి, మనం మింగాలి, ఏదో చాలా గొడవ ఉంది మన కథంలో. డాక్టర్ గారు చేసే పని స్కానింగ్ చేయదు. ఇక్కడ స్కానింగ్ చేసే పని ఆపరేట్ స్కానింగ్ ఆపరేట్ చేసేవాడు, మిషన్ ఆపరేట్ చేసేవాడు, మిషన్ పని, మిషన్ ఆపరేట్ చేసే పని, తర్వాత అక్కడ ఉన్న డిసీజు, ఆ డిసీజ్ ని తొలగించే పని, ఈ సమస్తము గురువు చేసేస్తాడు వాడి గురువు. పైగా ఈ పని చేసేటప్పుడు నీ ముఖం నడవకుండా చేస్తాడు వాడి గురువు, పైగా నీకు తెలియకుండా చేస్తాడు వాడి గురువు. గురువు ఎప్పుడు నేను మిమ్మల్ని బాగు చేస్తానని చెప్పడం. మూలంలో గురువు మనం ఒకటే, మూలంలో అంటే మిమ్మల్ని నేను ఏదో ఉద్ధరిస్తాను బాగు చేస్తానని చెప్పడం, గురువు అలా చెప్పడం. నీకు అర్థమవుతుందా? గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మీకు తెలిసి మిమ్మల్ని తీసుకొచ్చే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. నీకు అర్థమవుతుంది? మీరు అలా ఉన్నారని చెప్పడం, ఇలా ఉన్నారని చెప్పడం, అలా ఉండమని చెప్పడం, ఇలా ఉండమని చెప్పడం. నీకు అర్థమవుతుందా? ఇలా ఉండాలి, ఇలా ఉన్నారని చెప్పడు, అలా ఉన్నారని చెప్పడు, అలా ఉండమని చెప్పడు, ఇలా ఉండమని చెప్పడు. నీకు అర్థమవుతుందా? మీకు ఎలా మీరు ఎలా ఉన్నారో, ఎలా ఉండాలో, ఎలా ఉన్నారో, ఏదిగా ఉన్నారో అక్కడ తీసుకెళ్లి మిమ్మల్ని గెంచేస్తాడు వాడు గురువు. అక్కడ తీసుకెళ్లి నెట్టుతాడు మిమ్మల్ని, అక్కడ తీసుకెళ్లి మిమ్మల్ని నెట్టుతాడు వాడి గురువు. అంటే గురువు ఏ స్థితిలో పొందాడో, గురువు ఏ స్థితిని పొందాడో, ఆ స్థితిని మనం పొందే వరకు గురువు దయ్యను మనం ఊహించడానికి ప్రయత్నం చేస్తున్న మనకు కూడా తెలియదు, మనకు కూడా పొరపాటు కాదు. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి, మనకు కూడా పొరపాటు కాదు. ఏంటి ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనకు లేదు అంటే అది అర్థం చేసుకునే బుద్ధి సూక్ష్మత మనకు లేదు. మనం ఏం చేస్తాం, మనది కూడా పొరపాటు కాదు. గురువు ఏ స్థితిని అయితే పొందాడో ఆ స్థితి మీరు పొందే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆ స్థితి మీరు పొందే వరకు గురువు అనుగ్రహం వల్ల ఇది పొందామన్న సంగతి మీకు కూడా తెలియకుండా చేస్తాడు వాడు గురువు. అంటే గురువు వల్ల మీకు వచ్చే ఉపకారం మీరు గుర్తించాలని గురువు అనుకోడు. ఏం చేద్దాం, గురువు అనేది ఒక ప్రత్యేకం, ఒక వ్యక్తి కాదు.
గురువు అనేవాడు ప్రత్యేకంగా ఒక వ్యక్తి కాదు, ఒక ఇండివిజువల్ కాదు. గురువు అంటే, గురువు అంటే యూనివర్సల్, యూనివర్సల్ సెల్ఫ్, ఆ కాస్మిక్ సెల్ఫ్, ఆ పెరివేడింగ్ సెల్ఫ్. అది గురువు అంటే ఒక వ్యక్తి కాదు. మీకు అర్థం అవుతుంది, ఒక వ్యక్తి అయితే వాడు గుర్తింపుల కోసం చూస్తాడు, వాడు గుర్తింపులు అక్కర్లేదు. అయితే గురువు మనకి, గురువు దగ్గర నుంచి మనకు వచ్చే ఉపకారం ఈ బుద్ధి అర్థం చేసుకోలేదు. మనం అర్థం చేసుకోవడం లేదని గురువు అనుకోవడం, ఏం చేయాలి? గురువు బుద్ధి కాదు, గురు చైతన్యం అయి ఉన్నాడు. గురువు బుద్ధి కాదు, మీకు అర్థం కదా? బుద్ధి అయితే అనుకుంటుంది నన్ను ఎవరో గుర్తించడం లేదు, నేను ఇంటికాడ పోవడం, చాకరీ చేస్తున్నాను, ఎవరో పట్టించుకోవడం లేదు, గుర్తింపులు లేదు, ఇలా ఏదో అనుకుంటారు, 90 అనుకుంటారు, ఇలాగలక్కలు. గురువు అంటే చైతన్యం, అసలు గుర్తింపులతో పని లేదు. బుద్ధికి మనస్సుకి గుర్తింపులు కానీ, గుర్తింపులతో ఉండాలి. చైతన్యానికి గుర్తింపులు అక్కర్లేదు. చైతన్యానికి ఎత్తు ఎంత గుర్తింపులకి తనకంటే వేరుగా ఏది లేదు, తనకంటే ద్వితీయం లేదు. ద్వితీయం ఉంటే గుర్తింపు కావాలి, ద్వితీయం లేనప్పుడు గుర్తింపుతోటి పనే లేదు. అయితే గురువు మనకి, గురువు దగ్గర నుంచి వచ్చే మనకి వచ్చే సహాయ సహకారాలు మనం అర్థం చేసుకుందామా? ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ స్మాల్ బ్రెయిన్. మనం ఎంత చిన్న చిన్న వాళ్ళు, మన బుద్ధి చాలా చిన్న బుద్ధి, మన బుద్ధి చాలా కొరచ బుద్ధి. ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. మీకు అర్థం అవుతుంది, మన బుద్ధి చాలా చిన్న బుద్ధి, చాలా కొరచ బుద్ధి మన బుద్ధి. అంటే ఆ శక్తి గురువు దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారములు అందుకోవటానికి తగినటువంటి ఆ సూక్ష్మత కానీ, ఆ విశాలమైన బుద్ధి కానీ అది లేదు మనకి. కానీ గురువు ఏ స్థితి పొందాడో, ఆ స్థితిని మనం పొందాక అప్పుడు గురువు యొక్క సహాయ సహకారములేంటో మనకు అర్థం అవుతాయి. కానీ అప్పటి వరకు మనం ప్రయత్నం చేస్తున్న అర్థం కాదు. అంచేత గురువు అంటే లిక్విడ్, టెంక కాదు, పీచు కాదు, తోలు కాదు. గురువు అంటే లిక్విడ్. వాడు మీకు గురువు జడ్జిమెంట్లు చెప్పడం, మీకు అర్థమవుతుందా? గురువు మీ మీద తీర్పులు చెప్పడం మీకు సహకరిస్తాడు. గురువు మీకు తీర్పులేమి చెప్పడం, గురువు దగ్గర నుంచి మీకు సహాయ సహకారములు అందుతాయి. కానీ గురువులు మీకు మిమ్మల్ని సంస్కరింప చేయడానికి చూస్తాడు. గురువు మీ మీద తీర్పులేమి చెప్పడం, మిమ్మల్ని సంస్కరింప చేయడానికి చూస్తాడు. మీ మనస్సును సంస్కరింప చేసి ఆత్మాకారం పొందేటట్టు చూస్తాడు వాడు గురువు. అంటే నిజమైన గురువు ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడు. ఆ స్థాయిని అందుకునే వరకు మీ సహాయ సహకారములు అందించేవాడు గురువు. అయితే ఆ సహాయ సహకారములు ఎప్పుడు చేస్తాడు, ఎక్కడ చేస్తాడు, ఎలా చేస్తాడు? ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు, ఆ ముహూర్తం ఆయనే పెట్టుకుంటాడు. అయితే మనం సహనం ఉంటే సరిపోతుంది, సహనంగా ఉండాలి. అదే ఇప్పుడు బజార్లో దొరకని వస్తువు సహనం అని చెప్తున్నాను కదా, ఓర్పు సహనం లేదు, ఓర్పు లేదు, ఆ పేషెన్స్ లేదు, ఆ టాలరెన్స్ లేదు మనకి. అది మనిషికి టాలరెన్స్ తగ్గిపోతాం. అలా ఆ రోజు కా రోజు మనిషికి ఏం చేస్తాం, సహనం తగ్గిపోతుంది. కారణం తెలియదు, ఇంట్లో తగ్గిపోతుంది, సమాజంలో తగ్గిపోతుంది, రాజకీయాల్లో కూడా తగ్గిపోతుంది. అయితే మీకు ఆ గురువు దయ వల్ల సహనం వస్తుంది. సహనం లేకుండా హృదయం యొక్క లోతులు పెరగవు. హృదయం యొక్క లోతులు పెరగకుండా హృదయం వస్తే, హృదయంలో అట్టడుగు ఉన్నటువంటి మీ హృదయం బాటంలో ఉన్నటువంటి సద్వస్తువు మీకు ఎరుకులోకి రాదు. ఆ సత్య వస్తువు ఎరుకులోకి వచ్చే వరకు మీకు మీకు శాంతి లేదు, సుఖం లేదు, స్వాతంత్ర్యం లేదు. అది బైబిల్లో చెప్తాడు, బైబిల్లో యేసుక్రీస్తు చెప్తాడు, యు మస్ట్ నో దట్ ట్రూత్. నీ హృదయంలో ఏదో ఒకటి ఉంది. నీ దేహానికి, నీ మనోదేహములకి సంబంధం లేకుండా, నీ మనోదేహములకు సంబంధం లేకుండా ఏదో ఒకటి ఉంది, ఏదో ఒక సత్యం ఉంది నీ హృదయంలో. అది మీరు తెలుసుకోలేరు. హృదయశుద్ధి గల వారు తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకుంటారు? అది హృదయశుద్ధి గలవారు తెలుసుకుంటారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. ఈ సృష్టిలో ఎవరు ధన్యులు అటండి? హృదయశుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయంలో వస్తువు నీకు తెలియదు. ఎవరికైతే హృదయ శుద్ధి ఉందో అదే వాడికి తెలియబడుతుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి మాత్రమే దేవుని చూచెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే నీ లోపలటువంటి అంతర్యామైనటువంటి ఈశ్వరుని చూడగలరు. వాణ్ణి చూచే వరకు, నీ హృదయంలో అంతర్యామి దర్శనం అయ్యే వరకు, నీ హృదయంలోని అంతర్యామిని గోచరించే వరకు, మీకు అర్థమవుతుందంటే ఈ ప్రకృతి మమ్మల్ని విడిచిపెట్టదు. ప్రకృతి మిమ్మల్ని విడిచిపెట్టదు. అప్పటి వరకు అంతర్యామి మీకు అనుభవంలోకి వచ్చే వరకు, అది అనుభవైక వేద్యం అయ్యే వరకు మీకు శాంతి లేదు, సుఖము లేదు, ఆనందము లేదు, ఆనందము లేదు. మీరైనటువంటి ఆ సత్యం మీకు గోచరించే వరకు జీవితంలో మీకు మిగిలేదు అశాంతి. ఆ శాంతి స్థానం హృదయంలో ఉన్న శాంతి స్థానం చేరుకోవాలి. హృదయంలో ఉన్న శాంతి స్థానం, హృదయంలో శాంతి స్థానం ఉంది, అది చేరుకోవాలి. హృదయ శుద్ధి గల వారు మాత్రమే అక్కడ చేరుకుంటారు. ఈ లోకంలో ధన్యులు ఎవరంటే హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వాళ్ళు ఒక్కళ్ళే ధన్యులు. ఏంచేదంటే హృదయంలో ఉన్నట్టు అంతర్యామి గారి సత్యాన్ని, ఆ సత్యం వాళ్ళకి మటుకే గోచరింపబడుతుంది, వాళ్ళకి మటుకే ఎరుకులోకి వస్తుంది. హృదయ శుద్ధి లేని వాడికి అక్కడ సత్యం ఉన్న వాడికి తెలియపడదు. ఇంకేది కూడా హృదయ శుద్ధి లేదు, హృదయ శుద్ధి లేదు కాబట్టి హృదయంలో సత్యం లేదనుకుంటాడు. అది అక్కడ ఉంది కానీ హృదయ శుద్ధి లేని మనని, హృదయ శుద్ధి లేని మనకి లేనట్టు అనిపిస్తాను. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారికి మాత్రమే దేవుడు ఎరుకులోకి వస్తాడు. దేవుడన్నా, సత్యమన్నా, బ్రహ్మమన్నా, ఆత్మన్నా, ఇవన్నీ ఒకటే. నిజమైన నేనన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. స్వర్గరాజ్యం అన్నా, నిర్వాణ సుఖం అన్నా, మోక్షం అన్నా, ఈ వైకుంఠం అన్నా, ఒకే ఒక వస్తువుకి అనేక పేర్లు. అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు మీకు. మీరు అక్కడ దాకా హృదయం యొక్క లోయల్లోకి మీ మనసు దిగి లోపలికి వెళ్తంటే ఆ శాంతి అనిపించేందుకు మీకు ఊపిరి సలపదు. అసలు ఎక్కడో బాటంలో వెళ్ళిపోక్కర్లేదు, అక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. కొంచెం అటు ప్రయాణం చేస్తుంది, మీ మనసు అటు ప్రయాణం చేయడం ప్రారంభించింది అనుకో, నేటి వృధాగ్యం ఒకటి అక్కడి నుంచి వచ్చే శాంతి ఉడికే అక్కడి నుంచి ఆ గ్లిమ్సెస్, అది ఆ మాత్రం శాంతి మీకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి, మీకు అది ఊపిరి సరపదు, ఊపిరి ఆడదు. అసలు ఊపిరి ఆగిపోతుంది. అది భగవంతుడికి గురువుకి తేడా తెలిసిందే. భగవంతుడు అంటే టెంక, రసము, తోలు, మీకు అర్థం వచ్చింది. ఇవన్నీ అంటే భగవంతుడిలో కూడా రసం ఉంటుంది, రసంతో పాటు టెంక ఉంటుంది, తోలు ఉంటుంది, పీచు ఉంటుంది, కానీ గురువు ఒక రస స్వరూపుడు మాత్రం. ఓం ఓం శాంతి శాంతి. లవ్ టు యు, పీస్ టు యు, హ్యాపీనెస్ టు యు, థ్యాంక్ యూ ఆల్.